సహోదర నేవిల్, ధన్యవాదాలు మీకు. ప్రభు మిమ్మల్ని దీవించుడు కాక. తిరిగి మందిరములో ఈ ఉదయం ఉండటం మనోహరమైన విషయం. మీ అందరికీ కృపాసహితమైన ప్రాతకాల వేళ శుభాలు. ప్రభు యొక్క సన్నిధానంలో ఉండే ఈ రోజు ఒక గంభీరమైన రోజున నా యొక్క నమ్మకం. ఈ ఉదయం నాకు ఒక వర్తమానం ఉన్నది. ఈ పాఠంలోనికి నేరుగా నిన్ను వెళ్లాలని ఆశపడుతున్నాను, ఎందుకంటే అది ప్రాముఖ్యమైనది. అది ఇంకా ప్రజా సముదాయాన్ని తబ్బిబులు కాకుండా చేస్తున్నది. చూడండి, చాలా మందిని చాలా సేపు నిలబెట్టి ఉండటం వలన అలా ఉన్నారు. కనుక నేరుగా నేను పాఠంలోనికి వెళ్తాను. ఈ రాత్రికి నా జీవిత మార్గదర్శి అను పాఠ్యాంశాన్ని గురించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఈ రాత్రి ఆ సమయానికి అనేకులు వస్తారని, వారు రాగలని కూడా నిరీక్షపడుతున్నాము. ఎలాగైతేనేమి, మీకు మీ స్వంత మందిరం ఉన్నట్లయితే మీరు మీ యొక్క మందిరాల్లో మీరు ఉండవాలని మేము కోరుకుంటున్నాము. మీరెక్కడ విధి నిర్వహణలో ఉంటారో అక్కడ మీరుట మీ విధి ఉంటున్నది. మీ వెలుగును ప్రకాశింపచేయుట కొరకై మీరు తిరిగి వచ్చిన ప్రతి సమయమందు కూడా మీకు ఇక్కడ కొద్దిగా స్థలం ఉంటుందని మేము నిరీక్షిస్తున్నాము. అయితే దాంతో మాకు కొద్దిగా ఇబ్బంది ఉంటున్నది. ఓ ప్రతి చోట కూడా ధర్మకర్తలు, బోర్డు వారు నిజంగా అందులోనికి కొరికిపోతారు. ఒక స్థలానికి పంపుతారు, దానికి వారు చూస్తారు, ఆ తర్వాత ఇంకో చోటికి పంపుతారు, దాన్ని వారు విముఖత చూపుతారు. వెనుకకు పంపితే దానికి ఇక్కడ సరే అంటారు. ఓ, ఎటువంటి కళాని మనం కలిగి ఉన్నాము. అయితే తెలుసు కదా, సాతానుడు ఇప్పుడు కూడా మంచిదానికి విరోధి ఉంటాడు. గుర్తుంచుకోండి, మీరు ఎప్పుడు కూడా మంచిపైనే మరలాలి. అంతోని, నీవెక్కడ ఉన్నావోనని నేను ఆశ్చర్యపోతున్నాను. మీ నాన్నగారితో నీ ఉన్నప్పుడు నిన్ను చూశాను, ప్రజా సమూహానికి నేను చూశాను, నీవక్కడ కూర్చుని ఉన్నావని అతను చెప్పాడు. నీవెక్కడ ఉండటం, న్యూయార్క్ నుండి వచ్చిన మీ నాన్నగారైనా, సహోదరుడు మిలానో మాతో కలిసి ఉండటం మాకు సంతోషమైన విషయం. ఏ ఋతువులో విదేశాలకు వెళ్ళటం ద్వారా న్యూయార్క్ లో ఉండి మరొక వసంతాన్ని నేను పొందుకుంటాను అని ఆశిస్తున్నాను. అక్కడ ఒక చోట ప్రభుచితమైనట్లయితే కాబట్టి మీ అందరిని బట్టి మేము ఆనందంగా ఉన్నాము. మీతో కలిసి కలిసి ఉండుట ఆనందకరమైన విషయం. గత రాత్రి మనకి గంభీరమైన రాత్రి, లేదా నేను కొద్దిగా నిర్వర్తించాను. దేవుని ఆలయంలో ఉన్న ఇషియా, ఈ ఉదయం ఈ అంశం పైన మాట్లాడుకుందాము, లేదా వీలైతే ఉపదేశాన్ని పొందుకుందాము. జీవముగల దేవుని మందిరమును కట్టుట, జీవముగల దేవుని నివాస స్థానమైన జీవముగల మందిరం కట్టబడుట, జీవముగల దేవుని జీవముగల మందిరము, ఆయన నివాసముడు స్థలము, సంపూర్ణ పురుషుడు. ఇక్కడ ఈ మంచి పాటలు వారికి ఉన్నావని అనుకుంటాను. నేను వాటిని వినలేదు. ఈ రాత్రి ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేస్తాను. నా భార్య ఒక సహోదరు అన్గ్రెన్ ను కూర్చు చెప్పి ఉన్నది. ఈ పేరు టెన్నిస్కి సంబంధించింది అనుకుంటున్నాను. గత రాత్రి అతను ఇక్కడ ఉన్నాడు. ఈ ఉదయం అతను కనబట్టలేదు. ఎక్కడో ఒక చోట ఉండి ఉంటాడు. నాకు వెళ్ళినట్లయితే ఈ రాత్రి అతని పాటలు నేను వింటాను. అది డౌన్ ఫ్రమ్ హిస్ గ్లోరీ, హౌ గ్రేట్ ద వాట్, ఆయన మహిమలో ఉండి క్రిందకు, నీవెంత ఘనుడవో. నేను ఇది వినాలని ఆశపడుతున్నాను. ఎంతమంది మీలో అనుగుణ పాటలు వినాలని ఆశిస్తున్నారు? ఓహో, మంచి పాటలు నాకు ఇష్టం. మేడే చెప్తుంది అతను ఒక విధమైన బెరెటోన్ ఉన్నది అని. అది నాకు సహోదరు బాక్స్టర్ జ్ఞాపకం చేస్తున్నది. మనంతం అందరికీ తెలిసిన రీతిగా అతడి కూడా ఒక పాటగాడే. అది మహిమలో ఉండి క్రిందకు, నీవెంత ఘనుడవో. నేను ఇప్పుడే అతని గుర్తుపట్టాను, గుర్తించాను. మంచిది, ఈ రాత్రి నివిష్టమైనట్లయితే సహోదరు అన్గ్రెన్, నీవుంటావా? నీవుంటావు, రాత్రి కొడేకు ఉండే ప్రయత్నం చేయి. ఇదేలాగూ అన్నది చెప్తాను. ఎవరిని రుద్దాలని నేను అనుకున్నాను. అయితే ఏడు ముద్దులు మనం బోధిస్తున్నప్పుడు ఆ సమయంలో మీరు అంగీకరించినట్లయితే, నీవు వచ్చినట్లయితే దాన్ని నేను టేప్ చేస్తాను, సరేనా? ఆయన మహిమలో ఉండి క్రిందకు, నీవెంత ఘనుడవో. ప్రభును సేవించడం అద్భుతకరమైన విషయం కదా. నేను క్రైస్తవుని కాకపోయినట్లయితే నేనేమి చేస్తానో నాకే తెలియదు. క్రైస్తవు నేను ఎంతో మనోహరమైన విషయం. నా గొంతెత్తి కేకలు పెడుతూ పైకి క్రిందకు గంతులు వేయాలని నేను అనుభూతిని పొందుతున్నాను. ఒక క్రైస్తవుడే ఉండుట, ఆలోచించే. సమస్తము క్రీస్తులో లంగరవేయబడినది. ఈ మనిషి పేరు తరచుగా నేను తప్పు మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను. అది ఎస్టీ లేక టిఎస్ నా లేక అలాంటిదే. సమ్నర్స్, సహోదరు సమ్నర్స్, అతనికి, అతని ప్రశస్తమైన భార్యకు నేను వందనాలు చెల్లించగోరుతున్నాను. టైప్ చేయడానికి ఆమె 6 నెలలు ఖర్చు పెట్టిందనుకుంటాను. ఈ 7 సంఘకాలములు టైప్ చేయడం కొరకై 7 సంఘకాలాలు పుస్తక రూపం కాబోతున్నది. సహోదరి సమ్నత్, నీవు ఎక్కడ ఉన్నప్పటికీ దానికి నీవు మా ద్వారా వేతనం పొందుకుంటావు. అది ఎంతో పని కలిగి ఉంటున్నది, లేక దానికి ఎంతో పని ఉన్నది. ఎందుకని? అది అంత లావు ఇంటున్నది. దానంతటిని చదవడానికి నాకు 6 నెలలు పట్టినది. కేవలం టేప్ నుండి దాన్ని బయటకు తెచ్చుటకు, దాన్ని తిరిగి త్రిప్పి ప్రత్యుత్పత్తి చేయటకు, ఒక పుస్తకాన్ని తయారు చేయటకు, అది మేము సంశోధము చేసి నేరుగా ముద్రణాలయంలోకి పంపుతాము. ప్రజలు ఇప్పుడే దాన్ని పట్టుకుని ఇంటి కొరకై కనుక మీరు చదవగలుగుతారు. నేను కొన్ని నిమిషాల క్రితము లోపలికి వచ్చినప్పుడు బిల్లి దాన్ని చూయిస్తున్నాడు. అది ఇప్పుడు ముద్రించు వారి యొద్దకు వెళ్ళటకు తయారై ఉన్నది. కనుక సహోదరి, అందుకొరకై మందిరం వారు మీకు చెల్లిస్తారు. అది ఉచితంగా మీరు చేయకూడదని నేను అనుకుంటాను. పుస్తకం అయిన తర్వాత దానికి మేము మూల్యం నిర్ణయిస్తాము, దానికి మూల్యం నిర్ణయిస్తాము. అది అమ్మిన తర్వాత మీరు కొంత పొందుకుంటారు. అది ఎంతైనప్పటికీ మీరు బోర్డు వారితో మాట్లాడండి, లేక బోర్డు వారిలో ఎవరైనా కలవండి. నీ విషయం వారు జాగ్రత్త చూస్తారు. ప్రభు మిమ్మల్ని మంచిగా దీవించుడు కాక. పెద్దవారైన సహోదరి సహోదరుడు కేట్ ఇక్కడే కూర్చుని ఉన్నారు. సుమారుగా 100 సమీపంగా ఉన్నవారు వారు. కొద్దిసేపటి క్రితమే నేను ఆమెను కలుసుకున్నాను. సోదర బిల్లీ, నిన్ను కలుసుకుని చూచుటకు బహుశా ఇది ఆఖరి సమయమేమో అని అన్నదామే. నేను చాలా పెద్దదానై పోతున్నాను అని అన్నది. అయ్యో, మీరు ఆ విధంగా చెప్పుట నేను వినకూడదు అని అన్నాను. మీరు పెద్దలైన తల్లి తండ్రి వలె ఉన్నారు అని నేనన్నాను. మన సహోదరుడు సహోదరి కిడ్ను మనం ప్రేమిస్తున్నాము. మనమంతా కూడా మందిరంలో వారు నడుచుట నేను చూస్తున్నప్పుడు అది నాకు ఒక విధంగా అనిపిస్తుంది. ఆ వృద్ధ దంపతులు చూచుట ఆలోచించు. నేను జన్మించక ముందు నుండి వీరి సువార్తను ప్రకటిస్తున్నారు. నేను ఒక వృద్ధుడను. అవును, ఆలోచించి. నేను పుట్టక ముందు నుండి వారు బోధ చేస్తున్నారు. నేను ఇక్కడ ఉన్నాను. నేను ముసలివాడనై పోతున్నాను అని నేను అనుకుంటున్నాను. వదిలిపెట్టుకు సంశుద్ధమని నేను తలస్తున్నప్పుడు సహోదరుడు సహోదరి కిడ్ లోనికి వచ్చి నేను చూశాను. దేవునికి మహిమ, హల్లెలూయా. నేను చెప్పాను, లేదు, నేను బాగున్నాను. అవునండి, వారిని చూచుటు ద్వారా వారిని ఎంతగా ఉత్తేజపరుస్తున్నారు. ఇప్పుడు దాన్ని గ్రహించు. తిరిగి బహుశా నా వయస్సు అయినను సువార్త పొలములకు ఇంకా వెళ్ళుట. ఉదయం వచ్చి పుస్తకాలు అడిగారు. పుస్తకాలు తీసుకుని వారి అమ్ముడు కొరకై టేపులు కావాలని కోరారు. బయటికి వెళ్లిపోయి టేపులు వినిపించి ఆత్మలు సంపాదించాలని. సుమారు 100 సంవత్సరాల వయస్కులు. నీ 2 రెక్కలు ఎక్కడా? గత రాత్రి దాని గురించి మాట్లాడుకున్నాము. అవును, నన్ను గుర్చు నేను నాది ఎక్కడా అని నేను ఆలోచించేస్తున్నాను. అది అతను నిన్ను చెప్పినప్పుడు, సహోదరి కేట్స్ మీ వయస్సు ఎంత? సహోదర టామ్ మీ వయస్సు ఎంత? 81, 82 సంవత్సరాలు. ఇంకా వారు కార్యదీక్షతో వారి రెక్కలు వాడుకుంటూ ఇంకా వెళ్లిపోతున్నారు. ఓహియాలో ఏదైనా విపత్తు జరిగిందా? దాని గురించి సహోదరు కిడ్స్ తెలుసు. ఇంటి వద్ద ఫోన్ మ్రోగుతుంది. గతించిన దినము ఆమె మ్రోగించినది ఒక చిన్న బిడ్డ, ఒక చిన్న బాలిక అనుకుంటాను. బిడ్డ పుట్టినది, ప్రేములు దానికి బయట ఉన్నవి. ఆ బిడ్డకు బయట ఆ తిత్తి ఉండిపోయినది. దానికి ఏం చేయాలో వైద్యునికి అర్థం కాలేదు. శస్త్రచికిత్స చేయటకు అతను భయపడ్డాడు. మేం ప్రార్థించాము, శస్త్రచికిత్స చేసి ప్రేబుల్ లోపల పెట్టారు. అది బ్రతకదు అని అనుకున్నారు. అది బ్రతికినది. గుదం వరకు ఎటువంటి దారి లేదు ఆహారం పోవటానికి. తిరిగి మేము ప్రార్థించాము. ఇప్పుడు దానికి మామూలు దారి ఏర్పడినది. ఇక్కడ ఆమె సాక్షిగా ఉన్నది. వైద్యుడు కూడా గొప్ప సృష్టికర్త అయిన ప్రభుని యేసుకు అది ఒక సాక్ష్యం. సాతాను ఏం చేయడానికి ప్రయత్నం చేశాడో చూడు. బిడ్డ ప్రాణాన్ని తీసివేయటకు చూడండి. ఆ తర్వాత ఆ స్త్రీ ప్రభువులకి వచ్చినది అని అనుకుంటున్నాను. ప్రభువులకి వచ్చినది. సహోదరికి ఆమెను ప్రభువుల వద్దకు నడిపించినది. ఈ గొప్ప అద్భుతం ఆ మృతకులో జరిగిన తర్వాత నిన్న కాలిఫోర్నియాలో ఉన్న ఒక చిన్న దైవసేవకుడు సహోదరు ఇద్దరు నుండి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చినది. కొన్ని సంవత్సరాల క్రితం నేను కాలిఫోర్నియాలో ఉన్నప్పుడు అతని చిన్న మనమడు పుట్టినప్పుడే గుండెలో ఉన్న 3 పిథాన పేటికలు మూసుకుని ఉన్నవి. ఆ కేసును గుర్చిని అతనితో చెప్పాను. దేవుడు మిగతా దాన్ని గుర్చి కానీ తయారు చేసి సరిచేయగలడని నేను చెప్పాను. నీ మనమడిని స్వస్థపరుస్తాడు, బిడ్డ ధైర్యంగా ఉండమని చెప్పు అని అన్నాను. 18 సంవత్సరాల క్రితము నేను మొట్టమొదటి కాలిఫోర్నియాలో ఉన్నప్పుడు ఆ బాలుడు కుటుంబంలో ఉన్నాడు. అది ఇప్పటికీ 16 సంవత్సరాల క్రితము. నేను కాలిఫోర్నియాలో ఉన్నాను. ఆ బాలునికి కుటుంబం ఎంతగానో ఆకర్షించినవి. ఆ బిడ్డ పుట్టినప్పుడు ఒకటి లోపం ఉన్నట్టుగా వారు చూశారు. అది నీలిరంగుగా మారిపోయాడు. అందులోకి ప్రాణవాయువు ఇంకేదో ఎక్కించుటకు ప్రయత్నం చేశారు. ఇక అది బ్రతకనట్లుగా అనిపించింది. తర్వాత వైద్యులు పరీక్షలు జరిపి గుండెల్లో మూడు పేటికలు మూసుకుని పోయిండుట వారు చూశారు. ఇక వేరే దారి లేదు. గమనిస్తున్నారా, ఒకే ఒక పేటిగా కొట్టుకుంటున్నది. అతను తన తల్లిని పిలిచి, నానా వెంటనే సోదరు బ్రహాంను పిలువు అని అన్నాడు. వెంటనే క్రీస్తును అడగమను, ఆయన అది చేయగలుగుతాడు. అది అదే ఆ పలుకుబడిన వారు చూశారు. చూశారా, గత రాత్రి అది మాట్లాడుకున్నాము. సరైన విషయం సరైన సమయంలో. మంచిది, మనం మాట్లాడుకుంటూ వెళ్ళగలము, పాఠాన్ని పొందుకోలేము. అవునా, అది ఒక ఉదయవేళ చెరుకు రసంగా మారి ఉంటున్నది. అంతా కలిసి అతుక్కున్న రీతిగా గడ్డగట్టి ఉన్నది. అటువంటి సహవాసం కలిగి ఉంటే మనకెంతో ఆనందకం, ఆనందదాయకం. అవునండి. కాబట్టి ఇప్పుడు మనం ఒకరిని ఒకరిని వదులు చేసుకుని పాఠంలోనికి వెళ్దాం. వ్రాతముల మీద ఉన్నదాన్ని మీరు చూడగలుగుతున్నారో లేదో నాకు అర్థం కావట్లేదు. కొద్ది క్షణాల తర్వాత నేనిది అలా పైకెత్తినట్లయితే అది మీలో కొందరికి ఏమంటారు, లేదు డాక్ ఇప్పుడే అది అలాగే నేను అనుకుంటలేదు, కొద్దిగా మాత్రమే. సరే మనం అది చేద్దాం. చుక్క ఉన్నదా? సరే దాన్ని అలా తిప్పుదాం. అక్కడ వెనక ఉన్నవారు చూడగలుగుతున్నారా? మీరు చూడగలరా? అలా చూడగలిగినట్లయితే, వ్రాత బల్ల మీకు కనబడుతున్నట్లయితే, దాని మీద ఉన్నది చదవగలినట్లయితే మీ చేయి చూయించండి. లేదా మంచిది, చుక్క ఉందనుకుంటాను. ఇప్పుడు వారు అది తయారు చేస్తుండగా నేను ఉదయం పెందలికడ ప్రారంభిస్తున్నానా? లేదు లేదు, 15 నిమిషాల ముందు. అలాగైతే మన సమయం పుచ్చుకుందాం. కనుక మనం తొందరపడిన అవసరం లేదు. నీవు తొందరపడి చేసినట్లయితే అలాగైతే నీవు చెప్పబోతున్న విషయాలను నీవు పాడు చేస్తావు. నేను మీతో చెప్పిన రీతిగా గత దినం నేను ఒక టేపు వింటున్నాను. నాకు నేనే ఎంతో సిగ్గుపడ్డాను. నేను చెప్పిన దాని కొరకు కాదు, నేనెంతో త్వరగా చెప్పినందుకు. అది కేవలం మానసిక తొందర. నేను ఆగుదాం అనుకున్నాను. ఇక లూయిస్విల్ లో నడిబడిన వారు కడుతున్న పెద్ద జంతు ప్రదర్శనశాలను నేను నిన్న చూస్తూ ఉన్నాను. మిస్టర్ బ్రౌన్ అనుకుంటాను $1,000,000 డబ్బును జంతు ప్రదర్శనశాలకై ఇచ్చాడతడు. నాకదే ఉన్నట్లయితే ఆ జంతువులను విడిపించిన కొరకై ఇచ్చేవాడను. ఆ విధంగా గుహ ఎందు బంధించుననేది నేను నమ్మను. నేను జంతు ప్రదర్శనశాలకు వెళ్లి ఆ దినస్థితిలో ఉన్న జంతువులను చూస్తాను. ఎలుగుబంట్లు, సింహాలు మొదలుగునేవి ముందుకు వెనక్కు నడుస్తూ ఇంతవరకు చూస్తాము. బ్రతుకు తెరువు కొరకై బంధించబడినవి. చూశారా, మీకు బాధని కలిగ చేస్తాయి. కేవలం అవి వాటి కంటే జ్ఞానము గల వారి ద్వారా అవి బంధించబడి ఉన్నవి. గమనిస్తున్నారా, వారు వాటిని బంధించి బందిఖానాలో ఉంచారు. అలాగ చేసినటువంటి దయ్యాన్ని గురించి నేను ఆలోచించేస్తున్నాను. దేవుని గంభీరమైన స్థలాల్లోనూ పొలాల్లోనూ సంచరించవలసి ఉన్న వారిని వాడు తీసుకుని తర్వాత ఒక సంఘర్షక బందీ గృహంలో వారిని ఉంచాడు. లేక ఒక మూడు సిద్ధాంతంలోనూ లేక మరొక దానిలోనూ బంధిస్తాడు. ఇటువంటి భయంకరమైన విషయం అది. జంతు ప్రదర్శనశాలను నేను ఇష్టపడను. ఆ జంతువులను ఒకదాని వల్ల నేను భావిస్తాను. మీరంతా అలా బంధింపబడి విడిపించబడి కొరకు ప్రయత్నం చేస్తున్న రీతిగా అది బయటకు వచ్చి ఒకటి చేటు కొరకే అలా చేస్తుంది. మన వాక్యాన్ని సమీపించక ముందు ఇప్పుడు ప్రార్థించుకుంటానికై తల్లవంచి వాక్యకర్తను సమీపిద్దాం. కృపగల మా పరలోకపు తండ్రి, నీ ప్రశస్తి కుమారుడైన ప్రభు అయిన యేసు నామములో తిరిగి ఈ ఉదయవేళలో కొడుకుని ఉన్నాము. దేవుడు నరావతారుడయ్యాడు. నీతిమంతుడు ఆయన మా పాప ప్రాయశ్చితార్థమై భూపైకి వచ్చి మరణించాడు. అనీతిమంతులమైన మేము ఆయన యొక్క నీతిని బట్టి ఆయనలో మేము సంపూర్ణమైన కొరకై అలాగ జరిగించాడు. ప్రభువా, మా యొక్క అయోగ్యతను ఒప్పుకుంటూ మేము వచ్చుచున్నాము. మమ్మల్ని గుర్చి మాలో ఏ మంచి లేదు. మేమంతా కూడా ఒక పెద్ద చెరసాల గృహములో మేమున్నాము. మేము ఏమూలనా ఉన్నప్పటికీ మేమింకా బందీ గృహంలోనే ఉన్నాము. ఒకరికి మరొకరికి సహాయము చేయలేక ఉన్నాము. అయితే దేవుడు తన అంతమైన కనికరము చేతి దిగివచ్చి చెరసాల ద్వారాలను తెరచి మమ్మల్ని విముక్తులుగా చేశాడు. ఇప్పుడు మేము బందీఖానాలో లేము. ఇప్పుడు మేము లోకములోని జంతు ప్రదర్శనశాలలో లేము. అయితే మేము ఇప్పుడు విముక్తులమై ఉన్నాము. మేము బయట ఉన్నాము. ఓ, మేము ఎలాగో ఆయన ప్రేమించాలి, ఏ విధంగా ఆరాధన చేయాలి. ఓ, ఆయన ఘనమైన వాగ్దాన పొలములో మేము ఎలాగో నడవాలి. అవి మా మధ్యనే రుజువు కావటం మేము చూడాలి. మా స్వంత నేత్రముల మధ్యనే ప్రత్యక్షమవుతూ చూడాలి. నెచ్చడగు ఘనైన దేవుడు మా మధ్యనే ప్రత్యక్షం కావటం మేము చూడవలసి ఉన్నది. పూర్వకాల వంద ప్రవక్తల మధ్య ఆయన ఏ విధంగా తను తానుగా నిజమని తెలియపరుచుకున్నాడో అది చూడాలి. ఓరొక నిశ్చితతో విశ్రాంతి తీసుకుంటున్నారు అని ఎరిగిన వరై ఈ దినాన ఈ జీవితము అయిపోయిన తర్వాత మేము తిరిగి పునరుద్ధానం పొందుతాము. ఆ పునరుద్ధరణ చెంది మాసిపోని నిత్యత్వంలోనికి వెళ్లిపోతాము. మా శరీరాలు ముసలితనాన్ని పొందుకోవు. మరియు మేమెన్నడూ చనిపోము. మేమెన్నడు అక్కలిగొనము, మాకిటువంటి కొదువై ఉండదు. అయితే మేము ఆయనతో నడుస్తాము. జగదోత్పత్తి మొదలుకొని మేకై సిద్ధపరిచిన ప్రభు ఆనందములోనికి ప్రవేశించుడి అని ఆయన చెప్పుట మేము వినగొరుచున్నాము. పాపము లోపల ప్రవేశింపకమునుపు ఆదాము హవ్వలకు దేవుడు వారికి ఎలాంటి సిద్ధపాటును ఏర్పాటు చేసినాడో వారు ఎన్నడూ కాని వ్యాధితో కాని బాధతో కాని ఉండకున్నట్లు అలాగూ ఏర్పాటు చేశాడు. అది ఆయన మాకై సిద్ధపరిచాడు. మేమొచ్చదమని ఆయన ముందే ఎరిగి ఉన్నాడు. పాపము పెద్ద మూతగా తయారు చేసినది. ఇప్పుడు యేసు రక్తము చేత పాపము తీసివేయబడెను. ఇప్పుడు నిత్యమైన దేవుని వాగ్దానము చేత ఇప్పుడు మేము వాగ్దాన భూమికి బద్ధులమై ఉన్నాము. తండ్రి, నీ వాక్యము చదువుతుండగా ఇప్పుడు మమ్మల్ని ఆశీర్వదించండి. మేమక్కడ ముందు కొరకై ఎటువంటి ప్రజలుగా మేము ఉండవలసి ఉన్నదో మేము తెలుసుకోవాలని ఆశించుచున్నాము. ఈ పాఠశాలలో ఈ దినాన మాకు సహాయం చేయండి. గొప్ప ఉపాధ్యాయుల బోధకుడుకు పరిశుద్ధాత్మ మా మధ్య ఉన్నట్లుగా ఆయనే దిగివచ్చి ఆయన వాక్యము ద్వారా ఆయన మాకు బయలుపరచుకున్నట్లుగా మేమిది ఆయన నమోను బట్టి ఆయన మహిమకై అడుగుచున్నాము. ఆమేన్. మొదటిగా ఇప్పుడు నాతో కలిసి రెండవ పేతురు 1 తెరవండి. ఈ లేఖనం నుండి ఒక భాగాన్ని నేను చదవాలని కోరుతున్నాను. 2 పేతురు 1 మీరు పెన్సిళ్లు కాగితాలు కలిగిన వారు. ఈ ఉదయం ఒక సమయంలో ఒక నాకు చెప్పారనుకుంటాను, అక్కడ నా తల తిప్పుతున్నప్పుడు అది టేపును కొద్దిగా బలహీనం చేస్తుంది. నిజంగా నేను అలాగే చేయలేని నా భావం కాదు. నేను అనుకుంటాను కొన్నిసార్లు వెబ్ మైక్ తీసుకున్నట్లయితే ఇక్కడ దాన్ని పైకపు పైన విరాడదీస్తాము. నీవెక్కడ ఉన్నప్పటికీ నీవు బాగా ఉంటుంది. అన్ని చోట్ల అది బాగానే ఉంటుంది. ఆ పైకప్పు మీద మైక్ పెట్టినట్లయితే ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు మీరు కావాలనుకున్నట్లయితే కూడిక అయిన తర్వాత ఈ పటం యొక్క గీతలు మీరు రాసుకునవచ్చును. ఆ తర్వాత దాన్ని ఇక్కడ టైప్ చేసి ఉంచాను. అది నేను అంటించి ఇక్కడ ముందు భాగాన్ని ఉంచుతాను. మీరు ఒక పర్యాయం చేయడం కొరకై ఈ మధ్యాహ్నం పెద్దలకర రండి దాన్ని చూడటానికి. మనం అర్థం చేసుకుంటూ కొరకై ఇప్పుడు మనము 7 సమీపిస్తున్నాము. కొంచెం కలకతమే ఈ మధ్యనే 7 ముగించాము. ఇది ఉపదేశమును గుర్చిన వర్తమానము. విమోచించబడబోతున్న వారికి సంబంధించిన వర్తమానము. ప్రభునియే సురక్తము చేత విమోచించబడుతున్న వారికి, ఆ సంఘకాలములో ఉండబోతున్న వారికి. ఆ యొక్క నిత్యమైన సంఘకాలము 7 చివరన ఉన్నది. మనకు 7 7 తెగుళ్ళు, 7 మొదలైనవి మనకు తెలుసును. ముందుకు సాగిపోయగలది వాటిలోనికి మనం వెళ్తాం. అయితే ప్రజలు కూర్చుంటగలికై మనం ఎదురు చూద్దాం. నేను దేనికి ఎదురు చూస్తున్నాను, దానికి బంధమై ఉందని నేను తలంచాను. ఈ చట్టమును నేను గీస్తానని అనుకోలేదు. అయితే గడిచిన దినం అక్కడ కెంటికలో నా స్నేహితుల్లో ఒకరైన కాక్సెస్ తో నేను ఉన్నాను. నేను అనుకున్నాను ఋతువు ముగించకబడక ముందు ఉడతల వేటలో మరొక రోజు ఉండవచ్చులే అని అనుకున్నాను. నేను ఇక్కడ అడవుల్లో నా స్నేహితుడైన చార్లీతోనూ ఇక్కడ నిలబడి ఉన్నాడు. అతని సహోదరుడు రాడ్నీతోనూ ఉన్నాను. ఒక్క ఉడతని కూడా నేను చూడలేదు. భయపెట్టి వాటిని పరదొల్లేనా అని అనుకున్నాను. నేను చెట్లలో పెద్దగా కేకలు పెట్టడం ద్వారా వెళ్లిపోయేవా అనుకున్నాను. పిల్లారా, ఇదే నా ఎద్దుకు వచ్చినది. సహోదరు నెల్లి మార్గి అందులోకి నేను వచ్చినప్పుడు ఆదివారం మీకు చెప్తానని నేను చెప్పాను. అదే నా ఎద్దుకు వచ్చినది. ఒక వర్తమానంకై నేను మాట్లాడబోతున్నది అదే. మిగతా అంతా దానికి ఎలాగూ తగిలించబడి ఉన్నది. నేను అది ఇష్టపడుతున్నాను. నిజమైన ఆత్మ కేకలతో అక్కడ ఆ చెట్లలో ఉండుట. మనం ఇప్పుడు చదువుదాము 1 లేక 2 1 దాని భాగము. యేసుక్రీస్తు దాసుడును అపోస్తులైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మావల్నే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయునుది. అక్కడ తెలపండి పద్ధతిని నేను ఇష్టపడుతున్నాను. కారణం ఏ ఉదయవేళ నా సంపూర్ణ పాఠ్యాంశము విశ్వాసం మీదనే ఆధారపడి ఉన్నది. గమనిస్తున్నారా? తిరిగి నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు దాసుడును అపోస్తులైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మావలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. గమనించండి, అతను అంటున్నాడు, నేనే విశ్వాసాన్ని పొందుతని అతి అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి నేను దీన్ని సంబోధిస్తున్నాను. ఇది బయట ప్రపంచం వారికి కాదు, ఇది సంఘానికి. సుషరా, ఎవరైతే క్రీస్తులో ఉన్నారో వారికే తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానములవగా ఆయన దైవశక్తి జీవులకును భక్తికిని కావలసిన వాడన్నిటినీ మనకు దయచేయచ్చునందున దేవుని గూర్చినట్టు మన ప్రభుని యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును కాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానములను అనుగ్రహించున్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానములముగా మీరు తప్పించుకుని దేవ స్వభావనందు పాలివరగినట్లు వాటిని అనుగ్రహించాను. అది ఇప్పుడు ఎంతో లోతుగా పిండుదాము. ఈ ఉదయం బోధచీటం కాదు, కానీ ఈ పాఠాన్ని ఉపదేశం చేద్దాం. దేవ స్వభావము మీరు పోగొట్టుకోకుండాన్నట్లు నేను మరలా నాలుగవ వచనం చదువుతాను. ఆయన మనకు అమూల్యములను అత్యధికమైన వాగ్దానములను అనుగ్రహించున్నాడు. ఈ వాగ్దానాలు దురాశను అనుసరించడం వలన లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకుని దేవ స్వభావనందు పాలివరగినట్లు వాటిని అనుగ్రహించాను. చూడు, లోకము ఇప్పుడు దాన్ని మనం తప్పించుకున్నాం. అతను దీనిని సంఘానికి సంబోధిస్తున్నాడు. ఆ కారణం చేతనే మనం అది కనుగొంటాను కొరకై ఈ ఉదయ వేళ మరి దారి ఏది, దేవుడు కొరుచున్నది ఏంటి? దేవుని ప్రేమించు ఏ ఒక్కరు కూడా ఇక్కడ లేడు, అయితే ఆశిస్తున్నారు. క్రీస్తువులే ఉండాలని ఆశిస్తారు. అది ఇక్కడే పెట్టబడి ఉన్నది. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా, నేను ఒక అనుభవశాలైన వృద్ధుడను, ఇక్కడ ఉన్నటువంటి సహోదరుడు సహోదరి అయిన కిడ్లను చూడండి, వారు బహుశా భవనములో ఉన్న అందరికంటే పెద్దవారు. నేను వారిని అడిగినట్లయితే మీ హృదయంలోని కోరిక ఏంటి అని అడిగితే దేవునికి సమీపంగా చేరుట అని జవాబిస్తారు. క్రీస్తుని గుర్చి నువ్వు నేర్చుకున్నప్పుడు ఆయన గుర్చి ఒకటి ఉన్నది, అది ఎంతో ప్రేమ. ఆయనలో సరిచేసుకుంటానికై నీవు ప్రయత్నం చేస్తావు. ఈ సంబోధనను క్షమించండి, నేను నా భార్య మేమిద్దరం పెద్దవారమైపోతున్నాము. కొద్ది కాలం క్రితము నేను ఆమెతో అన్నాను, నీవు నన్ను ప్రేమించే రీతిగానే ప్రేమిస్తున్నావా అని. నేను నిజంగానే అలాగ చేస్తున్నాను అని అన్నదామె. నేనున్నాను, నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నావు నీకు తెలుసా? నేను నిన్ను తీసుకుని లాక్కుని నాలో పెట్టుకోవాలని అనుకుంటున్నాను. మనం నిజంగా ఒక్కటే అయిపోయినట్లుగా. అది 100-10 లక్షలతో హెచ్చిస్తే ఎంతో అంత. అప్పుడు మాత్రమే విశ్వాసి క్రీస్తు మీద ఎంత ప్రేమ కలిగి ఉంటాడో నీవు తెలుసుకోగలుగుతావు. ఆయనలోనికి నీవు వెళ్లిపోవాలని ఆశిస్తావు. ఎందుకనగా అది ప్రేమ. ఇక్కడ ఆ వాగ్దానం మూలముగా అవి ఎలాగునా ఆయన మనకు చూపించగోరుతున్నాడు. చూడండి, మనము క్రీస్తు యొక్క దేవ స్వభావనందు పాలివరినట్లుగా అతను మనకు చూయించుచున్నాడు. ఈ మత్యమైన శరీరముతో మనము ఎలాగూ పాలిభాగస్థులకు కగలము? నేను ఒకరికి చెప్పవచ్చును, కారణమే నమ్ముతున్నాను, ఒకరు నన్ను అంత తప్పన్నాడు. దైవ సేవకుల సమావేశం నుండి నేను ఒక ఉత్తరం పొందుకున్నాను. అది ఇలా చెప్పబడుతున్నది, మేము జీవులు పాలిభాగస్థులు ఉన్నామని. జీవులు పాలిభాగస్థులు కాకనట్లయితే మనం మన సహవాసులు విడిచిపెట్టవలసి ఉంటుంది. జీవులో పాలిభాగస్థులకు వారిని మనం పెళ్లి చేసుకోవలసి ఉన్నది. అయ్యో, నేను చెప్పాను అలాంటి ధర్మ విరుద్ధమైన బోధకు నేను బద్ధుని కాను అని చెప్పాను. ఎల్లప్పుడూ నేను దానికి వ్యతిరేకినే. దాన్ని నేను నమ్మను, నిజంగా నమ్మను. దేవుడు మనకు ఒకసాటి సహకారాన్ని ఇచ్చున్నాడని నేను నమ్ముతాను, అది నిజం. అలాగైతే మనం ఒకరిలో ఒకరము భాగమవుతాము. అవును, పురుషుడు వివాహము చేసుకునక ముందు ఈ విషయాలను అతడు పఠనము చేయవలసి ఉన్నది, ఆలోచన చేయవలసి ఉన్నది. ఒక యవనస్తుడు ఒక దినాన్ని అడిగాడు, నేను అటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నీవు అంటున్నావా సహోదరు బ్రహాం అని అడిగాడు. ఆమెను గురించి నీవెంతగా ఆలోచన చేశావు అని నేను అడిగాను. ఓ, నేను ఆమె ఎంతగానో ప్రేమించాను అని అన్నాడు. ఆమెతో నీవు కాపురం చేయకపోయినట్లయితే అలాంటప్పుడు ఆమెను పెళ్లి చేసుకో అని అన్నాను. అయితే నీవెంతో కాపురము చేయగలట్లయితే నీవు చేసుకోకూడదు మంచిది, కనుక అది నిన్ను చంపబోదు. నీవు ముందరుకు వేసి పెళ్లి చేసుకుంటే మంచిది అని అన్నాను. కనుక దేనిలోకి నేను అతను తీసుకుని వచ్చిన ప్రయత్నం చేశానంటే అది ఆమెను ఎక్కువగా ప్రేమించిన కొరకు. ఇప్పుడైతే నీవు వివాహం చేసుకోక ముందు అన్ని కూడా అందంగాను సొగసుగాను ఉంటవి. అయితే నీ వివాహం చేసుకున్న తర్వాత జీవితంలో శ్రమలు ఇబ్బందులు కలుగుతవి. అప్పుడు మీరు ఒకరినొకరు అర్థం చేసుకుని ఎంతో ప్రేమతో ఉండవలసి ఉన్నది. నీవు ఆమె ద్వారా విశుద్ధుల చెందినప్పుడు ఆమె నీ ద్వారా విశుద్ధుల చెందుతున్నది. మీరింకా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఉంటున్నది. ఆ విధంగా ఉంటుంది క్రీస్తు ఎడల. గమనిస్తున్నారా, మనం ఎంతగానో ఆయన్ని ప్రేమించవలసి ఉంటున్నది. ఎంతవరకంటే మనం ఒకటి ఆయన అడిగినట్లయితే ఆయన మనకి అది ఇవ్వడు. అది మన రవంత కూడా కదిలింపలేదు. గమనించారా, గమనించారా? ఎందుకని? నీవు చేయగలిగింది ఒకటే ఒకటి, ఆయన దేవ స్వభావనందు పాలెవరుటయే. ఆయన నీకు ఇవ్వలేకుంటున్న కారణం అప్పుడు నీవు గ్రహించగలుగుతావు, ఆయన దేవ స్వభావనందు పాలెవరవుట. ఇక్కడ చూడండి, దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును తప్పించుకుని దానిని తప్పించుకునుట. చూడండి, అది ఎవరికి వర్తిస్తున్నదో అది సంఘానికి సుమా. క్రీస్తులో ఎవరైతే ఉన్నారో వారికి ఈ విషయాలన్నిటికంటే మిన్నయ్యనవి. అతను తనకు తనగా హెచ్చించుకుంటూ కాదు, కాని క్రీస్తు అతన్ని పైకి తెచ్చును. ఏ ఉదయం ఇక్కడ నల్లజాతి నా సహోదరి సహోదరులారా, దీని వల్ల ఏ హాని చేయాలని నా యొక్క భావం కాదు. అయితే ఒక పర్యాయము కూడికలో నేను ఎప్పుడైనా ఇది మందిరంలో చెప్పియున్నాను నాకు తెలియదు. నేను ఇది అనేక స్థలాల్లో చెప్పియున్నాను. ఒక నల్లజాతి సహోదరి అన్నది నేను ఒక సాక్ష్యం చెప్పనా లేక తెలుపనా అని అన్నది. తప్పక సహోదరి, కొనసాగి అని అన్నాను. దేవుని మహిమ కొరకై నేను సాక్ష్యాన్ని తెలియజేయాలనుకుంటున్నాను అని అన్నదామె. నేను ఏమై ఉండాలనుకున్నానో నేనిది కాదు అని అన్నదామె. ఇంకా ఆమె చెప్పినది, నేను ఏమి కావాలనుకున్నానో అది నేను కాదు. ఆమె చెప్తుంది, ఒకటైతే నిజం, నేను ఎలాగుండేదానో అది నేను కాదు. చూశారా, ఆమె ఒకచోట నుండి ఒకచోట రావాల్సినది. ఆమె అలా పెంచబడుతున్నది. ఆ విధంగా మన మనంలో జీవనలోనికి దాటి ఉన్నామని మనకు తెలుసు. ఏ గుడ్డ నుండి మనం తీయబడ్డామో దాన్ని మనం చూద్దాం. చూశారా, మనము ఏమి కావాలనుకున్నామో అది కాదు మనము. మనమేది కావలసి ఉన్నామో అది కాదు మనము. అయితే ఒకదాని కొరకు మనం ధన్యవాదాలు తెలుస్తున్నాము. మనం ఏమై ఉంటామో అది మాత్రం కాదు మనం. మనము దారి ప్రయాణికులము, లోక భ్రష్టత్వాన్ని తప్పించుకునే వారము మనము. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వం తప్పించుకుని దానికి పైగా నీ ఉన్నావు. ఇప్పుడు ఆ విధమైన వ్యక్తితో ఆయన మాట్లాడుతున్నాడు, ఇలాంటి విషయాలన్నింటి నుండి తప్పించుకునేవాడు. గమనిస్తున్నారా, లోక భ్రష్టత్వమును. ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇక్కడ మనం ఏమి చేయవలసి ఉన్నదో అతి సంక్షేపమైన వర్ణనను ఆయన మనకిచ్చిన్నాడు. ఏ విధంగా చేయవలసింది తెలియజేశాడు. నేను చెప్పిన రీతిగా మనమందరము కూడా దేవునికి సమీపంగా చేరాలనే ప్రయత్నం చేస్తుంటాము. ఆ హేతుచేతనే సంఘానికి ఈ ప్రతకాల వేళ ఈ వర్తమానం నేను ఎన్నుకున్నాను. ప్రజలు ప్రయాణికులని ఎదిగి ఇది నేను ఎన్నుకున్నాను. గత రాత్రి నేను అడిగాను, పట్టణానికి బయట వారు ఎంతమంది ఉన్నారు అని అడిగాను. 98% పట్టణానికి బయట వారే. 100 మైళ్ళని వచ్చిన వారు ఎందరున్నారు? అది ఇంకా సాగిపోతేనే ఉన్నది. 180 మంది అనుకుంటాను. 500 మైళ్ళ దూరం నుండి వచ్చిన వారు ఎందరున్నారు? సుమారు ప్రజల్లో 3/3 500 మైళ్ళ నుండి వచ్చిన వారే. ఆలోచించే ప్రజల యొక్క ప్రయాణం, అలా కనిపించే ప్రజలు ఉన్నవారు వారు ఆలయానికి రారు. ఈ స్థలమంది సౌందర్యం బాహ్య ప్రపంచం చూస్తున్నది. అందరి కూడా సామాన్యులు, పేదవారు, సామాన్య వస్త్రధారులు, దేవదూతల కొయర్ వలె నటించే ఎటువంటి గొప్ప గొప్ప సంగీతం లేదు. పైప్ ఆర్గాను, మరక గ్లాస్ కిటికీలు లేవు. బెంచ్ పైన స్థలం పొందుకే కొంత కష్టం. ఒక గోడ యొద్ద నిలబడాలి. అటువంటి దాని యొద్దకు వారు రారు. అయితే వారిలో ఉన్న దాని యొద్దకు వారు వస్తారు. అది ప్రకృతి కన్ను చూడటువంటి ఒక సౌందర్యం. క్రీస్తు యొక్క సౌందర్యాన్ని ఆత్మ సంబంధమైన కన్ను పట్టుకోగలదు. అందుకే వారు వస్తారు. కాబట్టి కూటములకు ముందు కొన్ని రోజుల ముందుగా నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. అడవిడకు వెళ్ళుట కొరకు నా భార్యతో చెప్పాను, ఈ ఉదయం నేను ఉడతల వేటకు వెళ్తున్నాను. నా జేబులో పెన్సిల్, కాగితపు ముక్క పెట్టుకున్నాను. కొద్దిగా వెలుతురు ఉండి కనిపిస్తూ ఉండే ఒక చోట ఒక చెట్టుకు ఆనుకుని కూర్చున్నాను. నా చేతులు పైకెత్తి, ప్రభువా, ఈ దినాన నీవు ఏమి చేయాలి అని అడిగాను. నీ బిడ్డల కొరకై నీవు నాకేమిస్తావు? లోపల ఏదో మంట మడుతున్నట్టుగా నాకు అనిపించినది. ఆయనకు సన్నిధి సమీపిస్తున్నప్పుడు ఈ విధంగా వచ్చినది. దూరం నుండి ఏదో వినిపిస్తున్నట్లుగా ఉన్నది. అది ఈ విధంగా ఉన్నది. 2 × 2 × 4 సమానము. ఇంకా దగ్గరగా 2 × 2 × 4 సమానం. 2 × 2 × 4 సమానం. 2 × 2 × 4 సమానం. అలా త్వరగా వచ్చినది. అది ఆయన సన్నిధి వచ్చుట. నీకు నీవే అప్పచెప్పుకో. కొద్ది సమయం అయిన తర్వాత నీకు నీవే విడిపోతావు. దర్శనం వచ్చినది. ఫలానా ఫలానా స్థలానికి వెళ్ళు, ఫలానా ఫలానా కార్యం. చూశారా? ఆరంభించు. దేవుని మీద ధ్యానముచ్చు. నీ మనస్సు నుండి, లోకములో నుండి, లోకములకు బయట, అరణ్యముల నుండి నీలోకి. అది ఎలా వచ్చిన ఆరంభమైనది? 1 1 నేను ఏదైనా ఏ సంఖ్య అయినా చెప్తాను. అలా ఆరంభమైనది. అలా అలా వస్తూ మెల్లగా లోపలికి వచ్చినది. ఆ తర్వాత త్వరగా వస్తున్నది. నీవెక్కడే కూర్చొని నీ చేతులు పైకెత్తు. ఒక్క మాట కూడా పలకవద్దు. చేతులు అలాగా గాల్లో ఉంచు చాలు. మొదటి ఏమి జరిగిందో తెలుసా? నీ సంపూర్ణ ఉనికి అంతా పట్టుకుని పోయినది. అప్పుడు ఆయన నీవేమి తెలుసుకోవాలని ఆయన కోరుతాడో అవి నీవు చూస్తావు. జరగబోతున్న విషయాలను నీవు చూస్తావు. కొన్ని కొన్ని సార్లు ఒక స్థానం వరకు వచ్చును, ఒక చోటికి వచ్చి ఆగిపోతుంది. అది దర్శనంలోనికి వెళ్లదు. తరువాత లేఖనాలు కురుమరించబడ్డవి. వెంటనే నా పెన్సిల్ అక్కున్నాను. నేను మర్చిపోకున్నట్లు వాటిని వ్రాసుకున్నాను. నేను ఇంటికి వచ్చి వాటిని చూచి చదివాను. కొన్నిసార్లైతే అవి నాకేమీ అర్థం కాలేదు. నేను వాటినే చూస్తూ ఉన్నప్పుడు కొద్దిసేపటి తర్వాత ఇక్కడ ఉన్నది అది గుర్తొచ్చినది. మళ్ళా తిరిగిపోయినది. ఆ తర్వాత ఒక చిన్న పుస్తకం ఇలాగ తీసుకుని ఎంతో కష్టంగా అది గీయటానికి మొదలు పెట్టాను. ఏం చెప్తాడో దానిని. నేను అనుకున్నాను, ప్రభువా, నేను మందిరానికి వెళుతున్నాను, అక్కడికి రండి, వారికై నా యొద్ద ఒకటి ఉన్నది అని అనుకున్నాను. అది ఆ విధంగా వచ్చినది. అది నిజంగా అలాగే వచ్చినది. ఆయన మొదటిగా నాకు ఇచ్చే వరకు నేను దాన్ని ఇవ్వలేను. కాబట్టి నేను గీచిన ఈ గీతలు మీరు చూస్తున్నారు. అది మొదట నేను ఆరంభించాను. ఇక్కడ ఈ భాగాన్ని నేను పొందుకోలేదు. ఆ అడవుల్లో 1-2 వరకు కూడా. సరే, ఇప్పుడు పేతురు చెప్తున్నాడు ఏ విధముగా ఆయన దేవ స్వభావనందు మనము బాల్య భాగస్థులు కావలసి ఉన్నదో. ఇక్కడ అతను చెప్తున్నాడు మనలో ప్రతి ఒక్కరి కూడా దేవుని పరిపూర్ణతలోకి ఎదుగుడు కొరకై ప్రయత్నం చేస్తుంటాము. 7 ముద్రలను మనము తీసుకున్న తర్వాత 7వ ముద్ర పలుకు సమయంలో లేక విడుదల సమయంలో ముద్రలుగా ఏంటో మనకు తెలుసు. పరిచర్య విడుదల అవుట, 7 ముద్రలు విప్పబడుట. అది చాటు మీదనే మనం చూస్తాము. అది ముద్రించబడి ఒకటి, ఒక వర్తమానము విడుదల ఇవ్వుట. గత ఆదివారం నేను తాలపు చెవిని గురించి బోధించాను. తాలపు చెవి విశ్వాసమై ఉంటున్నది. విశ్వాసము తాలపు చెవిని పట్టుకుని ఉన్నది. తాలపు చెవి లేఖనము, క్రీస్తు తలుపు. గమనిస్తున్నారా? కనుక విశ్వాసము లేఖనము యొక్క చిన్న కీళ్లు గుడిదలను తీసుకుని ఆయన ప్రజల కొరకై దేవుని మహిమలు మంచితనాన్ని తెరుస్తున్నది. గమనిస్తున్నారా? కాబట్టి క్రీస్తును ప్రజలకు తెరచుటకై ఉన్నటువంటి తాలపు చెవి విశ్వాసము. అది తెరచి బయలుపరుస్తుంది. కాబట్టి ఈ దినములు కూడా అదే తలాన్ని తీసుకుంటూ కలిగే మనం ప్రయత్నిస్తున్నాము. దేవుని యొక్క పరిపూర్ణతలోనికి ధీరులైన క్రైస్తవులు అవుటకై మార్గాన్ని తెలుసుకుంటుకై అదే తాళాన్ని మనం తీసుకుంటున్నాము. సజీవుడగు దేవుడు ఆయన నివాసముడు కొరకై సజీవ ఆలయము మనం అగుట కొరకై గర్తించుకోనండి. దేవుడు తాను 3 విధాలుగా బయలపరుచుకుంటాడు. ప్రప్రథంగా ఆయన అగ్నిస్తంభంలో బయలపరుచుకున్నాడు. అది పితృత్వము. అది తరువాత అదే దేవుడు యేసుక్రీస్తును బయలపరుచుకున్నాడు. అది ఆయన కట్టిన శరీరము, ఆయన తయారు చేసిన శరీరము. 3వదిగా ఆ శరీరం చనిపోవటం ద్వారా ఆయనే నివాసముడు కొరకై ఆయన ఒక సంఘాన్ని శుద్ధి చేశాడు. అది దినగా పైన ఉన్న దేవుడు, మనతో ఉన్న దేవుడు, మనలో ఉన్న దేవుడు ఒకే దేవుడు. ఆ కారణము చేతనే మనం ఇలాగ పిలుస్తున్నాము, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయని. 3 దేవుళ్ళు కాదు, ఒక్క దేవుని యొక్క 3 కార్యనిర్వహణలు లేక ఉద్యోగాలు. అది నిఖయ సభలో వారికి ఉన్నటువంటి ఒకే ఒక తలంపు. అది దాంతో మనము కలగొరుకుప చేయటం కదా. అవునది వాస్తవం. 3 దేవుళ్ళు కాదు, ఆయన తండ్రి ఒకటే ఉన్నారని యేసు తండ్రితో మాట్లాడినప్పుడు ప్రజలు అర్థం చేసుకోలేరు. అక్కడే అంతా ఉన్నది నిజం. అది బయలపరచబడినది నిజం. గమనిస్తున్నారా? అది 3 దేవుళ్ళు కాదు, 3 ఉద్యోగాలు. అదేంటి? దేవుడు ఆయన సృష్టికి ఘనీభవ చేసుకున్నాడు, సంగ్రహము చేసుకున్నాడు, దేవుడు ఆరాధన కోరుతున్నాడు. దేవుడు అనగా ఆ యొక్క మాటకు అర్థం ఆరాధన వస్తువు అనే భావం. అది దేవుడు తన ప్రజలను ఒక స్థితిలోనికి తెచ్చుటకు ప్రయత్నిస్తున్నాడు. తద్వారా ఆయన వారిని ఎందు నిమిత్తం చేశాడో అందుకొరకై తెచ్చుడు కొరకై. దేవుని యొక్క కుమారుడు కుమార్తె అగుటకంటే మరుగుదానిగా నిన్ను ఆయన చేయలేదు. దేవుని కుమారుడువు కుమార్తెవు అగుదాని నీవు పోగొట్టుకున్నట్లయితే గురినే నీవు తప్పిపోతావు. SIN అను మాటకు అర్థము గురిని పోగొట్టుకునుట, గురిని తప్పిపోవుట. నేను ఒక లక్ష్యాన్ని గురిపెట్టినట్లయితే 50 గజాల కలుపును నడిపించి గురిపెట్టి కొడతాను. నా తుపాకీ దింపి క్రింద పెట్టి దించి కాలుస్తాను, లేక పేల్చివేస్తాను. 4-5 సార్లు గురి తప్పిపోయింది. జరిగిందేంటి? నా తుపాకీ మళ్ళా తిప్పుకోవాలి. ఏదో పొరపాటు జరిగిపోయినది. నేను దేవుల్లో విశ్వాసము తప్పిపోయినట్లయితే నేను క్రైస్తవునిగా ఎందుట తప్పిపోయాను. నీవు క్రైస్తవునిగా ఉండటం కొరకై దేవుడు నిన్నెక్కడ ఉంచి ఉన్నాడు. నీ ఒక ప్రక్రికి వస్తే వెనుదిరిగి వచ్చి సరిచేసుకో. ఒకే ఒకటి నిన్ను సరిచేయగలదు, అది తినగా లేఖనం. లేఖనంలోని పరిశుద్ధాత్మ నిన్ను మరల్చి తిరిగి గురిలోనే నిన్ను ఉంచుతున్నది. అవునది యథార్థం. ఇప్పుడు ఆయన వాక్యం చదవబోతున్నాము. అపోస్తలుకరి 7వ అధ్యాయంలో స్టెఫన్ ఇలా చెప్పాడు. ఇప్పుడు మనం అది చదువుకుందాము. మనము దేవుని మందిరాన్ని గుర్చి మాట్లాడుకోబోతున్నాము. స్టెఫన్ చెప్తున్నాడు జీవముగల దేవుని యొక్క జీవముగల ఆలయము కాబోతుంది అని. స్టెఫన్ చెప్తున్నాడు అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో ఇలా చెప్తున్నాడు. అపోస్తుల కార్యము 7:44 నుండి ఆరంభము. అతను చూచిన మాదిరి చొప్పున దాన్ని చేయవలనని మోషేతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారము అరణ్యములో మన పితరుల యొద్ద ఉండెను. మన పితరులు తమ పెద్దల చేత దాన్ని తీసుకున్న వారై దేవుడు తమ ఎదుటి నుండి వెళ్లగొట్టిన జనములను వారు స్వాధీనపరుచుకున్నప్పుడు యెహోషువతో కూడా ఈ దేశంలోనికి దానిని తీసుకుని వచ్చిరి. అది దావీదు దినముల వరకు ఉండెను. అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరెను. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. ఆయనను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? మందిరం బహుశా అది మన విశ్రాంతి కొరకై వెళ్లి స్థలమై ఉంటున్నది. విరామం పుచ్చుకుంటు కొరకై నిద్ర నుండి మొదలగవాటు నుండి విశ్రాంతి. హెబ్రీ 10:5 పౌలు ఇది తీసుకుని వస్తున్నాడు. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కాని నాకు ఒక శరీరమును అమర్చితివి. ఇప్పుడు మందిరమనగా ఏంటి? ఒక శరీరము. దేవుడు ఒక శరీరంలో నివాసముండుట. ఒకనాడు దేవుడు ఉన్నతమైన స్థలములో ఉండి ఆయన పర్వతం పైకి దిగి వచ్చినప్పుడు ఒక కోడె దూడ కాని ఆవు కాని పర్వతమును ముట్టినట్లయితే అది చంపబడవలెను. దేవుడు పరిశుద్ధుడు. గత రాత్రి ఆ దేవదూతలు తమ ముఖములను కప్పుకుని ఉన్నారు. పరిశుద్ధమైన స్వరూపులు పరిశుద్ధమైన ముఖములను కప్పుకుని ఉన్నారు. చివరకు పాపం అంటే అర్థం వారికి తెలియదు. దేవుని యొక్క సన్నిధిలో వారు తమ ముఖములు కప్పుకోవలసి ఉన్నది. దీనత్వంతో తమ పాదములు కప్పుకుని ఉన్నారు. పరిశుద్ధుడైన దేవుడు పాపమును క్షమించడు. కనుక దేవుడు ఎక్కడ ఉన్నాడో ఆ పర్వతము ఏది ముట్టకూడదు. ఆ తర్వాత దేవుడు శరీరము ధరించి యేసుక్రీస్తు రూపమున మన మధ్య నివసించాడు. ఆయన కుమారుడు, ఆయన సృష్టి ఆయన. తరువాత ఆయన కుమారుడు తన ప్రాణాన్ని అర్పణ చేశాడు. మన కొరకై రక్తము నుండి ప్రాణం వచ్చినట్లుగా దేవుని రక్తపు కణము పగలగొట్టబడినది. ఆ రక్తపు ద్వారానే మనము కడగబడ్డాము. ఇప్పుడు మన యొక్క రక్తము మన ప్రాణము లైంగిక ఆశల ద్వారా వచ్చినది. ఆ విధంగా లోకంలోకి వచ్చినది. యేసుక్రీస్తు రక్తము మనల్ని కడిగినది. పరిశుద్ధాత్మమై మన పైకి పంపించి మన స్వభావాన్ని మారుస్తుంది. అప్పుడు మనము దేవుని యొక్క దేవ స్వభావంలోనికి మార్చబడతాము. అప్పుడు మనము దేవుని కొరకు ఒక నివాస స్థలం అవుతాము. యేసు చెప్పాడు, ఆ దినము తండ్రి యందు నేను, నా యందు మీరును ఉందరు అని చెప్పాడు. నాలో మీరు, మీలో నేను. ఆయన సంఘములో దేవుడు ఎలాగున్నాడో తెలుసుకో. ఎప్పుడు సంఘము క్రీస్తు యొక్క స్థానాన్ని స్వీకరించి ఆయన పరిచయను కొనసాగిస్తున్నది. నా యందు విశ్వాసం చేయవాడు నేను చేయు కార్యములు చేయను, అయినను కొంచెం కాలమైన తర్వాత లోకము నీకు ఎన్నడూ చూడదు. అయినను మీరు నన్ను చూతురు, నేను మీతోనూ మీలోనూ ఉందను, యుగ పర్యంతరము మీతో కూడా ఉంటాను. గమనించారా? అదే విషయం ఆయన పనిని కొనసాగించుట. దేవుడు లేక బైబిల్ ఇలాగ తెలుపుతున్నది, సలోమోను ఒక ఆలయమును కట్టెను అని స్తెఫను మాట్లాడుతున్నాడు. సర్వోన్నతుడు దేవుడు హస్తగత ఆలయంలో నివసింపడు. ఎందుకనగా ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, నా విశ్రాంతి స్థానమేది. అయితే నీవు నాకు ఒక శరీరం అమర్చుతేవి. ఆమేన్. అక్కడే నీవున్నావు. ఒక శరీరము నీవు నాకు స్థిరపరచుతేవి, సిద్ధపరచుతేవి. మనుషుని యొక్క ఎదుగుదలలో దేవుడు నివాసం చేస్తాడు. ఆ ఉనికిలో ఆయనే ప్రతిబింబం చేస్తాడు. సంపూర్ణ ఆరాధన ఆయన ఆలయం మనము కాగా దేవుడు మనలో ఉంటాడు. దేవుడు ప్రత్యక్షత చేసుకునుట వేడిగా ఉండి ఊపిరాడకుండా ఉండే ఈ స్థలంలో ఎంతసేపైనా దానిపైన మనం ఉండగలము. గమనించండి, దేవుడు ఎల్లప్పుడూ అన్ని సమయాల్లోనూ మానవులలో ఆయన ప్రతిబింబ చేసుకుంటాడు. అది దేవుడు మోషేలో ఉండెను. అతను చూడండి, నాయకుడుగా జన్మించాడు. క్రీస్తు అతను జన్మించినప్పుడు పిల్లలకు హింసలు కలుగు చేయచ్చు ఉండేది, అతని వెదికారు. క్రీస్తు ఎలాగో అలాగే ఆ సమయమందు అతడు విడిపించబడ్డాడు. క్రీస్తు అలాగే అతడు ధర్మశాస్త్రం ఇచ్చినవాడు. క్రీస్తు అలాగే మోషే పైకి వెళ్లి 40 దినాలు ఉండి ఆకులు తీసుకుని దిగి వచ్చాడు. క్రీస్తు అరణ్యములోనికి వెళ్లిపోయి 40 దినాలు ఉండి తిరిగి వచ్చాడు. మీరు మీ పితరుల కాలము వాటిని గురించి విన్నారు కదా అని చెప్పాడు. మీరు విభజించకూడదు. అయితే నేను మీతో చెప్పడదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచినవాడు అప్పుడే ఆమెతో విభజించిన వాడవుతాడు. గమనిస్తున్నారా? ఇవన్నీ కూడా దేవుడు తన్ను తాను ప్రతిబింబం చేసుకుంటున్నాడు. యోసేపును చూడండి, ఒక గుంపు సహోదరుల్లో అతడు ఆత్మ సంబంధిగా జన్మించాడు. వారందరూ మంచివారే, గోత్రకర్తలందరూ కూడా. అయితే యోసేపు వచ్చినప్పుడు అతడు వ్యత్యాసంగా ఉన్నాడు. అతని దర్శనం చూడగలిగాడు, కళభావం చెప్పగలిగాడు. అందును బట్టి తన సహోదరుల ద్వారా ద్వేషించబడ్డాడు. భూమి మీద అదే పని చేయడం కొరకై దేవుడు అతన్ని ఉంచాడు కాబట్టి. అందుకొరకై అతని అన్నలు అతను ద్వేషించారు. గమనిస్తున్నారా? అదంతా కూడా సిలువనే గురిచూపుతున్నది. చూడు, అతను నిజంగా 30 వెండి నాణాలకే తన అన్నల వలన అమ్మబడ్డాడు. తన అన్నల ద్వారా చంపబడి కొరకై గుంటలో త్రోయబడ్డాడు. గుంటలోని తీయబడి ఫరో యొక్క కుడిభాగాన కూర్చున్నాడు. ఆ దిన ప్రపంచాన్ని అధీనమదుచుకున్న ఫరో దగ్గరకు ఎవరూ వచ్చుటకు వీలులేదు. ఒక్క యేసేపు ద్వారా తప్ప ఎవరూ ఫరో ఎద్దుకు రాకూడదు. క్రీస్తు ద్వారా తప్ప ఎవరూ దేవుని ఎద్దుకు రాకూడదు. యోసేపు తన భవనాన్ని విడిచినప్పుడు అతని విడుక ముందు ఒక బోరు శబ్దం వినబడుతున్నది. పరిగెత్తువారు అతని ముందర పరుగులు తీస్తూ మొక్కరించండి అని కేకలు పెడతారు. యోసేపు వచ్చుచున్నాడు. నీవెంతటి వాడవైనప్పటికీ, నీవేమి చేస్తున్నప్పటికీ, నీ ఉద్యోగం ఎంత ప్రాముఖ్యమైనప్పటికీ, యోసేపు అక్కడికి వచ్చే వరకు నీవు ముఖాల మీద సాగిలపడవలసి ఉన్నది. ఆ ఒక్క దినాల్లో బూర ఊదబడినప్పుడు ప్రతి ముఖాలు వంగును, ప్రతి నాలుగు ఒప్పుకును, మన యేసుపైన క్రీస్తు మహిమ విడిచి వచ్చును. అప్పుడు నీ పని ప్రాముఖ్యమైనది కాదండి. ప్రతి ముఖాలు వంగును, ఆయన దేవుని కుమారుని ఒప్పుకును. అవునది యథార్థం. ఓ దావీదులు ఆయన ఎలాగ చూస్తున్నాము. దావీదు ఒక నిరాకరించబడిన రాజు, తన యొక్క సొంత అన్నదముల ద్వారా, తన సొంత కుమారుని ద్వారా, తన సొంత సింహాసనపైన నెట్టివేయబడ్డాడు. ఒలీవ కొండపైకి ఎక్కి ఆ పైన కూర్చొని యెరూషలేము వైపు చూస్తూ ఏడ్చాడు. అక్కడ ఎవరికైతే అతను సేవ చేశాడో, ఎవరికైతే దేవుని గురించి బోధించాడో, తన సొంత ప్రజలే వెనుదిరిగి అతన్ని నెట్టివేశారు, ఉమ్మి వేసి ఎగతాళి చేశారు. అక్కడ తృణీకరించబడి కొండ ఎక్కాడు. ఓహో, అదెంత సంపూర్ణమైనది. 800 సంవత్సరాల తర్వాత దేవుని కుమారుని యందు అది జరిగినది. తన సొంత జనుల మధ్య నుండి ఒక తృణీకరించబడిన రాజు, ఒక తృణీకరించబడిన రాజయ్య కొండపైన కూర్చొని యెరూషలేము వైపు చుచ్చుచూ ఏడ్చాడు. ఏంటది? ఆ ప్రవక్తల్లో దేవుడే ప్రతిబింబం చేసుకుంటూ క్రీస్తును ప్రతిబింబం చేశాడు. ఆ తరువాత దేవుని యొక్క సంపూర్ణత ఒకరు వచ్చారు. అది దేవుడే. దేవుడే మన మధ్య ఉన్నాడు. ఆ సమయం మొదలుకుని కల్వరి యొక్క ఈ ప్రక్రియ అయిన సంఘములో ఆయన ప్రతిబింబం చేసుకుంటున్నాడు. కనుక మీరు గమనించండి, మనమందరము కూడా ఈ నివాస స్థలంలోకి వచ్చిన కొరకై, జీవము గల దేవుని మందిరంలో కొరకు వచ్చిన కొరకై ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ మనం కొందరు గమనిద్దాము. ఆయన చెప్పాడు, మొదట మనకు విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ. మంచిది, సహోదర ప్రేమ. ఆ తర్వాత దయ, ప్రేమ. ఇది మీరు పొందుకుంటు కొరకై మరలా ఇది నేను చదువుతాను. ఐదు వచనం నుండి మేము ఆరంభించదై ఉన్నాము. ఓ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశ నిగ్రహమును, ఆశ నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడలా అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మను సోమరులైనను నిష్ఫలైనను కాకుండా చేయును. అక్కడికి ఎలాగూ చేరాలో ఇక్కడ పేతురు మనకు ఒక దానిని బయట చట్టముగా తెలుపుతున్నాడు. నేను ఇది మీకు చెప్పాలనుకుంటున్నాను. కొందరు ఉంటారు సద్గుణములో కొంత భాగాన్ని మాత్రమే కలిగి ఉంటారు, జ్ఞానము, బుద్ధి, సహనము మొదలైన వాటిలో కొంత భాగాన్ని మాత్రమే కలిగి ఉంటారు. క్రైస్తవులని కూడా చెప్పుకోరు. మనం ఆదివార బడిని బోధిస్తున్నాం, అవును కదా? వాస్తవం దీనిలో కొంత భాగాన్ని కొంతమంది కలిగి ఉంటారు. వారు కేవలం క్రైస్తవులని కూడా నటించరు, అయితే అదేమీ పనిచేయదు. నల్లపక్షి నెమలి ఈగలు తన రెక్కలపై పెట్టుకున్నట్లుగా, పెట్టుకోవడానికి ప్రయత్నం చేసినట్లుగా అది ఉంటున్నది. తనను ఒక నెమలిగా తయారు చేసుకుంటే ప్రయత్నించినట్లుగా తానే హీనపరుచుకుంటుంది. నల్లపక్షిగానే ఉండు. గమనిస్తున్నారా? క్రైస్తవుడు కాకుండా ఇవన్నీ చేటు కొరకై ప్రయత్నం చేసినట్లయితే ఉన్నవే ఊడిపోతవి. అది మేడి చెట్టు ఆపిల్ పండ్లు తయారు చేటుకొని ప్రయత్నం చేసినట్లుగా ఉంటున్నది, అది చేయలేదు. అది ఒక చెట్టు అయినప్పటికీ కూడా అది ఆపిల్ తయారు చేయలేదు. కంచరగాడిద ఉన్నిని తయారు చేటుకొరకై ప్రయత్నం చేసినట్లుగా ఉంటున్నది. కంచరగాడిద గొర్రె కావడనకై తాపత్రయపడినట్లుగా చూశారా? అది ఉన్నిని తయారు చేయలేదు, అది దాన్ని తయారు చేయలేదు. ఉన్ని గొర్రెకున్న వరం కాని కంచరి గాడిదకు కాదు. గొర్రె మారిగా అతడు నటించవచ్చును, అయినప్పటికీ అతడు ఇంకా కంచరిగాడిదే. గమనిస్తున్నారా? అతడు ఇంకా ఇలాగ అంటాడు, నేను గొర్రె మారిగానే తింటాను, నేనది గొర్రె మారిగానే చేస్తాను. ఏమైనప్పటికీ, నీవేమి చేసినప్పటికీ, నీకు ఉన్ని కలుగుట కొరకై నీవు గొర్రెవు కావలసి ఉంటున్నది. నన్ను ఒక విషయం మాకనివ్వండి, గొర్రె ఉన్నిని ఉత్పత్తి చేయదు, దానికి ఉన్ని ఉంటున్నది, ఎందుకంటే అది గొర్రె కాబట్టి. అనేక మంది ఈ విధంగా చెప్పటకు ప్రయత్నం చేస్తారు, నేను మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను, నేను ఇది చేయడానికి ప్రయత్నం చేస్తాను అని అంటారు. నీవేది ఉత్పత్తి చేయలేవు, లేదు నీవు చేయలేవు, గొర్రె అది చేయలేదు. దాన్ని అడగనవసరం లేదు. ఉన్ని తయారు చేయడం కనుకై దాన్ని ఎదురు తిరిగి చూడనవసరం లేదు. అది ఉన్నినే కలిగి ఉంటుంది, పుట్టిస్తుంది, అది అలాగనే చేస్తుంది, ఎందుకంటే అది గొర్రె కాబట్టి. నీవు క్రైస్తవుడు అయితే నీవు ఆత్మఫలాన్ని ఫలిస్తావు. దానిని ఉత్పత్తి చేయనవసరం లేదు, దాని చేటు కొరకై ప్రయత్నం చేయనవసరం లేదు. నీవేది కాదో దాని ఎవడి కొరకై ప్రయత్నం చేయవద్దు. నీవేమి కవల్సినదో అదే అవుతావు. ఆ తర్వాత అది అదే భద్ర తీసుకుంటున్నది. ప్రజలు ఇలాగ చెప్తూ ఉంటారు, నవా నేను సంఘములో చేరాను, నేను నిజంగా ఈ అబద్ధాన్ని తరిమివేస్తాను అని చెప్తారు. మరలా నీవి కూడా తయారు చేయడం కొరకై నీవు ప్రయత్నం చేస్తున్నావు, నీవది చేయలేవు. కనుక నీవు ప్రయత్నం చేయనవసరం లేదు. కంచరగడిద తనకొక ఉన్ని తయారు చేసుకోగలదు, అది చేయలేదు. లేక గ్రద్ద పౌరుతో కలిసి తినటకు ప్రయత్నించినట్లుగా ఉంటుంది. ఒక గ్రద్ద పౌరువు కావటానికి ప్రయత్నం చేస్తున్నది. రాబోదులు ఎప్పుడైనా ఆలోచన చేశారా? నేను పౌరాన్ని, పౌరమును అనేది చెప్తే కొన్ని ఈకలు పెట్టుకుని, చూడు నేను ఇలాగ కనిపిస్తున్నాను అని అంటే చూశారా, దాని రూపమంతా మారిపోతుంది. ఒక వ్యక్తి తాను అది కాకున్నప్పుడు అలాగని చెప్పుకున్నట్లు, చూడు నీవు చేయలేవు, చూడు నేను సద్గుణము కలిగినట్లుగా ఉన్నాను కనుక నాకు సద్గుణమున్నది అని నీవు చెప్పలేవు. నేను మంచితనం కలిగినట్లుగా ఉన్నాను కనుక నేనది కలిగి ఉన్నాను. నీవు కేవలం ఈకలు పెట్టుకుంటుకే ప్రయత్నం చేస్తున్నావు, అవి నీకు వచ్చినప్పటికీ. అయితే తప్పుడు పక్షిలో నీవు ఈకలు పెట్టలేవు. తుషవా అదేం పనిచేయదు. అది కేవలం ఎటువంటి వేషధారైన పక్షి ఏమో తెలుపుతున్నది. అది ఒక పెద్ద ముసలి రాబందు రెండు పావురుపు ఈకలు పెట్టుకుని, చూడు నేను ఒక పావురాని కదా అని చెప్పినట్లుగా ఉంటుంది. ఆలోచన చేయండి, చూశారా అతడు రాబందు అని అందరికీ తెలుసు. గమనించారా? గమనించారా? అది అంతే, అతడు రాబందు అని మనం చెప్పగలము. అది ఆ విధంగా ఉంటున్నది, క్రైస్తవ్యాన్ని తయారు చేసినట్టుగా ఉంటున్నది. నీవది చేయలేవు. నీవు మొట్టమొదటిగా చేయవలసినది నీవు తిరిగి జన్మించాలి, నీవు మార్పు చెందవలసి ఉన్నది. చూశారా? నీవు మార్పు చెందినప్పుడు నీవు ఒక నూతన సృష్టి అవుతావు. ఎప్పుడు నీవు సరి అవుతావు? చూశారా? ఈకల గుర్చి నీవు భయపడవసరం లేదు, అది అదే జగత్ తీసుకుంటున్నది. నీవు తిరిగి జన్మించినప్పుడే. అవునండి, నేను ఎప్పుడు చెప్తున్నట్లుగా నీ ఒక పందిని తీసుకో, దాని మురికినంత రుద్ది, దానికి టక్సైలర్ సూటు బట్టలు తొడుగు లేదా టక్సడో సూటు బట్టలు తొడుగు. ఇక దాన్ని వదిలిపెట్టి బయటికి, అది నేరుగా మురిగుంట్లోకి వెళ్లి మురికిలో పొల్లాడుతుంది. కారణం ఏంటో తెలుసా? అది దానికి ఏమి ఉపయోగపడదు. అది పంది, అది దాని యొక్క స్వభావము. వృద్ధుల్లో దొరిలాటం దాని యొక్క స్వభావం. అతని స్వభావం నీవు మార్చవలసి ఉన్నది. అది దాని అంతటిని దాని అదే భద్ర తీసుకునివలసి ఉన్నది. ఇప్పుడు గమనించు, నీవు తిరిగి జన్మించాలి. అది మార్పు చెందటం. ఒక మార్పు ఉండవలసి ఉన్నది. నీవు ఈ విధంగా చెప్పవచ్చు, సహోదర బ్రహాం, ఇక్కడ ఒక చిన్న స్త్రీ నాకు తెలుసు. ఆమె ఎప్పుడు ఏ తప్పు చేయదు. ఆమె ఒక మంచి స్త్రీ. లేదా ఈ ఫలానా ఫలానా పురుషుడు, అతను మంచివాడు, అతను ఎప్పుడు ఏమి చేయలేదు, అతను ఎవరికి హాని చేయలేదు. అదేం పనికిరాదు. అతను ఒక మంచి పురుగు వాణ్ణి తయారు చేయవచ్చును. అయితే అతను తిరిగి జన్మించే వరకు, అతను తిరిగి జన్మించే వరకు అతను క్రైస్తవుడు కాదు. యేసు చెప్పాడు, ఒకడు తిరిగి జన్మించదే కానీ యోహాను సువార్త 3వ అధ్యాయం అతను దేవుని రాజ్యమును చూడలేడు. చూచుడు అనగా గ్రహించుడు అని అర్థం. నీవు దేనినైనా చూచి నేను దాని చుట్టూ లేదు అని చెప్తావు. నీవది అర్థం చేసుకుంటలేదు అని నీ అర్థం. ఎందుకు ప్రజలు కేకలు పెడతారు? ఒక మనిషి అర్థం చేసుకోలేడు. ఒకరు భాష మారిపోయి అన్ని భాషతో ఒకడు ఎందుకు మాట్లాడతాడు? ఒక మనిషి అర్థం చేసుకోలేడు. ఒక మనిషి కళ్ళు పైకి దేవుని మహిమ ఎలా వస్తుందో ప్రకృతి సంబంధమైన మనిషి అర్థం చేసుకోలేడు. అతడు దర్శనం చూచి ఒకడు ఏమేమి చేశాడో అవి చెప్తాడు. జరిగిన సంగతులు చెబుతాడు. గతించి రాత్రి ప్రభు మన మధ్య చేసినట్లుగా. గమనిస్తున్నారా? ప్రకృతి సంబంధమైన మనిషి దాన్ని కులమని చేటుకై యత్నం చేసిన రీతిగా. ఏంటి అతను చేసేది? అతను చేసే గమ్మత్తు ఏంటి? అతని తంత్రం ఏంటి అని అంటాడు. ఒక వ్యక్తి భాషలతో మాట్లాడు చూచి శరీరంలో ఒక నిజమైన అవయవమైన ఒకరు అర్థం చెప్పగా వారు అది చూచి వారు ఏం చేస్తారు? వారు చేయకూడదని చేస్తారు. గమనిస్తున్నారా? గమనించారా? ఇది ఒక విధమైన గమ్మత్తు అని వారు తలస్తారు. వారి మధ్య ఒకటి ఏదో ఉన్నది. అతను తిరిగి జన్మించే వరకు వారు దాన్ని అర్థం చేసుకోలేరు. ఆ తర్వాత అతను తిరిగి జన్మించిన తర్వాత అప్పుడు అతడు ఆ సహవాస వరుసలో ఉంటాడు. ఎందుకంటే అతని నూతన సృష్టి కనుక. ఆ పాత మూఢ నమ్మకాలు, అతనికున్న అనుభవ స్వభావము మృతమైపోతున్నది. అతని నూతన సృష్టి కాబట్టి తన స్వంతంలో తానేమీ కలపడు. అవునా? ఎందుకంటే అది యథార్థంగా కలిసిపోతున్నది. గమనించు, నీవు తిరిగి జన్మించవలసి ఉన్నది. నీవు తిరిగి జన్మించినప్పుడు విశ్వాసము లేకుండా నీవు తిరిగి జన్మించలేవు. అవును కనుక చూస్తున్నారా, ఇక్కడ నా చార్ట్ పైన పునాది అదే అయ్యున్నది. దానంతటికి కూడా విశ్వాసమే పునాది అయ్యున్నది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యము. దేవుని ఎదుక వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన జాగ్రత్తగా వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవల్లే కదా. తుషారా, అలా తప్పక నమ్మాలి. నీవు బైబిల్ గ్రంథమును అనుమానించువాడవైతే, సత్యమైన వాక్యమును నీవు అనుమానపడేవాడవైతే, నీవు నమ్మే వరకు దూరంగానే ఉండడం మంచిది. పాపం అంటే ఏంటి? అవిశ్వాసము. మానవులను స్వాధీనపరుచుకునేవి రెండు ఉన్నవి. అది అనుమానమైనా కావాలి లేదా విశ్వాసమైనా కావాలి, ఏదో ఒకటి. నీ జీవితాన్ని జయించే ఒక దాని నీవు కలిగి ఉన్నావు. నీవెంత విశ్వాసం కలిగి ఉన్నావో దానిపైన ఆధారపడుతున్నది. నీవెంత మట్టుకు ఎదుగుతున్నది. అయితే మొదటిగా నీకు విశ్వాసం ఉండవలసి ఉన్నది. కొద్దిసేపు ఆ పునాది పైన నన్ను ఉండనివ్వండి. నీవు దేని నమ్మకొచ్చుతావో అదే విశ్వాసం అనబడుతుంది. విశ్వాసం అన్నది నిరీక్షించబడబడే ఒక నిజస్వరూపము. నీకు విశ్వాసమున్నట్లయితే అది నీకు ముందుగానే ఉన్నది. ఎందుకనగా విశ్వాసాన్ని బట్టి బయలుపరచబడినది. విశ్వాసం అన్నది నిరీక్షించబడే ఒక నిజస్వరూపము. హెబ్రీ 11 చూశారా? రుజువు అది ఏంటది? ఎలాంటి రుజువు అది? ఒక పరిశుద్ధమైన రుజువు అది. సహోదర అబ్రహాం, దేవుడు స్వస్థపరచువాడు అని నేను నమ్ముతున్నాను అని నీవు చెప్పినట్లయితే మంచిది. నీవది నమ్మితే అలాగైతే నిన్ను స్వస్థపరచువానిగా ఆయన నమ్ము. అబద్ధం ఆడకుండా. అయితే నిజంగా ఆయన దెబ్బల చేత నీవు స్వస్థత పొందావు. దాని నుండి నేనేది మార్చలేదు. అది జరిగిపోయిన విషయం. నీకు నిరీక్షణ ఉండవచ్చును. అయితే తటాలున ఈ వైపునకు ఆ వైపునకు తప్పించుకుంటావు. అయితే విశ్వాసం నీవు కలిగినట్లయితే నీకుంటే నీవు దాన్ని వెరుగుతావు. ఎందువల్లంటే అది రుజువు. నీవు ముందుగానే దాన్ని కలిగి ఉన్నావు. ఈ ఉదయం ఓల్ రాబర్ట్స్ బోల్ చేస్తున్నప్పుడు ఎంతమంది విన్నారు? అతను ఒక విషయం చెప్పండి, నేను విన్నాను. లేక ఇంకొక విశ్వాసం ఉన్నదని, అది విమోచన అని. విశ్వాస ప్రార్థన ద్వారా ప్రార్థించుట విమోచన కొరకై. అతను అన్నాడు, రేడియోను ముట్టడం వలన మీ సంబంధాన్ని తయారు చేసుకోండి అన్నాడు. మీరు ఒకదాన్ని ముట్టడం ద్వారా మీ సంబంధాన్ని తయారు చేసుకోండి. ఆ మనిషి అక్కడది చేస్తున్నాడు. తద్వారా ప్రజలు తమ చేతులు అక్కడ పెట్టుడు కొరకొని ఒకటి ఏమంటావు, నేను అది పొద్దుకున్నాను ఎందుకంటే నా రేడియోను అతడు తాకమన్నాడు కాబట్టి అని చెప్తావు. నేను పొందాను, చూశారా, మంచిది. అయితే నిజమైన విశ్వాసము అలాంటి దాన్ని ఏమీ ముట్టనవసరం లేదు. నేను సహోదర ఓర్లను గద్దించట్లేదు. లేదు, అతడు గొప్ప పని చేస్తున్నాడు, మంచివాడు. చాలా మంది ఓర్ల రాబర్ట్స్ ఉన్నారనుకుంటాను, అలాంటి వారు అనేక మంది ఉండకుండుట మనకు మంచిది కాదు. అయితే నేను చెప్పుడుకు ప్రయత్నించేదేదనగా విశ్వాసానికి అలాంటిది అవసరం లేదు. చూసారా, విశ్వాసము దేవుని యొక్క వాక్యమును నమ్ముతుంది. విశ్వాసము ముట్టుడు వల్ల కలగదు, విశ్వాసము వినడం వల్ల కలుగుతున్నది. దేవుని వాక్య వినడం వల్ల కలుగుతున్నది. అది లంగరి వేస్తుంది, అది అక్కడే ఉన్నది. చూసారా, విశ్వాసము చెప్పబడినట్లుగా దానికి దూరం అనేది లేదు. విశ్వాసం ఇప్పుడే ఉన్నది, విశ్వాసం ఇక్కడే ఉన్నది. ఒకరి అన్నట్లుగా నిన్న ఆ చిన్న పిల్లవాడు అన్నట్లుగా ఆ తల్లి సహోదరి కీట్ మొదలైన వారు అందరి గురించి మాట్లాడారు. ఆ చిన్న బిడ్డ ప్రేములు బయట ఉన్నవి, ఆహారం బయట వెళ్ళటానికి గుదుమ యొద్ద ఎటువంటి రంధ్రము లేదని సహోదరి కీట్ మొదలైన వారంతా ఎత్తుచున్న సాక్ష్యాన్ని ఈమె విన్నది. నన్ను వచ్చి నేను ఆ బిడ్డ కొరకు ప్రార్థిస్తే బావుండునని ఆమె నమ్మినది. చూసారా, దేవుడు ప్రజలను మనకిస్తాడు. మనలో కొంతమందికి దేవునితో అనుభవాలున్నవి కనుక అదంతో నిజం. దేవుడు ఇక్కడే నడుస్తూ సహోదరుడు నవీన్తో మాట్లాడుతున్నట్లుగా, లేక నీకు పరిచయమైన ఒక వ్యక్తి ఉన్నట్లుగా కొన్నిసార్లు వారిని మనం ప్రార్థన చేయమని అడుగుతాము. అదే మనం చేయవలసి ఉన్నది. మనకై ప్రార్థిస్తున్న పురుషుని మీద గాని స్త్రీ మీద గాని మనకు విశ్వాసం ఉన్నట్లయితే దేవుంట్లో మాట్లాడుతున్న వారితో అలాంటప్పుడు విశ్వాసం పట్టుకుంటున్నది. అది పట్టుకుంటుంది, అది అయిపోయింది. ఇక్కడ ఆ రోమీయుడు యేసు కలుసుకుంటానికే వెళ్లాడు. నా ఇంటిలోనికి వచ్చుటకు నేను యోగ్యుని కాదు అని చెప్పాడు. నేను యోగ్యుని కాదు, నేను అలాంటి వాడినని నేను అనుకోవట్లేదు. అయితే నా కుమారుడు ఎంతో రోగముతో ఉన్నాడు, నీవు మాట మాత్రం సెలవిమ్ము, నా కుమారుడు బ్రతుకును. చూస్తున్నారా, ఏంటది దూరం అనేది ఎలాంటి వ్యత్యాసాన్ని చేకూర్చలేదు. చూశారా, దేవుడు సర్వాంతర్యామి, దేవుడు సర్వశక్తిమంతుడు. ప్రతి చోట దేవుడున్నాడు, సర్వశక్తి అక్కడనే ఉన్నది. దేవుడు సర్వాంతర్యామి ఉండి అనగా దేవుడు అన్ని చోట్ల ఉండును. చూడండి, దేవుడు జర్మనీలో ఎంత గొప్పవాడో, స్విట్జర్లాండ్ లో అంత గొప్పవాడు, ఆఫ్రికాలో అటువంటి వాడే. ఈ నిమిషంలో ఆయన ఇక్కడే ఉన్నాడు. ఓ, అక్కడే నీ ఉన్నావు. కాబట్టి అతను చెప్తున్నాడు, నా ఇంటిలోనికి వచ్చుకుని ఎంత మాత్రము యోగ్యుడు కాదు, మాట మాత్రం సెలవిమ్ము. ఏంటది అది? ఆ రోమిని యొక్క విశ్వాసము, అది అతడు నమ్మినది. యేసు చెప్పాడు, నీ వెళ్ళు, నీ కుమారుడు బ్రతుకుతాడు. అతడు వెళ్లిపోయి రెండు రోజులు ప్రయాణం చేశాడు. ఆ మరుసటి దినాన అతడు ఇల్లు చేరక ముందు ఎదురొస్తున్న కొందరు తన సేవకులు కలిశాడు. వారు చెప్పారు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని. ఆ రోమీయుడు ఆశ్చర్యపోయాడు, దినములోని ఏ సమయంలో లేక ఏ ఘడియలో అతను బాగుపడ్డాడు? దినములోని ఏ ఘడియలో? అతను అన్నాడు, సుమారు 11 గంటలకు అతను జ్ఞప్తి చేసుకుంటకు ఆరంభించాడు. రోమీయుడికి అది తెలుసు. అదే ఘడియలో నీ కుమారుడు బ్రతుకును అని యేసు చెప్పాడు. అతడు నమ్మాడు. ఆమేన్. సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, అనంతుడు, అదే దేవుడు. కనుక ప్రార్థించండి అని వారు ఫోన్ చేసినప్పుడు అది సంధించినది. నీ విశ్వాసం దేవుని తొడుకుని వస్తుంది. అది ప్రార్థన దేవుని రంగం మీదకి ఒకటిగా చేస్తున్నది. ప్రార్థన ఇక్కడి నుండి ఇక్కడికి విశ్వాసం మారుతుంది, అది దాన్ని కలుపుతుంది. మాట మాత్రం సెలవిమ్ము. నేను కోరిందంతా ఒక్క మాట చెప్పమటయే, మిగతాదంతా సరిపోతుంది. చూశారా, ఆయన అక్కడే ఉన్న అవసరం లేదు, కేవలం మాట మాత్రం చెప్తే సరిపోతుంది. ఎందుకని? దేవుడు సర్వాంతర్యామి, ఆయన సమస్తము చేయగల సమర్థుడు. ఆయన భూమి కింద ఎంత శక్తిమంతుడో ఆయన భూమి పైన అంతటి శక్తిమంతుడు, లేక రెండు వైపులు కూడా అంతటి వాడే ఆయన దేవుడు. అయితే నీవు చేయవలసింది ఏంటంటే ఒకటే ఒకటి, నీవు మాట్లాడు అని అతడు అన్నాడు. విశ్వాసము మిగతాదంతా చేస్తున్నది. విశ్వాసము మిగతది చేస్తున్నది. కనుక ఒక పునాది కొరకై నీకు విశ్వాసం ఉండవలసి ఉన్నది. సమస్త క్రైస్తవ్యము, నీవు కలిగి ఉన్న సమస్తము, నీకుండేదంతా కూడా అదంతా వాక్యమందలి విశ్వాసం మీదనే ఆధారపడుతుంది. అందుచేత నేను వాక్యాన్ని నమ్ముతాను. అవునా, నేను మరుగు దాని మీద నా విశ్వాసాన్ని పెట్టలేను. నేను దాని సంఘం మీద పెట్టినట్లయితే, పెట్టవలసి ఉన్నట్లయితే ఏ సంఘం మీద దాన్ని పెట్టాలి? కథలిక, లూథరనా, మెథడిస్టా, బాప్టిస్టా, పెంతికోస్టా? దేని మీద నేను పెట్టాలి? నాకు తెలియదు. అవన్నీ కూడా సంశయాలు, సందేహాల కలయిక, ముడులు వేసుకున్న బంధాలు అవి. అయితే నా యొక్క విశ్వాసం ఆయన వాక్యమునందే ఉంచుతాను. అది లంగర వేయబడుతున్నది. ఎవరూ దానికి అర్థం చెప్పలేరు. అది యెహోవాయలాగా సెలవిస్తున్నాడు అరుణది. అలాంటప్పుడు నేను దాన్ని నమ్ముతాను. అక్కడే ప్రాథమికం ఉంటున్నది. నగరంలో ఒక చిన్న వైద్యుడు ఉన్నాడు. అతను నాకు ప్రేమైన మిత్రుడు, డాక్టర్ శామ్ అడయార్. మేము చిన్న వయసు నుంచి కలిసి ఉన్నాము. శామ్ మీ అందరికీ తెలుసు. అతను నాతో అన్నాడు, బిల్, ఆ దర్శనం వచ్చిన తర్వాత ఆ స్థలాన్ని ఎక్కడ కడతాడు? ఎలా అది ఉంటున్నది? అది అవునో కదో అక్కడికి వెళ్లి అతను అడుగు. 2-3 సంవత్సరాల క్రితము అది జరిగినది. అది ఎక్కడ ఉంటుందో చెప్పండి. నీవు నగరంలో అదంతా ఒక భాగంగా తయారు చేస్తున్నావు అని అన్నాను. దానికి అతనికి మధ్య ఒకటి కూడా లేదు. అది పునః నిర్మాణ స్థలం. డాక్టర్ అడయార్ మిగతాదంతా తీసుకున్నాడు. మందులు కొట్టు పెట్టుకొరకై డాక్టర్ అడయార్ దర్శనంలో ఎలాగ సరిగ్గా అలాగే దాన్ని నింపాడు. దాన్ని తయారు చేశాడు. ఏ స్థలం అని తాను చెప్పాడో అక్కడ 25 సంవత్సరాల వరకు అది ముట్టుకోనైనా లేదు. అది కోర్టులో ఉంది. నేనన్నాను, డాక్టర్ ప్రభు నీకు దాన్ని ఇస్తాడు. ఎందుకనగా నీ యొక్క దీనత్వాన్ని బట్టి నాలో ఏ మంచి లేదు అని అతను అన్నాడు. నీ ఒక తాబేలువు అని నేనన్నాను. బయట నీకు చిప్ప ఉన్నది, ఇక్కడ నీ స్నేహితులకు నీ ఒక పైకప్పుగా కనిపిస్తావు. లోపల నీ ఒక మహామనిషివి. ఆ పైకప్పు లేక ఆ చిప్పుల నుండి బయటికి రా, అది దేవుడు నీకు ఇస్తాడు అని నేను చెప్పాను. అతను చెప్పాడు, బిల్లీ, నేనెన్నడూ నిన్ను అనుమానించలేదు. అయితే అది మాత్రం అనుమానిపవలసి ఉన్నది. వెళ్ళు నీ ఆఫీస్ కు అని అన్నాను. ఆ పని మీద అతను వెళ్లిపోయాడు. తరువాత అది నన్ను పిలిచి నాతో అన్నాడు, నేను గడ్డగట్టుకు పోతున్నాను చనిపోవటకు. ఏంటి విషయం? అది జూలై మాసం ముగుస్తుంది. డాక్టర్ ఏంటి విషయం? నేను నిజంగా ఆ స్థలానికి కొన్నాను బిల్లి. బోస్టన్ లో గత రాత్రి వారు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. నేను ఉదయం స్థలానికి కొన్నాను. ఇప్పుడు నేను నీకు చెప్పాను అని అన్నాను. క్రితం నేను ఎక్కడ ఉండి అతనితో మాట్లాడుతూ ఉన్నాను. తుపాకీ నా ముఖాన పేల్చెట్లయిపోయినది. అతడు చెప్పాడు, ఇక్కడికి వచ్చే వేల మందికి నేను అది చెప్పానని ఊహిస్తున్నాను. ఏంటది? దేవుడు మాట్లాడినట్లయితే అది జరగవలసినదే. నిన్న సాయంత్రం కొంతమంది స్నేహితులు వచ్చారు. 42 అంగుళాల కొమ్ములు కలిగి వెండి రంగుతో ఉండి నిరసనవన్నీ గల ఎలుగు బంటేగు క్యారీబోన్ కూర్చున్న దర్శనం వారు విన్నారు. అది చుట్టానికి ఇంటికి ఎంతమంది వచ్చారో నాకు తెలియదు. ఇదిగో కొలత టేపు ఇక్కడే ఉన్నది, కొమ్ములు తీసుకురండి. అది జరగక ముందు చెప్పండి. అతడు విన్నాడు. ఏంటి? దేవుడు ఏదైనా చెప్పినట్లయితే జరగవలసినదే. ఆ కర్ణము చేతనే అది ఉంటున్నది. ఇదిగో ఇక్కడ రక్షణ ప్రణాళిక. ఆయన దర్శనం సరిగ్గా జరిగినట్లయితే వారు చెప్పినట్లుగానే వారు చేస్తారు. అది వాస్తవమని ఇక్కడ ఈ సంఘానికి తెలుసు. అలాగైతే ఆయన వాక్యం యొక్క సంగతి ఏంటి? అది దర్శనం కంటే ఎంతో నిజమైనది. దర్శనం వాక్యముతో చెప్పబడకపోయినట్లయితే దర్శనం తప్పవుతుంది. అయితే మొదటిగా అది వాక్యమే ఉండవలసి ఉన్నది. ఎందుకనగా వాక్యము దేవుడు కాబట్టి. చూశారా, ఆయన సర్వాంతర్యామి. ఆయన ఇక్కడే మాట్లాడి దాని కెనడాలో జరిగించును. ఆమేన్. చూశారా, ఆయన సర్వాంతర్యామి. సరే, మొదటి నీవు తిరిగి జన్మించాలి. ఆ తర్వాత నువ్వు జన్మించిన తర్వాత నీకు విశ్వాసం ఉంటున్నది, నీ వాక్యాన్ని నమ్ముతావు. నీవు తిరిగి జన్మించే వరకు నీవు దాన్ని వ్యతిరేకంగా తిరస్కరిస్తావు, తర్కిస్తావు. నీవు కొంచెం భక్తిగా ఉన్నట్లయితే మానవ జ్ఞానముతో నీవు మంచిగానే ఉంటావు. నువ్వు ఎన్నడూ వాక్యముతో ఎప్పుడు ఏకీభించలేవు. నీవు ఎన్నడూ చేయలేవు. నీవు తిరిగి జన్మించవలసి ఉన్నది. తిరిగి జన్మించుట అది విశ్వాసాన్ని ఉత్పన్నం చేస్తున్నది. మంచిది. నీ విశ్వాసాన్ని పొందుకున్న తర్వాత అది ఇక్కడ FAITH ఫైత్ విశ్వాసము. అప్పుడు నీవు ఎదుగుదల స్థానంలో ఉన్నావు. చాలా మంది వేదిక దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను క్షమించండి అని ప్రార్థన చేస్తారు. వారి మీద ఎంతగానో శుద్ధీకరణ వస్తుంది. అప్పుడు అది ఎంతో గంభీరమైన సమయం అవుతుంది. నీకు కేకలు పెడుతూ వేదిక ఎదురు నుండి వెళ్లిపోతావు. దేవుడికి స్తోత్రం, నేను పొద్దుకున్నాను అని నీవు వెళ్తూ చెప్తావు. కాదు కాదు, నీవెక్కడికి ఎదగవలనో అక్కడికి నీవు ఆరంభన చేశావు. నీవింకేమి చేయలేవు. గమనిస్తున్నారా, నీవు చేసినదంతా ఒకటే ఒకటి. అలా పునాదిని వేశావు. నీవు ఒక ఇల్లు కట్టబోతున్నావు. నీవు పునాదిని పోసుకున్నావు. అబ్బాయ్, నాకది ఉన్నది అని నీవు చెప్తావు. చూశారా, నీ ఇల్లు కట్టుకోవడానికి నీకు పునాది ఉన్నది. ఇప్పుడు నీవు ఇల్లు కట్టవలసి ఉన్నది. ఏ ఉదయవేళ ఏవేవి రాబోతున్నో వాటి గురించి మాట్లాడుకోబోతున్నాము. మంచిది. ఒక ఇల్లు ఈ పునాది మొట్టమొదటిది. క్రైస్తవు యొక్క పునాది ఏంటి? దేవుని వాక్యం పైన విశ్వాసము, అదే నీ యొక్క పునాది. ఆ తర్వాత నీవు ఎదుగుదలకు ప్రారంభిస్తావు. ఆ తర్వాత ఈ పునాదికి నీవు కలుపుటకు ప్రారంభం చేస్తావు. ఇంటిని కట్టడానికి నీవు నీ యొక్క స్తంభాలు మొదలు పెడతావు. సోదరు వుడ్స్, ఇంకా ఇక్కడ కొంతమంది కాంట్రాక్టర్లు వడ్రంగి పనిచేయవారు నీటిని ఎలా కడతారో చెప్పగలుగుతారు. చూడండి, అయితే దేవుడు నివాసముడు నీ ఆత్మ ఇంటిని నీవెలా కట్టాలో నేను చెప్పబోతున్నాను. ఆయన నీలో నివాసం చేయకూరుతున్నాడు. ఆయన వలె నీ ఉన్నట్టు కొరకై నిన్ను తయారు చేయాలనుకుంటున్నాడు. ఆయన ఉనికిని నీవు ప్రతిబింబం చేయాలని ఆయన నీ ఎల్ల ఆశిస్తున్నాడు. ఇది మీకు తెలుసా, పాత కాలంలో బంగారాన్ని తయారు చేయనప్పుడు దాన్ని కాల్చి కరిగించి శుభ్రం చేయక ముందు బంగారం నల్లగొట్టి బురదను, ఇనుము, రాగి మొదలగు వాటిని నల్లగొట్టి తీస్తారు. చుట్టూ త్రిప్పుతూ నల్లగొడతారు. ఇండియా దేశస్తులు ఇప్పుడు కూడా అది చేస్తారు. బంగారం నల్లగొట్టడం వారు అలాగ చేస్తారు. దానిలో ఉన్న ఇనుమునంతా, దానిలో ఉన్న మురికినంతా, దానిలో ఉన్న మష్టునంతా ఎలా బయటకు తీస్తారో వారు చెప్తారు. ఎవరైతే దాన్ని కొడుతూ ఉంటాడో అతను తన స్వంత ప్రతిబింబాన్ని చూడగలుగుతాడు. అందులో ఒక అద్దమున్నట్లుగా దాన్ని కొట్టువాని ప్రతిబింబము కనిపించే వరకు అది శుద్ధి చేయబడి నిర్మలంగా ఉంటున్నది. ఆ విధంగానే దేవుడు చేస్తాడు. ఆయన భూమిలో తీసుకున్న బంగారాన్ని తీసుకుని పరిశుద్ధాత్మ ద్వారా దానిని ఆయన కుట్టి ఆయన ఎటు అటు త్రిప్పి ఆయన ప్రతిబింబం కనబడే వరకు ఆయన కొడతాడు. ఆ విధముగా మనం చేయబడవలసి ఉన్నది. దేవుని కుమారుని ప్రతిబింబం చేయనట్లు మనం ఇప్పుడు ఆయన పని చేయవలసి ఉన్న వారమై ఉన్నాము. యెహోను 14:7, నా యందు విశ్వాసించిన వాడు నేను చేయు కార్యములు చేయును. క్రీస్తు యొక్క కార్యాలు ప్రతిబింబం చేయు మీరు ప్రారంభించారు. అయితే అనేకులమైన మనము క్రీస్తు యొక్క ప్రతిబింబంలోనికి రాకముందే క్రీస్తు కార్యాలు చేయటకు ప్రయత్నం చేస్తాము. అక్కడే మనకు ఇబ్బంది ఎదురవుతున్నది. అది జరుగుట మనం చూస్తున్నాము. అది మీకు తెలుసు, నాకు తెలుసు. ఇలాంటి అడ్డంకులు దారి మధ్యన సంప్రాప్తమవుతూ మనం చూస్తున్నాము. క్రైస్తవ దైవ సేవకులు మొక్కలు కప్పలు కుప్పలై దారి వెంట దిబ్బలై ఉంటే మనం చూస్తున్నాము. అందుకే కారణం మధ్యదారిలోనికి వెళ్లలేదు కాబట్టి. ఆ కారణం చేత ఈ ఉదయం వేళ ఇక్కడ ఉన్నాను. ఈ సంఘమునకు, నాకు కూడా, నేను బోధించడం కోసం జీవుగల దేవుని నివాస స్థానం మనం ఎలాగూ కావలసి ఉన్నదన్నదని తెలుపుడు కొరకై. ఆ విధంగా ఉండడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? జీవుగల దేవుని నివాస స్థలము. మనం చేయవలసింది ఇక్కడ ఉన్నది మొట్టమొదటి ఏంటి? విశ్వాసం చాలి, తిరిగి జన్మించాలి. అది పునాది వేటి అవుతున్నది. మనం పునాది వేసిన తర్వాత రెండవదిగా నీ పునాదికి నీవు కలుపు లేక చేర్చు. పేతురు ఇక్కడ చెప్తున్నాడు, నీ విశ్వాసమునకు కలుపు. మొదటి నీ విశ్వాసాన్ని కలిగి ఉన్నావు, ఆ తర్వాత నీ విశ్వాసానికి సద్గుణాన్ని కలుపు లేక చేర్చు. ఇది ఆ తర్వాత వరుస. మొదట నీ విశ్వాసం, పునాది, కురుమరింపు. ఆ తర్వాత నీ యొక్క విశ్వాసానికి సద్గుణాన్ని కలుపు. అక్కడే మనలో అనేక మంది క్రిందకు తడుతుంది. అవునండి, అవును. నీ విశ్వాసానికి సద్గుణాన్ని కలుపు. అది పవిత్ర జీవితం జీవించడానికి అర్థం కాదు. స్త్రీ లేక పురుషుడు మొదలగిన వారు అది కాదు. దానికి ఇదేమి సంబంధం లేదు. బైబిల్ తెలియజేస్తున్నది ఇక్కడ లూకా పుస్తకంలో చదువుతున్నాము. అక్కడ ఈ విధంగా చెప్పండి, ప్రభావం ఆయన నుండి బయలువెడలను. అవును కదా, ఆయన వలె మనము ఉండగోనట్లయితే మనకు తప్పగా సద్గుణం ఉండవలసి ఉన్నది. తర్వాత ఆయన వలె మనం ఉండుకొరకై అది మనకు అవసరమై ఉన్నది. పాటల పుస్తకంలో నేను ప్రథమంగా ప్రేమించే పాట టు బి లైక్ జీసస్, యేసు వలె ఉండుట అను గంభీరమైన పాట. నేను ఆయన వలె ఉన్నట్లయితే నాకు సద్గుణం ఉండవలసి ఉన్నది. నా నుండి ప్రజలకు వెళ్ళు ఒక అనుమతి పత్రం అది. ఎందుకంటే ప్రభావము, సద్గుణము ఆయన నుండి బయలువెడలి ప్రజలకు వెళ్లినది. అది సద్గుణము. అది నీయుద్ధ నుండి బయటికి వెళ్లక ముందు మొట్టమొదట అది నీకు ఉండవలసి ఉన్నది. నీకు లేనట్లయితే అది బయటికి రాదు. బయటికి వచ్చుటకు వేరొకటి లేదు. ఎవరైనా మనలో ఉండి సద్గుణాన్ని తీసుకోవాలంటే చెక్ ఫండ్ లేదని తిరిగి వచ్చినట్లయితే ఏమవుతుంది? చూశారా? లేదు లేదు. చెక్ బౌన్స్ అయిన తర్వాత ఎవరు కూడా దాన్ని తీసుకోలేరు. ఒకరిని ఒక క్రైస్తవునిగా చూస్తున్నారు. రేపు ఒక పాపిగా నీవు చూస్తున్నారు. అందులో ఉండి ఎక్కువ సద్గుణాన్ని చలామణి చేసుకోలేదు. చూశారా? అవును, సద్గుణం మనలో ఉండవలసి ఉన్నది. మనం సద్గుణాన్ని పొందే వరకు, మనం నిజమైన సద్గుణాన్ని పొందినట్లయితే మన విశ్వాసానికి అది చేకూర్పు అవుతుంది. అది రెండవ పునాది గోడ. మొదటి విశ్వాసం ఉండాలి. విశ్వాసం మాత్రమే చేయలేదు. పేతురు చెప్తున్నాడు, నీ విశ్వాసమునకు సద్గుణమును కలుపు లేక చేర్చు. నీ విశ్వాసాన్ని చేర్చుడు కొరకై నీకు సద్గుణం ఉండవలసి ఉన్నది. ఆ తర్వాత ఒకవేళ నీవు అది కలిగి ఉండకపోవుటకు కారణం, అనేకమైన సంఘాలు ఈ దినాన నీకది అవసరం లేదు లేక ఆ దినాలు గతించిపోయినవి అని చెప్తున్నారు. అది కలిగి ఉంటే వారికి అవసరం లేదు. నీవు చేయవలసింది ఒకటే ఒకటి, సంఘములు చేరితే చాలు. ఆ దినాలు గతించిపోయినవి. సద్గుణము ప్రతి ఒక్కరికి తెలుసు. సద్గుణం అంటే అర్థం ఏదో, నీవు దాన్ని కలిగి ఉండాలి. రోగి అయ్యున్న స్త్రీని స్వస్థపరచు కొరకై ప్రభావము లేక సద్గుణం ఆయన నుండి బయలుపెడితే ఆయన సంఘములో నుండి దానినే ఆయన కోరుతున్నాడు. ఎందుకనగా ఆయన మన మాదిరి ప్రజలకిచ్చుడు కొరకై ఆయన యుద్ధ సద్గుణం ఉన్నట్లయితే ప్రజలకిచ్చుడుకు మన యుద్ధ నుండి కూడా ఆయన సద్గుణాన్ని అపేక్షిస్తున్నాడు. సద్గుణం అంటే ఏంటి? సద్గుణం అనగా బలము, శక్తి. వారిలో కొందరు దేవుని శక్తిని నమ్మరు, అది జరిగిపోయిందంటారు. నీవు చేయవలసింది ఒకటే ఒకటి, పుస్తకంలో నీ పేరుంటే చాలు అంటారు. చిలకరించినా కురుమరించినా ఏ బాప్తిస్మైనా పర్వాలేదు, అది చేస్తే చాలు అంటారు. ఇక్కడ పేతురు చెప్తున్నాడు, సద్గుణమును చేర్చు. దేవుని ఇల్లు కట్టుటను గురించి పేతురు మాట్లాడుతున్నాడు. గమనిస్తున్నారా? దేవుని ఆలయం ఒక స్థలముగా బిగించుట. నీకు విశ్వాసమైన తర్వాత దానితో నీకు సద్గుణము కూడా ఉండాలి. అవును, లోకమంతరి కొరకు సద్గుణాన్ని కలిగి ఉండు. 20 సంవత్సరాల క్రితం అనుకుంటాను నేను ఒక ప్రసంగాన్ని చేశాను. మిస్టర్ రెవరెండ్ లిల్లీ, పాస్టర్ లిల్లీ, అడ్డీ పువ్వులను చూడండి అను యేసు చెప్పిన పాఠాన్ని తీసుకున్నాను. లిల్లీని చూడు, అవి ఏ విధంగా కష్టపడవు, వడకవు. ఆయనను నేను మీతో చెప్తున్నాను, సమస్త వైభవంతో కూడిన సలోమన సహితము వాటిలో ఒకదాని వంటి వాడు కాలేదు. లిల్లీ పద్మాన్ని అది చూడు, అది పేడలో నుండి వస్తుంది. దినములోని ప్రతి నిమిషమును కూడా అది భూమిలో నుండి లాక్కుని వస్తుంది. గమనిస్తున్నారా? అది లాగుకొనిన ఈ సద్గుణముతో అది ఏమి చేస్తుంది? అది బయటకు విరజిమ్ముతుంది. అది చూపలకు కొనియాడదగిన సౌందర్యాన్ని ఇస్తుంది. అది తనకు తానే తెరుచుకుని తానిచ్చిన మకరవందముతో తేనెటీగను పాలిభాగస్థురాలుగా చేస్తుంది. లేరము ముప్పదు, అది కలిగి ఉన్నది ఇతలకిచ్చుడు కొరకే. అసంతృప్తికరమైన నిధులెక్కడ ఉంటే తేనెటీగ వస్తే ఏం చేస్తుంది? తేనె లేదే. ఆ చిన్న తేనెటీగ తన తల గిచ్చుకుంటూ, ఓ ఏ రకమైంది ఈ లిల్లీ పద్మం అని చెప్తుంది. ఒక మనిషి రక్షణ వెతుకుతూ వచ్చి అద్భుతాలు గతించిపోయినవని చెప్పే సంఘానికి వెళ్ళినట్లయితే ఏమవుతుంది? ఒకసారి జాక్ కో చెప్పినట్లు ఒక రెస్టారెంట్ కు వెళ్లిపోయాడట. మంచి రుచిగల భోజనం యొక్క పట్టి పట్టుకున్నాడు. ఆ వ్రతపత్రం లేక పట్టిని చదువుతున్నాడు. టీ బోన్ స్టిక్స్, మడుచు, ముద్ద మాంసం మొదలైనవి నేను మడుచు తీసుకుంటాను అని అన్నాడు. అవి గతించిన దినానికి కదీ, మాకు వద్దు. బహుశా ఆహార పట్టి అక్కడ పెట్టి బయటికి వెళ్లిపోవచ్చును. చూశారా? అవునది వాస్తవం. కారణం వారు తినడానికి తగినవేవి వారి వద్ద లేవు. కాబట్టి నీవు కూడా ఒక తినటానికి ఉన్నటువంటి రెస్టారెంట్ కు వెళ్లవలసి ఉన్నది. ఎదుగుచున్న ఆత్మసమైన మనిషి తినటకై ఒకటి అవసరమై ఉన్నది, అది దేవుని యొక్క వాక్యం. అందులోని ప్రతి మాటను నేను నమ్ముతాను. దేవుని పరిశుద్ధులు భుజించుకునకై దేవుడు ఒక బల్లను వెచ్చియున్నాడు. రండి భుజించండి అని ఆయన ప్రజలను ఆహ్వానిస్తున్నాడు. ఆయన మన్నాతో ఆయనే పోషించును, మన ప్రతి అవసరత ఆయనే తీర్చును. ఓ నిరంతరం ఆయనతో భుజించుడు ఎంత మాధుర్యం! అవునది వాస్తవం. అవునండి, అది ఆయన కలిగి ఉన్నాడు. సంఘం అది కలిగి ఉన్నది. జీవంగల దేవుని సంఘం ఈ పరిపూర్ణ పురుషుల్లోకి కట్టబడుతున్నది. ఇది క్రీస్తు జ్ఞానముతో కట్టబడుతున్నది. నీవు సద్గుణమే కలిగి ఉండాలి. అప్పుడు నేనేమి చెప్పాను తెలుసా? ఆ సువాసనను, ఆ వాసన ప్రేమించే ఒకరు ఉన్నారు. అతని స్వార్థపడు కాదు, అతనికున్నది ఆ మాధుర్యమైన వాసన. ఆ సువాసనను అతను ఇవ్వకముందు అతను పొందుకోవలసి ఉన్నది. అతను తినని ఇవ్వకముందు అతనిది కలిగి ఉండవలసి ఉన్నది. అతను ఆ సౌందర్యాన్ని ఇవ్వకముందు అతనిది కలిగి ఉండవలసి ఉన్నది. నీవు సద్గుణాన్ని ఇవ్వకముందు నీవు కలిగి ఉండవలసి ఉన్నది. కాబట్టి నీ విశ్వాసానికి సద్గుణాన్ని చేర్పుచేయి, కలుపు. అమేన్. అర్థం చేసుకున్నారా? దాని మీద ఎంతోసేపు మనం ఉండగలము, అయితే మన కాలం మన ఎదురు ఆగిపోతుంది. నీ విశ్వాసానికి సద్గుణాన్ని కలుపు. ఇప్పుడు మొదట విశ్వాసము, ఆ తర్వాత సద్గుణము, ఆ తర్వాత మూడవదిగా జ్ఞానమును కలుపు. జ్ఞానము అది లోక జ్ఞానము కాదు, ఎందుకంటే అది దేవుని దృష్టికి వెర్రితనము. తీర్పు తీర్చుకు జ్ఞానము, తీర్పు తీర్చుకు దీనికి మంచి చెడుకులు వెచ్చేస్తాన తీర్పు తీర్చుకు. దాన్ని ఎలాగ తీర్పు తీర్చగలుగుతావు? నీవు క్రైస్తవ జ్ఞానం ఉన్నట్లయితే నీకు నీ సద్గుణము విశ్వాసము ద్వారా, విశ్వాసము సరియా కాదా అని నీవు తీర్పు తెచ్చుకో. నీ మూఢభక్తినంతా ప్రక్కనబెట్టి, నీ అవిశ్వాసంతా ప్రక్కనెట్టి, నీవు ఏమేమి చేసేవో అని చెప్పుకుంటున్నవన్నీ అదంతా ప్రక్కకు పెట్టి, అప్పుడే నీవు అబద్ధమాడలేరని దేవుని నమ్ము జ్ఞానాన్ని పొందుకుంటావు. ప్రతి మనుషుడు అబద్ధికుడు, అయితే నేను సత్యవంతుడను. గమనిస్తున్నారా? నీవు జ్ఞానాన్ని పొందుకోబోతున్నావు. అది అతీతమైన జ్ఞానము. నీకు ఏదో ఒక కాలేజీ నుండి 4 డిగ్రీలు అవసరం లేదు, లేక అది పొందుకోవటానికి మరొకటి అవసరం లేదు. ఎందుకనగా దేవుని వల్ల ఈ గుణ విశేషాలన్నీ నీకు ఇవ్వబడి నీ విశ్వాసం యొక్క పునాది పైన పెట్టబడుటకు. తద్వారా దేవుని యొక్క నిజమైన సజీవమైన మనిషి నీవై ఒక సంపూర్ణ నిజరూపములోకి నీ వస్తావు. అవునండి, జ్ఞానాన్ని కలుపు. ఎందుకంటే ఆయన వాక్య జ్ఞానాన్ని నీవు ఈ విధంగా నమ్మవలసి ఉన్నది. ఈ దినాన్ని నీవు నమ్మాలి, అంగీకరించాలి. ఇలాగనగా అద్భుతాలు జరుగు దినాలు గతించి పోలేదు అని జ్ఞానం. దేవుడు చెప్పిన జ్ఞానం ఏదనగా దేవుడు జరిగించుటకు సమర్థుడు అని. అబ్రహాముది నమ్మాడు. అతను 100 సంవత్సరాల వయస్కుడు. అవిశ్వాసం చేత దేవుని వాగ్దానం అతను సందేహించలేదు. చూడు, ఆ వాక్యం ఎంత పరిహాస్యంగా కనిపిస్తుందో. 100 సంవత్సరాల వయస్కుడైన ఒక మనిషి 90 సంవత్సరాల వయస్సు ఉన్న స్త్రీ ద్వారా బిడ్డను పొందుకోవటము, దాని ఎదురు చూడటము. చూడు, చూడండి, బిడ్డ పుట్టు ఋతువు 50 సంవత్సరాలు దాటిపోయినది. తన చిన్నపిల్లగా ఉన్న వయస్సు మొదలుకుని లేక చిన్న వయస్సు నుంచి కలిసి ఉండేది ఆమె. అయితే ఇతను, అతని జీవకణాలు ఉడిగిపోయినవి, శారా గర్భం మృతులమైపోయినది, అన్ని ఆశలు నిరాశలైపోయినవి. ఆయనను నిరీక్షణకు వ్యతిరేక్తముగా ఉన్నప్పటికీ నిరీక్షణ కలిగితను నమ్మాడు. ఎందుకనగా దేవుడు వాగ్దానం చేసిన నెరవేర్చుకు సమర్థుడు అని జ్ఞానాన్ని అతను పొందుకున్నాడు కాబట్టి. అటువంటిది నీకున్నప్పుడు నీ విశ్వాసానికి దాన్ని కుర్పు చేయి, లేక కలుపు. నీకు నిజమైన సద్గున్నప్పుడు నీ విశ్వాసానికి దానికి కలుపు చేయి. నీవిక్కడ వీధుల్లో పడి వెళుతున్నప్పుడు క్రైస్తవుని వలె జీవించు, క్రైస్తవుని వలె నడువు, ఒక క్రైస్తవుడై ఉండు. నీ విశ్వాసానికి కలుపు చేయి. నీవు చెప్తావు, ఈ లేఖనం సరో కాదో నాకు తెలియదు. ఇక్కడ అపోస్తలుల 2:38 తిరిగి 28:19తో ఎలా తిరిగి వెళ్లాలో నాకు తెలియదు. నాకు తెలియదు. మంచిది, నీవు దేన్ని కుర్పు లేక చేర్పు చేయవద్దు. ఎందుకంటే నేనింకా పొందుకోలేదు కాబట్టి. చూసారా, నీవేం చేయబోతున్నావు? ఎందుకంటే దేవుని గురించిన జ్ఞానం ఇంకా పొందుకోలేదు కాబట్టి. బైబిల్ ఒకదాని కూడా వ్యతిరేకమైనది కాదు. వదిలిపెట్టు, దాని గురించి ఏమి చెప్పవద్దు. చూడు, దాన్ని అలాగే విడిచిపెట్టు. అయితే లేఖనము వ్యతిరేకము కాదు అని నీవు చూచినప్పుడు అది నీవు చెప్పగలం. వాక్యమంతా కూడా మర్మముల ద్వారానే వ్రాయబడి ఉన్నదని, దేవుని ప్రత్యక్షత ద్వారా నీవు దాన్ని చూడగలవని, అది కేవలము దేవుని యొక్క జ్ఞానం మాత్రమే నీకు దాన్ని బయలుపరుస్తుంది. అప్పుడు నీవు ప్రతి ఒక్క దేవుని మాటను ఆమెన్ అనుదానంతో గుర్తుపెడుతూ అప్పుడు దాన్ని నీ విశ్వాసానికి చేర్పు చేస్తావు, కలుపుతావు. ఇప్పుడు నీవు చాలా మంచివాడు అవుతున్నావు. చూశారా, నీవు ఎదిగిపోతున్నావు. గమనించు, దేనితో? విశ్వాసముతో, ఆ తర్వాత సద్గుణముతో, ఆ తర్వాత జ్ఞానముతో. చూసారా, ఇతను ఏ విధంగా కట్టబడుతున్నాడో, అది తప్పించుకున్న మార్గము లేదన్నట్లుగా నీవు చూడగలుగుతావు. ఈ విధంగా నీవు క్రీస్తు యొక్క పరిపూర్ణ స్థితిలో ఎదుగుతావు. అవునండి, తీర్పు తీర్చుట, సరిగా తీర్పు తీర్చు, దేవుని వాక్యాన్ని నమ్ముట, అది నిజమా కాదా అని తీర్పు తీర్చు, అది మంచా చెడా అని తీర్పు తీర్చు, నేను దేవుని సేవిస్తున్నానా, మూఢ నమ్మకాన్ని సేవిస్తున్నానా అని తీర్పు తీర్చు, నేను తిరిగి జన్మించానా లేక సంఘములో చేరానా, అది మంచా కాదా అని తీర్పు తీర్చు. తరువాత ఆరంభంలోనే బోధకుడు అద్భుతాలు జరుగు దినాలు గతించిపోయామని చెప్తే న్యాయం న్యాయంగా ఉందా అని తీర్పు తీర్చు. బైబిల్ తెలుపుతున్నది యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగాలు ఒకటే రీతిగా ఉన్నాడు అని. ఇప్పుడు దేన్ని నవ్వుతావు? నేను దేవునే తీసుకుంటాను అని చెప్పు. చెప్పానట్లుగా నీవు చెప్పవద్దు, నేను అంగీకరిస్తాను. నీ హృదయంలోని చెప్పు. అయితే ఒకటి నీలో ఉన్నది, నీ విశ్వాసం అక్కడ బయటికి వస్తుంది. అక్కడే నీ ఉన్నావు. నీ విశ్వాసం చెప్తుంది ఆయన ఒకటి రీతిగా ఉన్నాడు అని నాకు తెలుసు. ఆమేన్. ఆయన గురించి నేను నాకు సాక్ష్యం పలికాను, ఏది కూడా నాలో నుండి అది తీసివేయలేదు. ఆయన నిజమని నాకు తెలుసు. ఆమేన్. అప్పుడు నీ విశ్వాసానికి కలుపు చేయి, పునాది పైన పెట్టు. ఇప్పుడు ఎదుగుతూ ఉన్నది దేవుని రాజ్యం వైపు, అది ఎదుగుతూ ఉన్నది. ఇప్పుడు ఒక మచ్చ ఉన్నది. సరే, తర్వాత విషయం బోధకుడు చెప్తాడు, అనేక మంది చెప్తారు, బైబిల్ గ్రంథంలో నీవు చదివేవన్నీ ఇవి ఇంకో దినానికి అని. ఎందుకు అలా చెప్తారో నేను చెప్తాను. ఎందుకనగా ఈ రోజుకు అవి అవసరం లేదు వారికి. మనకు అవసరం లేదు. చూసారా, మనకు వద్దు. వాటిని మనము అనుభవం లేక తీసుకురావద్దు. దైవిక స్వస్థత, సంఘములో మన భాషలతో మాట్లాడవద్దు. సంఘాన్ని సరిగా ఉంచుకుందాం. ఇది మనం చేయవద్దు. దానికి మనం వెడదాము. మనం ఇంకా ఇక్కడది ఏది చేయాలో దాని గురించి నేను ఒక లేఖనం రాసుకున్నాను. అయితే నీవంటావు నాకు తెలియదు, ఈ రోజు మనం అది చేయకూడదు. మనం చేయవలసింది ఒకటే ఒకటి, ఏంటంటే ప్రజల మధ్య మర్యాదగా మాట్లాడటం మనం నేర్చుకోవాలి అని అనుకుంటాను. మనం వెళ్లిపోవాలి, మానసిక వైద్యుడు మన మనసు పరీక్ష చేయాలి, మన మనసు సరిగ్గా ఉన్నామో అతను చూడాలి, మన ఐక్యూ అది చేతికి సరిపడుతుందో అది అతను చూడాలి. మనకు పెద్ద సంఘ సభ్యులు ఉన్నారు, మన సంస్థాపక సంఘాన్ని మనం కట్టుకుందాము. ఒక సంస్థాపక సంఘాన్ని మనం కట్టాం, ఒక సంస్థాపకమైన దాన్ని కట్టుటకు నేను ఇక్కడ లేను. ఒక సంస్థాపక సంఘాన్ని కట్టుకు క్రీస్తులను పంపలేదు. యేసుక్రీస్తుకు సారూప్యములో వ్యక్తుల కట్టుటకు క్రీస్తులను పంపినాడు. వారు ఆయన వాక్యమును బట్టి ఆత్మిక నివాస స్థలముగాను బలవంతులైన గృహాలుగాను వారు ఉండుట కొరకై ఆయనను పంపాడు. గమనిస్తున్నారా, ఆ స్థలానికి వ్యక్తుల కంటుకై ఒక గొప్ప సంఘ శాఖగా తీర్చిదిద్దుకై ఒక సంస్థాపక సంఘం కంటుకు ఆయనను పంపలేదు. దేవుని కుమారులు కుమార్తెలను వ్యక్తులుగా కంటుడు కొరకై అది ఆలోచన. చూశారా, నీ విశ్వాసానికి సద్గుణము చేర్చు, నీ సద్గుణానికి జ్ఞానాన్ని కలుపు. మంచిది, నీవు ఒక స్థలానికి చేరుకుంటున్నావు. వారు ఇలా చెప్పడానికి ఆశపడతారు, మేము దాన్ని ఈ రోజు అంగీకరించము. నీవు చేయవలసి ఉన్నది అది తప్పదు. లేఖనం అబద్ధము చెప్పదు. వారికి ఎటువంటి సొంత అనువాదాలు లేవు అని బైబిల్ చెప్తుంది. అది ఇక్కడ ఏ విధంగా వ్రాయబడినదో నీవు అలాగే నమ్మవలసి ఉంటున్నది. చూస్తున్నారా, నీకు విషయాలు ఉండవలసి ఉన్నది. అవి నీవు పొందుకునే ఒక ఒక మార్గం పరలోకం నుండి పుట్టిన జ్ఞానం ద్వారానే సుమా. పరలోకం నుండి పుట్టి వచ్చిన జ్ఞానము వాక్యాన్ని రుజువు చేస్తున్నది. చూసారా, నీవు నమ్మవలసి ఉన్నది దానిని అనుకునే విశ్వాసముతో కాదు. ఇవి కానివి అనుకునే విశ్వాసము. గమనిస్తున్నారా, నేనది కలిగి ఉన్నాను అని నీవు చెప్తే నల్లపక్షివై నెమలికలు నీపై పెట్టుకున్నట్లుగా ఉండవద్దు. చూసారా, ఎందుకనగా అవన్నీ రాలిపోతవి. అవి ప్రకృతి రీత్యా అక్కడ పెరిగినవి కావు. అవి ఊరిక అలా అత్తుక్కున్నవి. అతడు నీటి కాలువలయోన నాటబడినవాడు అని ఒకటవ కీర్తనలో దావీదు చెప్పినది నేను ఆలోచన చేస్తున్నాను. ఇది మీకు తెలుసా, నాటిన దానికి అలా ఊరికే పెట్టిన దానికి వ్యత్యాసం ఉంటున్నది. అతికించిన దానికి పురాతన కాలపు సింధు వృక్షం వల్లే అది నాటబడినది. అది విశాలపడి స్థిరపడిపోయినది. చిన్న కెర్ర ముక్క అక్కడ అతుక్కుని ఉంటున్నది. దానికి ఏమి జరగబోతుందో నీకు తెలియదు. దానికి వేరులు లేవు, దానికి పునాది లేదు. చూసారా, సెమినేరాల నుండి వచ్చిన వారు ఎలాగుంటారో అలాగుంటుంది అది. చూసారా, ఫలానా డాక్టర్ నన్ను సేవకులకు అభిషేకించాడు, అందులో ఏమీ లేదు, ఏ ప్రత్యేకత లేదు. క్రీస్తులో ఉండి అందులోకి జన్మించాడు. చూశారా, నీ విశ్వాసాన్ని బట్టి. గమనిస్తున్నారా, నీవు పునర్జన్మనెత్తి అందులోకి జన్మించావు. అడి తర్వాత అందులోకి నీవు జన్మించావు. ఈ విషయాలన్నిటి కూడా నీవు కలుపుకోవాలని లేక కూర్పు చేసుకోవాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. వాటికి చేకూర్పు చేస్తూ ఉండు. ఇప్పుడు మనం గీత కిందకి వెళ్ళిపోతున్నాం. మనం మాట్లాడుకోవలసిన మరొక విషయం కూడా ఉన్నది, దైవ జ్ఞానం. గమనించండి, ఈ దినాన బైబిల్ గ్రంథము తన యొక్క భావాన్ని పోగొట్టుకుందా? చూడండి, అనేక మంది ఇలా చెప్తుంటారు, బైబిల్ అర్థం సరిగ్గా అది కాదు, అలా కాదు అంటారు. దేవుడు నన్ను కనిపెడుతూ ఉండినట్లయితే, నేను దేవుని కుమారుడి అయినట్లయితే నా పాపములకై నన్ను సరిచేస్తాడు. ఆయన అది చేస్తాడు. ఆయన కుమారులకు కుమార్తెలకు ఆయన అలాగే చేస్తాడు. నీవేదైనా తప్పు చేస్తే ఆయన నిన్ను సరిచేస్తాడు. ఆ తర్వాత ఆయన నీ ఎలా ప్రత్యేకంగా ఉన్నట్లయితే ఆయన వాక్యమేళ ఎంత శ్రద్ధ తీసుకుంటాడో అంతగా నిన్ను గమనించి నిన్ను శిక్షిస్తాడు లేక సరిచేస్తాడు. ఆయనే నీ మాదిరి కనుక ఆయనే కాబట్టి ఆది వాక్యముడెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. శరీరధారి మన మధ్య నివసించను. వాక్యము యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. బైబిల్ అలా తెలియజేస్తున్నది, క్రీస్తు ఆయన వాక్యంలోనే బయలుపరచుకుంటాడు. నీ కట్టడలను నీవు అతిక్రమించినప్పుడు ఆయనను కనిపెడుతున్నట్లయితే అందుకే ఆయనను శిక్షిస్తాడు. ఆయన చట్టాన్ని ఆయన ఎంతగా కనిపెడుతున్నాడో అంతగా నిన్ను శిక్షిస్తాడు. ఆమేన్. అబ్బాయ్, వెళ్ళు నీ దారిన. ఆ చెత్త నాకు చెప్పవద్దు. నేను నిజమైన పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని నమ్ముతాను. పరిశుద్ధాత్మ జ్ఞానం ఎల్లప్పుడూ వాక్యమును ఆమెన్ అనుదానంతో గుర్తిస్తున్నది. బైబిల్ గ్రంథంలో వాటికి అవే వ్యతిరేకములుగా కనిపించే ఈ విషయాలు నీవు పొందుకుంటే నీవు కూర్చొని వాటిని చదువు. ప్రార్థనాపూర్వకంగా మొదలు ఏమి జరుగుతుందో తెలుసా? పరిశుద్ధాత్మ కార్యం చేయటం ఆరంభమవుతుంది. కొద్దిసేపైన తర్వాత అది కలిసిపోవడం నీవు చూస్తావు. అక్కడే నీవు పొందుకుంటావు. చూశారా, అదే జ్ఞానం అంటే. ఆయన నిన్న నేడు యుగాలు ఒక్కటి రీతిగా ఉన్నాడని బైబిల్ చెప్తుంది. కొన్ని విషయాల్లో ఆయన ఏకరీతిగా ఉన్నాడు అని బైబిల్ అని సంఘం చెప్తుంది. ఓహో ఓహో, నీవక్కడ ఖాళీ స్థలాన్ని చేశావు. చూశారా, అవునండి. లేదండి, ఆయన ఏకరీతిగా ఉన్నాడు. అవునండి, యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగములు ఒక్కటి రీతిగా ఉన్నాడు. ఎప్పటికీ ఆయనలో ఏ వ్యత్యాసము లేదు. ఆయన ఆయన సంఘంలో ఉండి అవే కార్యాలు చేస్తున్నాడు. కొద్దిసేపటి క్రితం నేను నిర్వచించిన రీతిగా కొంచెం కాలమైన తర్వాత లోకమెన్నడు నన్ను చూడదు, అయితే మీరు నన్ను చూతురు. ఆయన చెప్పాడు, నేను మీతో ఉంటాను, మీలో ఉంటాను, యుగ పర్యంతరము మీతో కూడా ఉందను. ఇంకా ఆయన చెప్పాడు, నేను చేసిన కార్యములు మీరును చేతురు. ఇంకా ఆయన చెప్పాడు, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. తీగలు ద్రాక్షవల్లిని జీవు ద్వారానే బ్రతుకుతవి. ద్రాక్షవల్లి నుండి ఏమి వచ్చినా అది తీగల ద్వారానే రావలసి ఉన్నది. మహిమ. తర్వాత క్రీస్తు నిన్న నేడు యుగ యుగాలు ఒకటి రీతిగా ఉన్నాడు. అమేన్. అది ప్రభుని యేసుక్రీస్తు యొక్క జీవాన్ని అది ఉత్పత్తి చేస్తున్నది. జ్ఞానము లోక సంబంధమైనది కాదు, అది తర్కిస్తున్నది. లోకం యొక్క ఏ రకమైన జ్ఞానం ఉన్నప్పటికీ అది తర్కిస్తున్నది. చూసారా? అయితే విశ్వాసానికి తర్కము లేదు. ఏదో ఒకటి జరగని ఉన్నదని దేవుడు నీకు బయలుపరుస్తాడు. లోకంలో ఉన్న ప్రతి విజ్ఞాన శాస్త్రవేత్త అది విరుద్ధమని అంటాడు, అది జరగలేదు అని అంటాడు. నీవది నమ్ముతావు ఎలాగైనా. చూసారా? అవునండి, అది తర్కించబడకూడదు. బైబిల్ చెప్తుంది తర్కములు మాని అని. విశ్వాసముతో నువ్వు తర్కించకూడదు. విశ్వాసానికి తర్కము లేదు. అది ఎక్కడున్నదో విశ్వాసానికి తెలుసు. విశ్వాసం కార్యం చేస్తుంది, విశ్వాసం పట్టుకుంటుంది, అది కదలదు. ఏది దాన్ని కదిలించలేదు. ఇది అది మరి ఏదైనా ఏది చెప్పినప్పటికీ నాకు అవసరం. అది రవంతైనా కదిలించలేదు, అది అక్కడే ఉంటున్నది. ఆగి 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 ఏ వ్యత్యాసము లేదు, అది అక్కడే ఉంటున్నది. ఇవి జరగనే ఉన్నావని నోహుతో దేవుడు చెప్పాడు, అది తను నమ్మాడు. చూసారా? ఇవి జరగనే ఉన్నావని మోషేతో దేవుడు చెప్పాడు, అది తను నమ్మాడు. కొన్ని విషయాలు జరగబోతామనే శిష్యులతో దేవుడు చెప్పాడు, పెంతెకోస్తు వరకు అక్కడే ఉండి కనిపెట్టండి. వారు అక్కడే ఉన్నారు. అవునండి. మంచిది. జ్ఞానము లోక జ్ఞానము కాదు, అయితే అది పరలోకపు జ్ఞానము. పరలోక జ్ఞానము దేవుడే సర్వ జ్ఞానానికి ఆధారమైనప్పుడు, దేవుడే వాక్యము. అలాంటప్పుడు నీవు పరలోక జ్ఞానాన్ని పొందితే నీ వాక్యాన్ని నమ్ముతావు. వాక్యము ద్వారా దేనినైనా నీవు తెలుసుకుంటావు. సంఘము లేక నేనున్నటువంటి ఈ పన్ను విషయం, ఒక వ్యక్తి ఒకప్పుడు ఇది కొద్దిగా వింటూ నాతో అన్నాడు, వారు చెప్పింది ఏమి తప్పులేదే. నేను చెప్పాను, అలాగైతే ఇటువంటి తప్పులేనట్లయితే నా వెనకాల ఎందుకుంటావు అని అన్నాను. చూశారా? నేను ముందుకు కొనసాగుతూ కొన్ని లేఖాల గురించి చెప్తున్నాను. ఈ పెద్ద మనిషి తన చేతిలో సిగరెట్ పెట్టుకుని, మిస్టర్ బ్రెనహామ్, నేను బైబిల్ విద్యార్థిని, అది వింటుకు నాకు సంతోషమే అని నేను అన్నాను. ఈ మూఢభక్తి ఏంటో నేను తెలుసుకోవాలి అని అన్నాడు. నీవు పంపుతున్న ఈ చేతి రుమాలకు ధర అడుగుతున్నావు? మూఢభక్తి అయిన ఆ చేతి రుమాలు ప్రార్థించినందుకు, అవి వారికి పంపినందుకు, వాటిని అభిషేకించిన గుడ్డలను పిలుస్తున్నావు, ఇంకా వాటికి ధర తీసుకుంటున్నావు అని అన్నాడు. లేదండి, వాటికి ధర లేదు అన్నాను. మంచిది, ఈ మూఢభక్తి ఏంటి? నీవు దాన్ని మూఢభక్తి అని పిలుస్తున్నావయ్యా. కొన్ని నిమిషాల క్రితమే నీవు బైబిల్ విద్యార్థి అని చెప్పావు. అవును అని అన్నాడు. అపోస్తుల కార్యము 19:11 నిర్వచించు, చెప్పు అని అడిగాను. జ్ఞానము తన ఉచ్చులోనే తానే పడిపోయాడు, అంశాన్ని మార్చివేశాడు. ఆ తర్వాత నేను అడిగాను, తర్వాత యోహాను 5:14 చెప్పు, చేయలేకపోయాడు. తర్వాత నేను అడిగాను, యాకూబు 5:14 అదే చేయలేకపోయాడు. నేను అడిగాను, యోహాను 3:16 తెలుసా అని. చూశారా? జ్ఞానము చాతుర్యము లోకం. అయితే మిస్టర్ బ్రెనహామ్, ఈ కేసును బైబిల్ ద్వారా ప్రయత్నం చేస్తున్నావు అని అన్నాడు. దేశం యొక్క చట్టాలను బట్టి మనం ప్రయత్నం చేయాలి అయ్యా. దేశం యొక్క చట్టాలను ఆధారం చేసుకుని బైబిల్ లేదు అని నేను చెప్పాను. అయితే ఇది న్యాయం. అమేన్. జ్ఞానము లోక సంబంధమైన జ్ఞానము కాదు, ఆత్మ సంబంధమైన జ్ఞానము, వాక్యాన్ని గుర్చిన జ్ఞానము. దేవుడు చెప్పింది ఏదో ఎరుగుట, దేవుడు చెప్పింది ఏదో చేయుట. అవునా? అలాంటప్పుడు అది నీవు కలిగి ఉండి, ఇవన్నీ నీవు కలిగినట్లయితే, అనగా అన్ని విషయాల్లో ఆయన ఒక్కటే రీతిగా ఉన్నాడని నీవు నమ్మితే, వాక్యం సత్యమే చెప్తే, ప్రధానికి నీవు ఆమెన్ అని పలుకుతావు. అవును, ఆ విశ్వాసానికి దాన్ని కలుపు. అంటే బైబిల్ తన యొక్క బలాన్ని పోగొట్టుకున్నదని ఎవరైనా చెప్పినట్లయితే, పరిశుద్ధాత్మ బాప్తిసం అన్నది లేనే లేదు అని ఎవరైనా చెప్పినట్లయితే, దాన్ని కలపవద్దు, అది పనిచేయదు, అది పడిపోతున్నది. బంకమన్ను బండకు పెట్టినట్లు అది నిలవదు, అది పడిపోతున్నది. ఆ తర్వాత ప్రజలంటారు, బైబిల్ ఈ దినాన నమ్మదగింది కాదు అని అంటారు. ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి, అలాంటిది నమ్మవద్దు, అది సత్యం కాదు, అలాంటిది వింటుంటావు. చిన్న సామెత చెప్తుంటారు నీవు బైబిల్ నమ్మకూడదని. అటువంటిది నీ మనసులో ఉన్నట్లయితే దానిని చర్చకు ప్రయత్నం చేయవద్దు, ఎందుకంటే అది నిరుపయోగమే. అప్పటికప్పుడే సకల భవనం అంతా కుప్పుకొలైపోతుంది. ఆమె పరిశుద్ధాత్మను బట్టి సున్నపు గత్తు చేయబడవలసి ఉన్నది. నా అర్థం ఒకటి ఒకటి కలిసిపోవుట. డచ్చు దాన్ని ముద్రిస్తుంది, అదే దాన్ని అతికిస్తుంది. మామూలుగా అతుకు అతికించిన దానికంటే అగ్నితో అతికించిన ట్యూబ్ చాలా దినాలు పనిచేస్తుంది. చక్రనుకున్న ఆ పాత అతుకు కొద్ది వేడి తగిలితే మొట్టమొదటి ఏం జరుగుతుందో తెలుసా? ఆ టైర్ లేక గాను కొద్దిగా వేడెక్కి కొద్దిగా త్వరగా నడిపించితే అది కరిగిపోతుంది. అవునండి, చూశారా? ఈరోజు అనేక మంది వారి యొక్క విషయాలు అలాగే ఉంటవి. వారి యొక్క లోక జ్ఞానాన్ని అతికించాలనుకుంటారు. భూస్థమైన పాత బంకతో అతికిస్తారు. కష్టాలు వచ్చినప్పుడు ఓహో నేను తప్పు చేశాను కాబోలు అని అనుకుంటారు. చూశారా, గాలిపోతుంది. కొద్ది నిమిషాల్లోనే నువ్వు చపబడిపోతావు. నీ గంతులు కేకలు కేరింతలు ఏమి చేయలేవు. తిరిగి నీవు అదే బురద గుంటలో పడటం ప్రజలు చూస్తారు. అవునది వాస్తవం. అయితే నీవు ఆ ట్యూబ్ అంటే ఆ చక్రము ఒకటి వరకు తగినంత పరిశుద్ధాత వేడిలో నీవు ఉన్నట్లయితే బాగుంటుంది. అదే నీవు చక్రం ఒకటైపోతావు. దేవుని ప్రతి ఒక్క వాగ్దానం ఒకటి వరకు నీవు అక్కడ ఉన్నట్లయితే అలాంటప్పుడు దాని యొక్క విశ్వాసానికి కలుపు చేయి. అలా నీవు కాకపోతే అది కలుపు చేయవద్దు. వాక్యము నమ్మదగినది కాదు అని నీవన్నట్లయితే అది కలుపు చేయడానికి ప్రయత్నించవద్దు. కొన్ని సంఘాలు ఈనాడు చెప్తున్నట్లుగా ఇక్కడ ఉన్న వాగ్దానములు పరిశుద్ధాత్మక బాప్తిసం కేవలం అపోస్తులకే అని చెప్తున్నట్లుగా దాన్ని చేకూర్పు చేయడానికి ప్రయత్నము చేయవద్దు. అది వారి పునాది అంతా పడిపోతుంది. చూశారా, గత రాత్రి ఉజ్జయిని మనం చూసినట్లుగా అతను నమ్మిన వాని పునాదిని అతను చూసినప్పుడు అంత కుష్ఠరోగం చేత మొత్తబడి కులిపోయాడు. అది ఉపయోగం లేనైపోయినది. కేవలం అది 12 మంది అపోస్తులకు మాత్రమే. సహోదరు రైట్ వద్దకు వెళ్లాను. వారు వెనకాల ఒక చోట ఉండి ఉంటారనుకుంటాను. ఒక రాత్రి అతడు ఒక దైవ సేవకుడు ఉన్నాడు. 4-5 బోధకులతో కలిసి నేను మాట్లాడుతున్నాను. ఈ బోధకుడు నిలబడి ఇలా చెప్పాడు, ఇప్పుడు ప్రేమైన వారలారా, నేను ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నాను. మీరెంతో మంచివారు. నేను ఒకరితో అన్నాను, అక్కడొకరు కూర్చుని ఉన్నారు కనిపెట్టు. కనుక వెనకాల జూనియర్ జాక్సన్ లేచి మాట్లాడుతున్నాడు. అతడు దేవుని కృపణ గురించి మాట్లాడుతున్నాడు. అతని మట్టితో ఉన్నాడు కనిపెడుతున్నాడు. అతను నిలబడ్డాడు. అతను అర్థం చేసుకుంటాక యత్నం చేస్తున్నాడు, నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, మిస్టర్ బ్రెనహామ్ ఒక అంత్యక్రీస్తు అని అన్నాడు. ఆ విధంగా ఆరంభించాడు. కొందరు బోధకులు ఆరంభించడానికి మొదలు పెట్టారు. నేను చెప్పాను, ఆగండి ఒక నిమిషం, ఏం చెప్పవద్దు సహోదరులారా, అక్కడే ఒకే ఒకడు, మనం ఒక గుంపు, అతను అలా ఉండనివ్వండి అని నేను చెప్పాను. అతను గురిపెట్టి చూపుతున్నాడు. అదెంతో చెడ్డగా ఉంది, నాకే, నేనేం చేయాలో తెలియలేదు. గమనిస్తున్నారా? అతడు చెప్పాడు, మిస్టర్ బ్రెనహామ్ అంత్యక్రీస్తు. అతను ఏమేమి చెప్పాలనుకున్నాడంతా చెప్పాడు. పరిశుద్ధాత్మ బాప్తిసం ఉన్నదని అతను చెప్తున్నాడు. 12 మంది మాత్రమే పరిశుద్ధాత్మ బాప్తిసం పొందారని బైబిల్ చెప్తుందని అతను అన్నాడు. దైవిక స్వస్థత గురించి అతను మాట్లాడుతున్నాడు. కేవలం 12 మంది అపోస్తులు మాత్రమే దైవిక స్వస్థత కలిగి ఉన్నారు. ఇంకా అతను చెప్తున్నాడు, బైబిల్ ఎక్కడ మాట్లాడితే అక్కడే మనం మాట్లాడుదాం, బైబిల్ ఎక్కడ మెదలకుండా ఉంటే మనం అలాగే ఉందాం అని అన్నాడు. అర్ధగంట వరకు అతను గడబడి చేసేంత వరకు నేను ఆగాను. నేను అడిగాను, ఒక నిమిషం ఆగు, నేను చాలా విషయాలు ఇక్కడ రాసుకుని ఉన్నాను, కొన్నింటికి జవాబిచ్చుటకు నాకు తరణం ఇవ్వు, నేను నిలబడి ఇలా చెప్తున్నాను. అతను అన్నాడు, బైబిల్ ఎక్కడ మాట్లాడితే అక్కడ మాట్లాడు అయ్యా, అదెక్కడ నెమ్మదిగా ఉంటే అక్కడ నెమ్మదిగా ఉండు. అతని సంఘంలో చేసినది మీరంతా సాక్షులు అవునా? నేను అడిగాను. అతను అన్నాడు, కేవలం 12 మంది మాత్రమే పరిశుద్ధాత్మను పొందారు అని అన్నావు. నా బైబిల్ చెప్తుంది 120 మంది ఉన్నారు అని. మొదటి దెబ్బలోనే ఆమెన్. అలాంటి జ్ఞానాన్ని విసిరి పారే. చూశారా, అతడు ఆ విధంగా ప్రయత్నం చేశాడు. నేను అడిగాను, అలాగైతే పరిశుద్ధాత్మను పొందానని చెప్పిన పౌలు పరిశుద్ధాత్మను పొందలేదని నేను అనుకోమంటావా? గమనిస్తున్నారా, నేను చెప్పాను, అక్కడికి వెళ్లి సమరయులకు బోధించిన ఫిలిప్పు వారందరూ యేసు నామమును మాత్రమే బాప్తిసం పొందిరి, పరిశుద్ధాత్మ వారి మీదకి దిగిరాలేదు. వారు పేతురు యోహానులు వారి కొరకు పంపినప్పుడు వారు వచ్చి వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందారు. 12 మంది మాత్రమే అనుకోనా? నేను అపోస్తల కార్యం 10:49 చెప్పాను. పేతురు మేడ మీద ఉన్నప్పుడు అతని ఒక దర్శనాన్ని చూశాడు, వారు కొన్నేళ్ళ గృహానికి వెడుతున్నట్లు. పేతురు ఇంకా మాట్లాడుతున్నప్పుడు వాక్యం వినే వారందరిపైకి పరిశుద్ధాత్మ దిగను. నేను అడిగాను, బైబిల్ ఇంకా మాట్లాడుతున్నది, ఎక్కడున్నది సంఘం? అది వెనకాల కాబోతున్న వాటిలోనా? అవునా? చూశారా, నేను అడిగాను, దైవిక స్వస్థత గురించి నీకు చెప్పావు, 12 మంది అపోస్తలు మాత్రమే దైవిక స్వస్థత కలిగి ఉన్నారని. బైబిల్ చెప్తున్నది స్తెఫను సమరయకు వెళ్లిను, దయ్యముల వెళ్ళగొట్టి రోగులు స్వస్థపరిచాడు. పట్టణమని ఎంతో ఆనందము కలిగినది. అతడు 12 మందిలో ఒకడు కాడు కదా, అతడు అపోస్తలు కాదు, అతడు ఒక సంఘ పెద్ద. ఆమేన్. నేను చెప్పాను, పౌలు మెడగదులో ఉన్న 12 మందిలో ఒకడు కాదు, అతడు స్వస్థత వరాన్ని కలిగి ఉన్నాడు. నేను అడిగాను, స్వస్థత వరాల గురించి చూడు. ఆ తర్వాత 30 సంవత్సరాల తర్వాత అతడు ఇంకా కొరింథులో ఉన్నాడు. శరీరంలో క్రీస్తు శరీరంలో స్వస్థత వరమును గుర్తింపచేస్తున్నాడు. ఒక పుస్తకం ద్వారా నీవు పొందిన ఆ జ్ఞానాన్ని పెంటెకొప్పలో విసిరివేయటం మంచిది. ఈ జ్ఞానంలోని కదా ఆయన నిన్న నేడు యుగ యుగాలు ఒకటి రీతిగా ఉన్నాడని దేవుడు చెప్తున్నప్పుడు ఆమేన్ అని చెప్పు. అవునండి అవునండి, 12 మందికి కాదు, అది అందరికీ. అలాంటి విశ్వాసం నీవు పొందుకున్నట్లయితే నీ విశ్వాసం ప్రతిదానికి ఆమేన్ అని తిరిగి పలికితే అప్పుడు మంచిది, దానిని అప్పుడు కలుపు చేయి. 4వది, మనం త్వరగా వెళ్తున్నాము, నీ ఇక్కడ నిలబడి దాన్ని గుర్చి మాట్లాడటకు నేనెంతో ఆనందిస్తున్నాను. ఆమేన్ అవునా, ధన్యవాదాలు. 4వది, ఆశా నిగ్రహము, దాన్ని కలుపు చేయి. మనం ఆశా నిగ్రహం వద్దకు వచ్చాము. మొదటిగా విశ్వాసము, ఆరంభములో అదే కలిగి ఉండవలసి ఉన్నది. ఆ తర్వాత నీ విశ్వాసానికి సద్గుణాన్ని కలుపు చేయి, అది నిజమైన సద్గుణమైతే. ఆ తర్వాత జ్ఞానాన్ని కలుపు చేయి, అది నిజమైన జ్ఞానమైతే. ఇప్పుడు మనము ఆశా నిగ్రహము కలుపుబోతున్నాము. ఇక్కడ ఆశా నిగ్రహం, దానికి భావము సారాయి త్రాగటం మానుకో అని అర్థం కాదు. కానీ కాదు, ఆశా నిగ్రహం అర్థం మత్తు పానీయం మానుట కాదు, ఈ విషయంలో కాదు. ఇది బైబిల్ ఆశా నిగ్రహం, పరిశుద్ధాత్మ ఆశా నిగ్రహం. అవి అది శరీర వాంఛల్లో ఒకటి. మనమైతే పరిశుద్ధాత్మ ఆశా నిగ్రహాన్ని గురించి మాట్లాడుకుంటున్నాము. దాని అర్థం ఎలాగ నీ నాలుకను స్వాధీనపరచుకోవాలి అన్నది. వాగుడుకాయవు కావద్దు, నీ కోపాన్ని నీవేలా నిలుపు చేసుకోవాలి. నీతో మాట్లాడవందరి మీదకి ఎగిరి పడవద్దు. అబ్బాయి, మనలో చాలా మంది మనం ఆరంభించకముందే మనం చెప్పకముందే ఎగిరి పడతారు కదా. అలాగైతే దేవుడు ఆయన సంఘములో లేకుండగానే వారు అద్భుతాలు మొదలు చేస్తుంటారు అని మనం ఆశ్చర్యపోతుంటాం. అవునండి, వీటిని కలుపు, దానికి ఆశా నిగ్రహము కలుపు చేయి. ఓ ఆశా నిగ్రహం, ఆక్రోషం నీ మీదకి వచ్చినప్పుడు దయగల మాటలతో నీవేలా జవాబు చెప్పగలవు. ఒకరన్నారు, అక్కడ ఉన్న పరిశుద్ధ గుండ్రాలారా అని ఒకరంటే, ఎగిరి దూకి నీ చేతులు మడతపెట్టవద్దు. చూశారా, ఆ విధంగా కాదు. అయితే దయ ప్రేమతో మాట్లాడు. ఆశా నిగ్రహం దయ, ఆ విధంగా నీవు ఉండాలనుకుంటున్నావా? ఉక్రోషుని మీదకి వచ్చినప్పుడు ఉక్రోషాన్ని చూపవద్దు. ఆయన నీ యొక్క ఆదర్శుడు కానివు, నీవు దేవుని కుమారుడు అయితే అని వారిన్నప్పుడు ఈ రాళ్ళు రొట్ల గుట్లుగా చేయము. ఆయన చేయగలడు, ఆయన దేవుడిని తెలియపరచుకోగలడు. అయితే ఆయనకి ఆశా నిగ్రహం ఉన్నది. ఆయన వారు బయల్జెబూబు అని పిలిచినప్పుడు అందుకొరకు నేను మిమ్మల్ని క్షమిస్తున్నానన్నాడు ఆయన. అవునా, పిడికెల నిండా గడ్డాన్ని పట్టుకుని ముఖమును లాగుతూ ముఖం మీద ఉమ్మి వేశారు వారు. సెలవు పైన దిగరా అని అన్నారు వారు. తండ్రి, వీరిని క్షమించు, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు. ఆయనకు వరమున్నప్పుడు ఆయనకు అన్ని తెలుసు, ఎందుకంటే దేవత్వము శరీరీతిగా ఆయనలో నివసించినది. ఆయన అద్భుతాలు చేయడం వారు చూశారు. ప్రజల్లో ఉన్న బలహీతలేవో ఆయన చెప్పడం వారు విన్నారు, చూశారు. ఆ విధంగా ఆయన తలకు ముఖానికి కళ్ళకు గుడ్డ పెళ్లికి కట్టి కర తీసుకుని ఆయన తలపై కుట్టి, నిన్ను కుట్టిందెవరో చెప్పు, ప్రవచనం చెప్పు, మేము నమ్ముతాం అని అన్నారు వారు. చూశారా, ఆయన ఆశా నిగ్రహం కలిగి ఉన్నాడు. ఆడది నీకున్నట్లయితే నీ విశ్వాసానికి దానికి కలుపు చేయి. నీవింకా గడబిడలు ఏవేవో చేస్తూ ఉంటే ఓహో, నీవది కలపలేవు, ఎందుకంటే అది కలవదు. గమనిస్తున్నారా, అది అగ్ని చేత అంటుకోదు. నీవొక రబ్బర్ ముక్కను తీసుకుని ఒక చిన్నప ఇనుప ముక్కకు అగ్ని చేతాన్ని అంటింప చేయలేవు, అదేం పనిచేయలేదు. లేదు, ఆ రబ్బర్ ఇలాగో ఆ విధంగానే వంగునటువంటిదై అది ఉండాలి. చూశారా, ఆయన కలిగినటువంటి పరిశుద్ధాత్మ ఆశా నిగ్రహము నీ విశ్వాసానికి ఆశా నిగ్రహము ఉన్నట్లయితే అలాంటప్పుడు ఆయనతో అది అతుక్కుపోతుంది, నీవు దాంతో కలిసిపోతావు. నీకు సద్గుణము ఆయన సద్గుణం వలె ఉంటే అప్పుడు దాన్ని కలిసిపోతుంది, దానికి కలిసిపోతుంది. ఆయన జ్ఞానం వలె నీ జ్ఞానం ఉన్నట్లయితే, ఓ దేవా, నీ చిత్తము చేరుకునే వచ్చితని. చూశారా, తండ్రి యొక్క మాట చేత ప్రతి దయ్యాన్ని ఆయన జయించాడు. ఆకాశము గతించడుగా నీ వాక్యము గతించిపోదు. గమనించారా, అలాంటి జ్ఞానము నీవు పొందినట్లయితే నీ విశ్వాసముతో అది అతుక్కుని పోతుంది. ఆయనకున్నట్లుగా సరైన ఆశ్రయగ్రహం నీకున్నట్లయితే అది అతుక్కుంటున్నది. నీకు లేనట్లయితే మానవ కల్పిత అర్ధభాగమైతే, ఊరవేసిన నమ్మకమైతే, లేక ఆశ్రయ నిగ్రహమైతే, ఓ నేను అతను తరుస్తాను, నాకు లేకపోయినా పర్వాలేదు, ఎందుకనగా దాన్ని గురించి కాగితంలో నా పేరు పెట్టవచ్చును. అలాంటి ఆశ్రయ నిగ్రహాన్ని గురించి ఆయన మాట్లాడలేదు. దాన్ని కలుపుటకు ప్రయత్నం చేయవద్దు, అది పనిచేయదు. అయితే నీవు నిజంగా నీ హృదయం నుండి వచ్చిన మాధుర్యముతో ప్రతి ఒక్కరిని క్షమించు, నెమ్మదిగా ఉండు, అది వెళ్లిపోనివు. చూశారా, అప్పుడు అది అగ్నితో అడ్డుకుంటున్నది. దాని నీవు నీ విశ్వాసానికి కలుపుకో. సంఘము కొద్దిగా ఉంటుందన్నట్టుకు ఆశ్చర్యమేమీ లేదే, అది నిజమే కదా. ఆశ్చర్యమేమీ లేదు, మీరు మారు మనసు పొంది యేసుకృష్ణ బాప్తిస్త పొందుడి అని బైబిల్ చెప్తుంది. ఆ గట్టి క్రిత్తువులో ఉన్న వ్యక్తి అది నమ్మడు, అది పాత అంత్యక్రీస్తు అంటాడు. అతడు యేసు నామం వాడు, అతడు యేసు మాత్రమే వాడు. చూడబ్బాయ్, ఇప్పుడే నీ ఆశా నిగ్రహము నాకు తెలియదు. చూడండి, నీవెందుకు రాకూడదు? ఇది మనం తర్కిద్దాం సహోదరు బ్రెనహాం. ఈ వివరణ వినాలని నేను ఇష్టపడుతున్నాను. చూశారా, తర్వాత వచ్చి దాన్ని వినవచ్చును. అది నీ ముందే పెట్టబడి ఉన్నది. నీవు దూరంగా నడిచి పెడతావు. కొద్ది నిమిషాల్లో అక్కడికి మనం వెళ్లబోతున్నాము భక్తి యుద్ధకు. చూశారా, నీవు జారుడుగా ఎగిరినప్పుడు, ప్రతి ముగింపులో నీవు ఎగరాలకున్నప్పుడు అది కాదు. గమనిస్తున్నారా? నీవది చేసినప్పటికీ కూడా బైబిల్ ఆశ్రయగ్రహము నీవింకా పొందలేదు. తిరిగి ఎలా జవాబు ఇవ్వాలో ఆ తర్వాత ఇదంతా నీవు పొందుకున్నట్లయితే దీనిని నీ విశ్వాసానికి కలుపు చేయి. దాని తర్వాత నాలుగవదిగా నీ విశ్వాసానికి నీవు సహనమును కలపవలసి ఉన్నది. నీకు విశ్వాసం ఉన్నట్లయితే అది ఓపికతో పనిచేయును అని బైబిల్ చెప్తుంది. గమనించారా? కాబట్టి ఇది సహనము అనగా ఈ సారూప్యానికి కడుతున్న తరువాత వస్తువు. అది దేవునికి ఆయన యొక్క భవనానికి వాస్తవమైన పరికరాలు కలిగి ఉన్నాడని మీకు తెలుసా? సహోదరుడా, మనం ఎంత సంకుచితంగా ఉన్నామో చూడు. సహోదరి, మనం ఎక్కడ ఉన్నామో చూడు. అవునండి, గమనించండి, మనకు మహిమ ఉన్నది, మనకు కేకలు మొదలుగున ఉన్నవి, ఎందుకంటే మనకు విశ్వాసం ఉన్నది. అయితే మనం ఈ విషయాల దగ్గరకు వచ్చినప్పుడు ఈ సారూప్యంలో దేవుడు మనల్ని కట్టలేడు. గమనిస్తున్నారా? ఆయన చేయలేడు. అటువంటి స్థలమునకు ఆయన మనల్ని చేయలేడు. ఈ మిగతావన్నీ మనకున్నవి, మనం పడిపోయాము, దాంతో తొలగిపోయాము. చూశారా, ఆయన సంఘాన్ని ఆయన కట్టలేడు. దేని కొరకు సహనము? ఎటువంటి సహనము? మొదటిగా అతడు దేవునితో సహనము కలిగి ఉన్నాడు. నిజమైన అసలైన విశ్వాసం నీకున్నట్లయితే నీవు నిజమైన సహనాన్ని కలిగి ఉంటావు. ఎందుకంటే విశ్వాసము సహనము ద్వారా పనిచేస్తుంది. దేవుడు ఏదైనా చెప్తే నీవు నమ్ముతావు. అంతే, నీవు సహనాన్ని కలిగి ఉన్నావు. గత రాత్రి నన్ను స్వస్థపరచమని అతను అడిగాను. ఈ ఉదయం వ్యాధితోనే ఉన్నానే. అయ్యో, ఎంతటి సహనం! దేవుడు అబ్రహాముతో చెప్పాడు, 25 సంవత్సరాల వరకు కూడా ఎటువంటి గుర్తు అనేది లేదు, అయినను అతడు నమ్ముతూనే ఉన్నాడు. దేవునితో అతడి సహనము కలిగి ఉన్నాడు. నిరంతరం ఆయనే ముందు ఉంచుకో. దాటు స్థానము ఆయనే. ఆయనగా ఆయనే ఉండి నువ్వు, నీవు ఆయన దాటిపోలేవు. కాబట్టి ఆయననే ముందు ఉంచుకో. అది జరగడే ఉన్నదని ఆయన చెప్పాడు. గమనిస్తున్నారా? ఆయననే ముందుంచుకో. అవును, నోహు సహనము కలిగి ఉన్నాడు. అవును, నోహుకు నిజమైన దైవికమైన సహనము కలిగి ఉన్నాడు. దేవుడు చెప్పాడు, ఈ లోకమును వర్షము చేత నాశనం చేయబోతున్నానని. నోహు 120 సంవత్సరాలు బోధించాడు. ఎంతో సహనం. ఆయనను ఆకాశం వెండి ఒక మంచు బిందువైనా పడలేదు, ఏమీ లేదు. ఎంతో దుమ్ము దులుతో ఉన్నదో 120 సంవత్సరాల వరకు అలాగే ఉన్నది. అయితే అతడు సహనము కలిగి ఉన్నాడు. దేవుడు నీ సహనాన్ని పరీక్షించేస్తాడు. అవును, దేవుడు వాణ్ణి పరీక్షించాడు. ఆయన నోహుతో చెప్పిన తర్వాత ఆయన అన్నాడు, నోహు, నీకు ముందుగా నేను ఒడలోనికి వెళ్లి నిన్ను తీసుకుంటాను. జంతువులు పరిగెత్తి అందులోకి వచ్చేట్లుగా చేస్తాను. నీవు లోపలికి వెళ్ళు, పైకి ఎక్కు. పై కిటికీలో గుండా నీవు చూడగలుగుట్లుగా పైకి ఎక్కు. నీవు అక్కడికి చేరుకోవాలని కోరుతున్నాను. నీవు ఈ ప్రజలకు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. 120 సంవత్సరాలు నేనేమి బోధ చేశానో అది రేపే జరగనై ఉన్నది. మంచిది, వెళ్లే వారితో చెప్పు. మొదటి గుర్తేంటి? నోహు ఓడలోనికి వెళ్లాడు, వర్షం పడలేదు. నోహు సంసిద్ధంగా ఉన్నాడు, వర్షపు కోటి వేసుకుని ఉన్నాడు. ఒక్కసారి బయటకు వచ్చి చూసినట్లుగా సంసిద్ధ పడ్డాడు. అయితే మరుసటి దినము బహుశా అతను తన ఇంటి వారికి చెప్పి ఉంటాడుకుంటాను. అతని కూడళ్ళు తదితర వారు అందరూ అన్నారు, ఓ, రేపు నీ వెన్నడు చూడని నీవు చూడబోతున్నావు. ఎందుకంటే ఆకాశమంతా మేఘావృతమై నల్లగా మారుతుంది. ఉరుములు మెరుపులు రానయ్యున్నవి. ఆకాశ వరల నుండి దేవుడు పెద్ద కత్తిని తెరవబోతున్నాడు. 120 సంవత్సరాలు మనల్ని తిరస్కరించిన పాపల గుంపును ఆయన శిక్షించబోతున్నాడు. నీవు అలా కనిపెట్టి చూడు అని అన్నాడు. కొందరు సగం విశ్వాసులు ఉన్నారు తెలుసా, చుట్టూ మూగున్నారు. వారు లోపలికి రాలేదు తెలుసా. అలాంటి వారు ఇంకా ఉంటారు. కాబట్టి వారు వచ్చి ఈ పెద్ద మనిషి చెప్పినది సరికాకపోవచ్చునేమో, కనుక మనం వెళ్లి కొన్ని దినాలు లేక కొన్ని గంటలు ఉదయం వరకు కనిపెడదాం అని అనుకున్నారు వారు. చూశారా, ఆ మరుసటి రోజు నల్లటి మేఘాలు కనిపించడానికి బదులు యథాతథిగా సూర్యుడు కనిపిస్తున్నాడు. నోహు బయటికి చూశాడు, హే, మేఘాలేవి కనిపించట్లేదే. అతడు పైకి వచ్చి, ఓ, నీవు వారిలో ఒకటివి కదా, నీవిక్కడ వెళ్లాడుతున్నావు. క్షమించండి అయ్యా, ఆహా, బహుశా నేనొకటే. చూశారా, ఆశ చూశారా, ఒక విధమైంది చూశారా. అయితే నోహు సహనాన్ని కలిగి ఉన్నాడు. అన్నాడు, ఈ రోజు కాకపోతే రేపు వస్తుందది. అలాగని దేవుడే చెప్పాడు. నోహు ఎప్పుడు చెప్పాడు ఆయన? 120 సంవత్సరాల క్రితం. నేను ఇంతవరకు వచ్చాను కనుక ఇక నుండి కూడా నేను ఎదురు చూస్తాను. చూసారా, దేవుడు ఇంతవరకు వచ్చుట, సంఘం కొరకు ఎదురు చూచుట మనం అనుకున్నాం, మనం కనుగొన్నాం. అయితే అది అక్కడే ఉంటుంది. నీవు దిగులు పడిన అవసరం లేదు. ఆయనే దాన్ని వాగ్దానం చేసినవాడు. ఒక పురుద్ధానం కొరకు ఈ కాలమంతా ఎదురు చూచుట. ఒకరంటారు, భయపడవద్దు, దేవుడు దాన్ని వాగ్దానం చేశాడు. సహనముతో కనిపెట్టు, నీవు నిద్రిస్తావు. అది జరగక మునుపు కొంచెం కునుకుపాటు పడతావు. అయితే ఆ సమయం ముందు నీవు మేల్కుంటావు. అది ఆయన వాగ్దానం చేశాడు. గమనిస్తున్నారా, ఒక కునుకుపాటు, మరణం యొక్క కునుకుపాటును ఏమని పిలుస్తాము తెలుసా? మరణమును మనం ఏమని పిలుస్తాము? కొంచెము కునుకుపాటు లేక క్రీస్తులో నిద్ర. క్రీస్తులో చనిపోవటం అనేది లేనేలేదు. జీవము మరణము కలిసి ఒక చోటు నివాసము చేయవు. చూసారా, మనం అలా కునుకుపాటు పడతాము. కునుకుపాటు మన స్నేహితులు మనల్ని పిలవలేరు. ఆయన ఒకటి మాత్రమే మనల్ని పిలుస్తాడు. ఆయన నన్ను పిలుచును, నేను ఆయనతో మాట్లాడతాను. ఏమి చెప్తున్నాడు? యోబు 4000 సంవత్సరం నుండి నిద్రిస్తున్నాడు. భయపడవద్దు, ఆయన మేల్కొలుపుతాడు. భయపడవద్దు, ఆయన ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. ఆయన ఇంకా కనిపెడుతున్నాడు. నోహో కనిపెట్టాడు. 4 దినాలు దాటినవి, వర్షం లేదు. అవునా, అది జరగనే ఉన్నది. నోహో భార్య వచ్చి ఈ విధంగా చెప్పుడు నేను వినగలుగుతున్నాను. అయ్యా, నీవేమైనా ఆ విధంగా మాట్లాడవద్దు. అతడు సహనము కలిగి ఉన్నాడు, కారణం అతనికి విశ్వాసం ఉన్నది. అవునండి, అతనికి సద్గుణం ఉన్నది. దేవుడు నిజమే అని అతనికి జ్ఞానం ఉన్నది. అతనికి ఆశ్చర్యగ్రహం ఉన్నది. అతని ఇష్టం వచ్చినట్లు ఎగరాడు. సరే, అదంతా నాకు తెలియదు. నా పలుకుబడినంతా నేను పోగొట్టుకున్నాను. లేదు లేదు, ప్రజలకి లెక్క చేయరు. నేను ఎక్కడికి వెళ్లిపోయి తిరిగి దాన్ని కొత్తదానిగా ఆరంభిస్తాను. లేదు లేదు, అతడు సహనము కలిగి ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు చేస్తాడు. దేవుడిది చేస్తాడు, ఎందుకంటే దేవుడే అలాగని చెప్పాడు కాబట్టి. అతని కుమారుడు వచ్చి ఈ విధంగా చెప్పడం నేను చూడగలను. నానా, ఇది తెలుసా, అతని పొడవాటి నిరసన వెంట్రుకల్లో గుండా అతని చేతిని తట్టాడు. తెలుసా, 100 సంవత్సరాల వయస్కుడు అతడు అక్కడ కూర్చుని ఉన్నాడు. నానా, నీవు పాతకాలపు గోత్రకర్తవని నాకు తెలుసు. నానా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అయితే కొద్దిగా నీవు పొరపాటు జరిగిందేమో అని అడిగాడు అతడు. ఓ, వెళ్లేదు. లేదు, ఎందుకని? దేవుడు చెప్పాడు కాబట్టి. సరే నానా, మనం ఇక్కడ కూర్చొని ఇప్పటికి 6 రోజులు అవుతుంది. ఇక్కడ ఈ పెద్ద ఎండిన ఓడలో కూర్చుని ఉన్నామే. ఇక్కడ కూర్చుని ఉన్నాము. లోపల వెలుపల కీళ్ళు పూసి ఉన్నది. దీనిని కట్టి ఇన్ని సంవత్సరాలు ఉన్నది. నీవు నీ తల వెంట్రుకలు నరసి బట్టతల వచ్చే వరకు అక్కడే కూర్చుని బోధ చేశావు. ఇప్పుడు ఇక్కడే కూర్చుని అది ఇది అని నీవు చెప్తున్నావు. ప్రజలు నవ్వుతున్నారు. మురిగిన టమాటాలు మొదలుగునవి దాని ప్రక్కల విసిరివేస్తున్నారు. నీవు చేస్తుందేదో చూడు, ఎందుకలా చేస్తున్నావు? కుమారుడా, సహనము కలిగుండు. నీవు చెప్తుంది నిజమేనా? వర్షం వస్తుంది. అతనికి కొడులు వచ్చి, నాన్నగారు, ఇది తెలుసా, వర్షం కురుస్తుంది. ఇన్ని సంవత్సరాల నుంచి మనం కనిపెడుతూనే ఉన్నాము. మనం సంసిద్ధమవుతున్నాము. వర్షం కురినై ఉన్నదని వారం క్రితం నీవు చెప్పావు. మనమంతా ఇందులోనికి వచ్చాము. తలుపులు మూసుకున్నాము. మనం లోపల ఉండిపోయాము. సూర్యుడు యథాతథంగా మండిపోతున్నాడు. అయితే వర్షం వస్తుంది. ఎలాగ తెలుసు నీకు? అలాగని దేవుడు చెప్పాడు. మనం ఆ విధంగా దాన్ని కలపవలసి ఉన్నది. ఆ విధంగా నీవు దాన్ని పొందకపోతే దాని కలుపుడికై ప్రయత్నం చేయవద్దు. అది పనిచేయదు. స్వస్థతగా అది పనిచేయదు. దేని మీద అది పనిచేయదు. గమనిస్తున్నారా, అది అగ్నితో అతికించుటకు ఏ ఉపకరణం వాడుతారో ఆ ఉపకరణముతోనే దానిని మిశ్రితం చేయవలసి ఉన్నది. అవునది వాస్తవం. దానికి కలపవలసి ఉన్నది. దేవుని వాగ్దానానికి సహనాన్ని తొడిచేయి. అవునండి, నోవహది నమ్మాడు. 120 సంవత్సరాల దేవునితో అతడు సహనము కలిగి ఉన్నాడు. మోషే, దేవునితో అతడు సహనము కలిగి ఉన్నాడు. అవునండి, మోషే, నా ప్రజల మొరను నేను వింటని, వారి బాధను నేను చుచ్చుతని, నేను వారిని విడిపించడానికి దిగివచ్చుతని నేను నిన్ను వారి యొద్దకు పంపుతున్నాను. అతనికి దేవునికి కొంచెం విభేదం కలిగింది. దేవుడు అతనికి ఆయన మహిమను చూపించాడు. నేను వెళ్తాను అని అన్నాడు. ఒక్కసారి అతను దేవుని మహిమను చూచిన తర్వాత గమనిస్తున్నారా, అతనికి విశ్వాసము కలిగినది. మోషే, నీ చేతిలో ఉన్నదేంటి? కర్ర అన్నాడు. క్రింద పడవే అని ఆయన చెప్పాడు. అది సర్పమైపోయినది. అయ్యయ్యో అని అన్నాడు అతడు. మోషే, పట్టుకో, నేను దాన్ని సర్పముగా మార్చగలనట్లయితే తిరిగి దాన్ని మార్చగలను. దేవుడు నాకు ప్రకృతి ప్రాణాలివ్వగలిగితే ఆయన నాకు ఆత్మ జీవాన్ని కూడా అనుగ్రహిస్తాడు. దేవుడు నాకు మొదటి జన్మనివ్వగలిగితే ఆయన నాకు రెండవ జన్మని కూడా దయచేయగలడు. దేవుడు దీనిని దైవిక స్వస్థత ద్వారా స్వస్థపరచగలట్లయితే కడవరి దినాన దానిని ఆయన మహిమలోకి లేపగలడు. అవునది వాస్తవం. నేను ఈ కర్రను కింద పడవేసి తిరిగి దాని పావుగా మార్చగలను. తిరిగి కర్రగా చేయగలను. దాని తోక పట్టుకో. మోషే దగ్గరికి వెళ్లి అది కర్రైనది. ఆ తర్వాత జ్ఞానాన్ని దానికి కలిపి ఉన్నాడు. గమనించారా, మోషే, నీ చేతిలో ఉన్నదేంటి? ఏమీ లేదు. నీ రొమ్మును దాన్ని ఉంచు. అలాగే తెల్లని కుష్టి అయిపోయినది. ఓ ప్రభువా, నా చేయి చూడు. మోషే, తిరిగి నీ రొమ్మును దాన్ని ఉంచు. అతను తిరిగి అలా పెట్టుకున్నాడు. అది తిరిగి ముందున్న రీతిగానే అయిపోయినది. ఈ విధంగా వాటిని ఆయన కలుపుకున్నాడు. గమనిస్తున్నారా? అవునండి, అతను ఇక్కడ చేరుకున్నాడు. అతను ఇక్కడ చేరాడు. అక్కడికి చేరి నా ప్రజలు బయలుదేరి వెలుదురు కాక అని ప్రభువైన దేవుడు చెప్పుచున్నాడు అని చెప్పాడు. హరో, నీవు తెలుసుకోవాలి, నేను దేవుని యొక్క ప్రతినిధిగా వచ్చాను. నీవు నాకు లోబడాలి. హరో అన్నాడు. లోబడున్నా? ఫరో అన్నాడు, లోబట్టమా, నేనెవరో నీకు తెలుసా? నేను ఫరోను. ఓ మనిషా, నీవు లోబడు, నీవు లోబడు, లేకుంటే నశించిపోతావు. నీవు ఏది చేయాలనుకుంటే అది చేయి. ఎందుకని? అతను ఏం మాట్లాడుతున్నాడో అది అతను ఎరిగి ఉన్నాడు. అతను అగ్ని పొంది ఉన్నాడు. అతను ఎక్కడ ఉండి అతను దేవుడితో మాట్లాడాడు. అతనికి విశ్వాసం ఉన్నది. అది ఎక్కడ ఉన్నదో అది అతనికి తెలుసు. నీకు లోబడాలనుకుంటున్నావా? ఇక్కడ నుండి వెళ్ళిపో, నేను నీకు చూయిస్తాను. ఒక గుర్తు చూయించు. అతని కరణ పడవేశాడు. అది సర్పంగా మారిపోయినది. అతను చెప్పాడు, ఏంటది? అది ఒక చిన్న మాంత్రికుడి తంత్రం. ఒక నిమిషట్రా, ఎన్ని ఎంబ్రేలు, రండి, మీ కరలు పడవేయండి. వారు కింద వేశారు, అవి సర్పంగా మారిపోయినవి అన్నాడు. నీకది చిన్న విషయమా? ఐగుప్తు దేశ ఫరో ఒక ఐగుప్తుడా? రైటు. నీవిక్కడ కొంత మాంత్రిక తంత్రంతో వచ్చావు. నీ యొక్క తమాషాతో మనసు చదువుట మీకు తెలుసు. నా అర్థమేంటో మీకు తెలుసు. దాని గురించి మీరు చదువుతున్నారు, నాకు తెలుసు. మెంటల్ టెలిఫతి, మనసు చదువుట ఏదో ఒకటి. చూసారా, అలాంటి దాంతో వచ్చావు. నీవు చేసేదంతా మేము చేయగలం అని అన్నారు. మోషే ఏమైంటాడు? ఓ మిస్టర్ ఫరో గారు, నన్ను క్షమించండి, నేను నీ దాసునైపోతాను అని అతను చెప్పలేదు. లేదండి, ధీరుడే నిలబడ్డాడు. అమేన్. అక్కడే ఉండు, దేవుడు చెప్పాడు. అతని హృదయంలో ఎలాంటి అనుమానం లేదు. నిమ్మలంగా ఉండు, నేను ఒకటి నీకు చూయిస్తాను. ఆయన ఏమని చెప్పాడో నీవు ఖచ్చితంగా అది చూసినప్పుడు, అది తప్పుగా తత్ఫలితంగా నీకు కనిపించినప్పుడు ధైర్యంగా ఉండు, సహనము కలిగి ఉండు. మోషే చెప్పాడు, ఇది తెలుసా, నేను పునాది వేసినప్పుడే అక్కడ సహనం వేయబడి ఉన్నది. కాబట్టి దేవుడు ఏమి చేయనై ఉన్నాడో నేను కనిపెట్టి చూస్తాను. అదిగో అక్కడ సర్పాలన్నీ ప్రాకులాడుతూ ఒకటొకటి అరుపులు అరుస్తూ బుసలు కొడుతున్నవి. మొదటిగా ఏమి జరిగిందో తెలుసా? మోషే సర్పము గుటుక్కు గుటుక్కు గుటుక్కుమంటూ అలాగ వెళ్లి వాటన్నింటినీ గుటకలు వేసినది. అతడు సహనము కలిగి ఉన్నాడు. ఒకరికి ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారి పక్షిరాజుల వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అవును కదా, అలాగ పరిగెత్తుదురు, సొమ్మసలిగా నడిచిపోవుదురు. చూసారా, ప్రభువుకై కనిపెట్టుట, సహనము కలిగి ఉంటుట. అవునండి, ఆ తర్వాత ఇస్రాయేళ్లు బయటికి కొనుబడుతున్నారు. గొప్ప అభ్యంతరాలు వచ్చినవి. మోషే సహించాడు. అటు తర్వాత అతను అరణ్యంలో చేరుకున్నాడు. అరణ్యానికి చేరుకున్నాడు. అది సుమారు 3-4 దినాల ప్రయాణము. వ్యవధి 40 మైళ్లు మాత్రమే. వారు దాటిన దగ్గర నుండి మరలా దాటుబో వరకు. అయితే అరణ్యములో మోషే సహనముతో 40 సంవత్సరాలు కనిపెట్టాడు. ఆమేన్. అవునండి, 40 సంవత్సరాలు కనిపెట్టాడు. అవునండి, మనం కూడా ఒకరినొకరు సహనము కలిగి ఉండాలి. గమనిస్తున్నారా, మనం ఒకరి ఒకరు ఎంతో అసహనము కలిగి ఉంటాము. మనం మోషే వలె ఉండాలనుకుంటాము. ఉండాలి. మోషే ప్రజలతో సహనము కలిగి ఉన్నాడు. చూసారా, అదే వారు అక్కడ చేరకుండాకు కారణమైనది. చూసారా, నీవేదైనా చేయాలనుకోట్లయితే, నేను ఈ విధంగా మందిరానికి ఒక వర్తమానించుటకు ప్రయత్నించాను. అలాగ మందిరంలోని ప్రతి ఒక్కరూ దీని మాదిరిగా కావాలని చూచిన రీతిగా. ఇది కష్టతరమైన విషయమే. నేను సహనము కలిగి ఉండటానికి ప్రయత్నించాను. ఇది 33 సంవత్సరాలు. చూడండి, సహనము కలిగి ఉండండి. స్త్రీలు వెంట్రుకలు కదిలించుకుంటారు, అలాగే ఇంకా ఉంటారు. అయితే సహనము కలిగి ఉండు. చూసారా, సహనము కలిగి ఉండండి, కనిపెట్టండి. ఉండవలసి ఉన్నది. నీకు లేట్లయితే ఇక్కడ ఉన్న దానిని కట్టుటకు ప్రయత్నం చేయవద్దు. సహనాన్ని కలిగి ఉండు. ఒక్కసారి మాత్రమే ఆ ఎదురు తిరిగే మనుషుల మధ్య అతని అసహనాన్ని కలిగి ఉన్నాడు. ఒక తప్పు మోషే చేటుకు వారు కారకులయ్యారు. అయితే అది చూయించి ఒక కాలం వచ్చినప్పటికీ దేవుడు తన కార్యాన్ని మార్చుకున్నాడు. ఆయన చెప్పాడు, మోషే నువ్వు ప్రక్కకరా, వారందరినీ నేను నాశనం చేసి కొత్తగా ఏర్పాటు చేస్తాను. అతని ఖాళీ స్థలంలో తనకు తానే నెట్టుకుంటూ, దేవా అది చేయొద్దు అని అన్నాడు. ఏంటి, అతనికి వ్యతిరేకులుగా ఉన్న వారితో అతడు సహనము వహించాడు. మనం అలాగ చేస్తామో లేదని నాకు అనుమానమే. నీవు అలా కాకపోతే దీని మీద కట్టబెట్టుకు ప్రయత్నం చేయవద్దు, ఎందుకంటే ఇది మారదు. ఆ విధంగా మొదటి వ్యక్తి దీనికి అగ్నితో అంటించబడ్డాడు. ఆ విధంగానే అందరి కూడా అంటించబడవలసి ఉన్నది. నీవు అలా కాకపోతే జీవంగల దేవుని నివాస స్థానమైన ఆ సారూపంలోకి నీవు రావద్దు. నీకు సహనం లేట్లయితే, ఒకరితో ఒకరు సహనము కలిగినట్లయితే, లేట్లయితే సరే, ఆ హెబ్రీ పిల్లలు సహనము కలిగి ఉన్నారు. నిజం, వారు చేశారు. దేవుడు వారితో చెప్పాడు, ఎలాంటి విగ్రహానికి సాగిల పడవద్దు అని. అయితే వారికి సహనమున్నది. మా దేవుడు చేయగల సమర్థుడు. ఆయనను నీ విగ్రహానికి మేము నమస్కరించము. సహనము ఆఖరి దినముల్లో అతన్ని తిరిగి లేపగలడని ఇది ఎదిగి అతను సహనము కలిగి ఉన్నాడు. కేవలం మీ బ్రతుకు ఎంతో కాదు. గమనిస్తున్నారా, కడవరి దినాన దేవుడు మరలా దాన్ని తిరిగి లేపుతాడు. అయితే విగ్రహానికి సాగిల పట్టినగా మేమది చేయం. కైసరకు ఏమి ఇవ్వాల్సి ఉన్నదో అది ఇస్తాం. అయితే కైసరును దేవునితో సమ్మిళితం చేసినట్లయితే దేవుడే మొదట ఆ బొమ్మకు సాగిల పడవద్దని దేవుడు చెప్పాడు. నేనది చేయను. మమ్మల్ని విడిపించడానికి మా దేవుడు సమర్థుడు. ఆయన అలా చేయడా? నేను ఆ విగ్రహానికి సాగిల పడను. సరే, అదిగో అగ్నిగుండం అని అన్నారు. మంచిది, ఈ రాత్రి వర్షం బాగా కురిసి దానంతా ఆర్పివేస్తుంది. అయితే అది అలా చేయలేదు. ఇంకా సహనం. మర్నాటి ఉదయం వారు కోర్టు ముందు ఉంచబడినప్పుడు అక్కడ నెబుకద్నెజర్ కూర్చుని ఉన్నాడు. పిల్లలారా, మంచిదే, నేను మీ రాజులని మీకు జ్ఞాపకమున్నదా? వస్తం వస్తము రాజా, మీకు దీర్ఘాయువు కలుగును కాక. నా విగ్రహానికి సగిలిపడండి. ఓ లేదు. సరే, మీరు కాల్చివేయబడబోతున్నారు. మీరు బుద్ధిమంతులు, మీరు జ్ఞానులు. మీ వల్ల నాకెంతో ఉపయోగమున్నది. మీరు ఉండుట మా రాజ్యానికి ఆశీర్వాదకరం. ఇది నేను చేయాలనుకోవట్లేదు. మీరు అర్థం చేసుకోవట్లేదా? అయితే నేను ఒక బహిరంగ చట్టాన్ని చేశాను. అది జరిగి తీరవలసినది. మిమ్మల్ని ఎక్కడ వేయడానికి నాకు ఇష్టం లేదు. ఓ నరమాతులారా, ఏంటి మీ సంగతి? అది చాలా బాగుగా ఉందని నాకు తెలుసు. అయితే మా దేవుడు విడిపించుకు సమర్థుడు. అయినను సహనాన్ని కలిగి ఉన్నారు. పైకి ఎక్కే దగ్గరకు నడుచుకుంటూ వెడుతున్నారు. ఒకరినొకరు చూచుకుంటున్నారు. అది మంచిదేనా? సరే మంచిది. సహనము కలిగి ఉన్నారు. ఒకడుగు వేశారు. దేవుడెక్కడ లేడు. రెండు అడుగులు వేశారు. ఆయన ఎక్కడ లేడు. మూడు నాలుగు ఐదు అడుగులు వేశారు. ముందుకు సాగుతూ వెళ్తున్నారు. అయినా ఆయన అక్కడ లేడు. అతను నేరుగా మండుతున్న అగ్నిగుండంలోకి వెళ్లిపోయాడు. వారు సహనము కలిగి ఉన్నారు. అయినా ఆయన అక్కడ లేడు. గమనిస్తున్నారా? వారి కాళ్ళు చేతులకున్న దారాలు కాలిపోడుకు సమీపం కాగా వారికి తగినంత అగ్ని అక్కడ ఉన్నది. గోతి అడుగు భాగాన అతడు తగ్గగానే ఆయన అక్కడే ఉన్నాడు. చూశారా? వారికి సహనమున్నది. దానియేలు అదే విధము. దానియేలుకు సహనమున్నది. వాస్తవం అతడు వదులుకోటికి ఇష్టపడలేదు. లేదండి, అతడేమి చేశాడు? ఎలాగైనా తలుపులు తెరిచి ప్రార్థించాడు. అది దేవుడు కోరినది. అతనికి సహనమున్నది. దేవుడు ఆయన వాక్యం నిలబెట్టుకుని సమర్థుడని ఎరిగిన వాడై దేవుడికై కనిపెట్టాడు. వారు అతని సింహబోల్లో వేశారు. సింహాలు నిన్ను తునుగాక అని వారన్నారు. మంచుదే అని అతడు అన్నాడు. అతను సహనం కలిగి ఉన్నాడు. ఎందుకని? నేను ఇంతకాలం అంతా దేవుని మీద కనిపెట్టి ఉన్నాను. ఇక కొన్ని వేల సంవత్సరాలు నేను కనిపెట్టినట్లయితే ఆఖరి దిన నేను తిరిగి లేస్తాను. కాబట్టి సహనం కలిగి ఉండు, కనిపెట్టి ఉండు. పౌలు సహనం కలిగి ఉన్నాడు. నిజంగా పౌలు ఏమి చేయవలసి ఉండేనో చూడు. సహనాన్ని గుర్చి మాట్లాడు. పెంతికొస్తున్నాడు ప్రజల సంగతి ఏంటి? మీరు శక్తి పొందే వరకు కనిపెట్టి ఉండండి అను ఆజ్ఞ వారు పొందిన వెంటనే అది ఎంతకాలం వారికి ప్రశ్న లేదు. వారు జవాబు పొంది ఉన్నారు. పొందు వరకు అని అక్కడికి వెళ్లి వారు అన్నారు. అబ్బాయిలు, మంచిది. బహుశా ఇప్పటి నుండి 15 నిమిషాల్లో పరిశుద్ధాత్మ మన మీదకి రాబోతున్నాడు. మన పరిచర్య మనం పొందుకోబోతున్నాము. 15 నిమిషాలు అయిపోయినది, ఎవరి మీదకి రాలేదు. ఒకరోజు గతించిపోయినది, ఏమీ లేదు. 3, 2, 3, 4, 5, 6, 7 వారిలో కొందరు బహుశా చెప్పి ఉందరు, హేయ్, మనం ఎప్పుడు అది పొందామని మీకు తెలియదా? లేదు 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 లేదు, అది కాదు కాదు. అవును అబ్బాయిలు, మీరు బయటికి వస్తే మంచిది. దయం చెప్పింది, మీరు ఎప్పుడో పొందారు. మీకు కావాల్సింది ఏందో అవునా? వెళ్లి మీ సేవ ఆరంభించండి అని దయ్యమంది. లేదు లేదు లేదు, మేమింకా పొందుకోలేదు. ఎందుకంటే ఆయన చెప్పాడు, కడుపటి దినాల్లో జరగని ఉన్నది వచ్చును. నత్తివారి పెదవులతోనూ, అన్య భాషలాడు వారితోనూ, అన్య భాషలు మాట్లాడే వారితోనూ, ఈ ప్రజలతో నేను మాట్లాడుదును. నేను చెప్పిన దానిని మిగిలినది ఇది. చూడండి, యెషయా 28:19 చెప్పబడుతున్నది. ఇది అదే, నీవది పొందుకుంటావు. అది వచ్చినప్పుడు మనం తెలుసుకుంటాము. అది వచ్చినప్పుడు మనం తెలుసుకుంటాము. తంది వాగ్దానమని మనకు అది తెలుసుకుంటాము. 9 రోజుల వరకు కనిపెట్టారు. ఆ తర్వాత 10వ రోజది వారు సహనంతో కనిపెట్టి ఎదురు చూశారు. నీకు అటువంటి సహనం ఉన్నట్లయితే, దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చినట్లయితే, ఆ తర్వాత దాన్ని బైబిల్లో నీవు చూస్తావు. అది నాది. అలాగైతే ఆగు. అల్లడి సహనం నీకున్నట్లయితే నీ విశ్వాసానికి దాన్ని కలుపు చేయి. ఇప్పుడు నీవెంతగా ఎదిగిపోయవచ్చుడు. ఇప్పుడు నీవింతవరకు వచ్చావు. మంచిది. గోడ గడియారపు ముళ్ళు కూడా చుట్టూ తిరుగుతుంది. అవును కదా? మంచిది. దీనిని విశ్వాసానికి కలుపు. ఎల్లప్పుడు ఆయనను నీ ముందు ఉంచుకో, జ్ఞప్తించుకో. అది వాగ్దానం చేసినది ఆయన సుమా. నేను కాదు వాగ్దానం చేసినది, మన సహోదరు నెవిల్ పాస్టర్ గారు కాదు వాగ్దానం చేసినది, ఇంకో దైవసేవుడు కాదు వాగ్దానం చేసినది, ఒక పూజారి ఒక పోపు కాదు వాగ్దానం చేసినది, భూమి మీద ఏ మనుషుడు కాదు వాగ్దానం చేసినది. అది దేవుడే వాగ్దానం చేసినది. దేవుడు ఆయన వాగ్దానం చేసిన దాన్ని ప్రతిది నిలబెట్టుకోవడానికి ఆయన సమర్థుడు. మంచిది. అలాంటి విశ్వాసం నీకుంటే దేవుడు ఏమి వాగ్దానం చేశాడో అది తెలుసుకుంటకు. సోహర్ బ్రహాం, నేను జబ్బుగా ఉన్నాను, నాకు ఎంతో అవసరంగా త్వరగా స్వస్థత కావలసి ఉన్నది అని చెప్తావు. అంగీకరించు, అది నీకేమైన వరము. అవునండి, నువ్వు నమ్మినట్లయితే సరే నేను నమ్మి ఉన్నాను అని అంటావు. అలాగైతే మర్చిపో, అంతే, అదంతా జరిగిపోయినది. గమనిస్తున్నారా? సహనము కలిగుండు. నీవు సహనము కలిగుండు. నీవు సహనము, నీకు సహనము లేకపోతే ఈ భవనం పైన నీవు దొరికిపోతావు. ఇక్కడ చూడు, ఆ ఒక్కదాని ద్వారా మిగతాది అంతా కూల్చివేస్తున్నది. అది పొందవలసి ఉన్నది. దానికి కలుపు చేయవద్దు, ఎందుకంటే అది నీ భవనాన్ని పగలగొడుతున్నది. నీకు సహనం లేనట్లయితే నీవు కలిగున్నావని చెప్పుకుని సద్గుణము నీలో లేట్లయితే, నీ విశ్వాసగా తోడు చేయునది లేట్లయితే, నీకెటువంటి విశ్వాసం లేట్లయితే, దాని మీద సద్గుణం పెట్టుటకు ప్రయత్నం చేస్తే నీ విశ్వాసాన్ని పగలగొడుతున్నది. చూశారా, నీవు చెప్తావు, ఒక నిమిషం ఆగు, ఒకవేళ ఇదంతా పొరపాటై ఉండవచ్చును, బహుశా దేవుడు దేవుడు కాకపోవచ్చును అని అంటావు, బహుశా దేవుడు లేకపోవచ్చును అని అంటావు. చూశారా, కార్యాన్ని వెంటనే రెండుగా పగలగొట్టవచ్చును. అయితే నీకు నిజమైన విశ్వాసం ఉన్నట్లయితే నిజమైన సద్గుణానికి దాన్ని పెట్టు. ఆ తర్వాత నిజమైన జ్ఞానము, ఆ తర్వాత నిజమైన ఆశనిగ్రహము, ఆ తర్వాత నిజమైన సహనము. చూసారా, నీవు గీతగా పైగా కదిలిపోతున్నావు. మంచిది. ఐదవదిగా భక్తిని కలుపు. ఓ, భక్తిని కలుపు చేయవలసి ఉన్నది. భక్తి అంటే ఏంటి? దాని అర్థం నేను 4-5 నిఘంటువులు చూశాను, దాని అర్థం నేను కనుగొనలేకపోయాను, చివరికి సోదరు జెఫర్సన్కు చేరాను, ఒక నిఘంటువు అక్కడ కనుగొన్నాను. భక్తి అనగా దేవుని వల్లే ఉండుట అని దాని అర్థం. ఓ, నీవు విశ్వాసాన్ని, సద్గుణాన్ని, జ్ఞానాన్ని, ఆశనిగ్రహాన్ని, సహనాన్ని నీవు కలిగిన తర్వాత అప్పుడు దేవుని వల్లే ఉంటావు. నేను ఇది చేయలేను సహోదరు బ్రహ్మ అని చెప్తావు. అవునా? నీవు చేయగలవు. లేఖనాల నుండి కూడా చదువుతాను ఒక నిమిషం. మత్తయి 5:48 ఒకటి తీస్తాం, అది ఏమని వినబడుతుందో. మత్తయి 5:48, చూశారా, మీరు దేవుని వలె ఉండవలసి ఉన్నది. మీరు దేవుళ్ళై ఉన్నారని బైబిల్ చెప్తుంది, తెలుసా? యేసు చెప్పాడు కూడా. ఎందుకు? సమస్తమైన సద్గుణము, దేవులోని సమస్తము కూడా నీలో ఉండి ధన్యతల గురించి యేసు మాట్లాడుతూ మత్తయి 5:48 మీరు ఉండెదరు అని మాట్లాడుతున్నాడు. మీరు పరిపూర్ణులుగా ఉండెదరు. పర్ఫెక్ట్ ఏంటది? పరిపూర్ణులు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక అది చేయమని మిమ్మల్ని అడగక ముందే ఇక్కడ నుండి వెళ్లిపోతున్నావు. మొదటిగా ఇవన్నీ కూడా కలపవలసి ఉన్నది. అప్పుడు నీవు ఇక్కడ నుండి లేచిన తర్వాత అవిప్పుడు నీవిప్పుడు భక్తి కలిగి పరిపూర్ణంగా ఉన్న దేవుని కుమారుడు కుమార్తెవై ఉండాలని ఆయన కోరుతున్నాడు. అవునది వాస్తవం. ఆ గీతలో ఇక నేను చెప్పవలసి ఉన్నది. ఇప్పుడు మనం ఎఫ్ఎస్సి 4 తిరుపుదాము. ఎఫ్ఎస్సి పుస్తకం ఏం చెప్తుందో చూద్దాము. ఈ విషయం కూడా చెప్తున్నది, అది మనం అది ఎలాగూ చెయ్యాలి అనేది. ఎఫ్ఎస్సి 4:12 ఎఫ్ఎస్సి 4:12 నుండి ఇక్కడ 11 నుండి ఆరంభిద్దాం. ఇక్కడ ఆయన కొందరిని అపోస్తులుగాను కొందరిని ప్రవక్తలుగాను గత రాత్రి గుర్తుంచుకునండి, మరొకరి ఉద్యోగాన్ని తీసుకుంటూ ప్రయత్నము చేయవద్దు. చూశారా, కొందరిని సువార్తికులుగాను కొందరిని కాపురులుగాను ఉపదేశకులుగాను నియమించను. దేవుని యొక్క సంపూర్ణత్వము కోసమా? అది ఆ విధంగా చెప్పబడుతుందా? దేని సంపూర్ణతకు? ఎవరు పరిశుద్ధులు? శుద్ధీకరించబడిన వారు. ఆమెన్. ఈ క్రింద నుండి ఆరంభించిన వారు పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు పరిచర్య ధర్మం జరుగుటకును యేసుక్రీస్తు యొక్క పరిచర్య, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును ఆ భవనము కట్టబడి క్షేమము కలిగి ఉన్నట్లు మనందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు ఆ నిశ్చిత వరకు. ఓహో, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగ వరకు. సంపూర్ణత భక్తిని తీసుకుంటున్నది. నీ విశ్వాసానికి భక్తిని కలపవలసి ఉన్నది. శరా, ఇక్కడ క్రింద నుండి సద్గుణంతో ఆరంభించారు, ఆ తర్వాత జ్ఞానానికి దగ్గరికి వెళ్లిపోవుట, ఆ తర్వాత ఆశనిగ్రహ దగ్గరికి వెళ్లిపోవుట, ఆ తర్వాత సహనం దగ్గరికి వెళ్లిపోవుట. ఇప్పుడు మీరు భక్తి దగ్గరికి వస్తున్నారు. భక్తి, ఆహా, మన సమయం అయిపోతుంది, చూద్దాం. అయితే భక్తి అంటే ఏదో మీకు తెలుసా? మీరు ఈ పాట పాడారు, ఏసువలే ఉండుట, ఏసువలే ఉండుట, భూమి మీద ఆయన వలె ఉండుటకు నేను ఆశిస్తాను, భూమి నుండి మహిమకు నా జీవిత యాత్రంతా కూడా ఆయన వలె ఉండటానికి ఆశిస్తాను. అది భక్తి అంటే. ఆయన చెంపు మీద ఒక ప్రక్క కొట్టగా ఆయన రెండవ చెంపను త్రిప్పాడు. ఆయనతో వారు కఠినంగా మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలేదు, ఆయన తిరిగి కోపడలేదు. గమనిస్తున్నారా? భక్తి నిత్యము ఒకే ఒక దాని కొరకు ఆయన ఎదురు చూశాడు. తండ్రికి ఇష్టమైనదేదో నేనెప్పుడూ చేస్తాను. చూశారా? అవునండి, ఎల్లప్పుడూ చేయుట అది భక్తి. నీవు అక్కడి నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుండి ఇక్కడకు, ఇక్కడ నుండి ఇక్కడకు, ఇప్పుడు నీవు పరిపూర్ణ ఎదుగుదలకు వచ్చి ఇప్పుడు దేవుని కుమారుడు అవుతావు. అయితే నీవు ఇది నీవు కలిగి ఉండవలసి ఉన్నది, దీనిని కూడా కొనవలసి ఉన్నది. ఇది నీవు పొందే వరకు నీవు ఆరంభిపలేవు. నెమలేగలు పెట్టుకున్న నల్లపక్షిని గుర్తుంచుకో, దాన్ని మర్చిపోవద్దు. గమనిస్తున్నారా? నీవు తిరిగి జన్మించే వరకు కూడా దాన్ని కలుపుటకు ప్రయత్నము చేయవద్దు, ఎందుకనగా అది పనిచేయదు. దాన్ని పనిచేయటకు నీవు ప్రయత్నము చేయవద్దు. అది అటు ఇటు వచ్చి ఎక్కడో ఒక చోట కులిపోతుంది. అయితే ఒక నిజమైన తిరిగి జన్మించిన పౌరువైన నీవు ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడు నీవేమీ కలుపు చేయవు. అది నేను కలుపుతున్నది చూశారా, పైకి వస్తుంది, మంచిది సంపూర్ణతలోకి వస్తుంది. అది తర్వాత ఆరవది ఇది కలుపుదాం. బైబిల్ చెప్తుంది సహోదర ప్రేమను కలుపము, సహోదర దయ ప్రేమ, అది మంచిది. ఇక్కడే 6, 7 ఉన్నవి మంచిది. సహోదర ప్రేమని కలుపు మంచిది. మనం ఇక్కడికి వచ్చినప్పుడు సహోదర ప్రేమ యొద్దకు నిన్ను నీవు అతని స్థానంలో ఉంచుకోవలసి వస్తున్నది. అదేమైనప్పటికీ నా సహోదరు నాయల పాపము చేశాడు, తప్పిదము చేశాడు, నీ అతని క్షమించనా? పేతురు అడిగాడు. అతను అడిగాడు దినానికి 7 సార్లు, ఆయన చెప్పాడు దెబ్బది 7 సార్లు అని. చూశారా సహోదర ప్రేమ. మీరు గమనించండి, ఒక సహోదరుడు మార్గాన్నంతా తప్పితే అతని మీద అసహనము కలిగి ఉండుట కంటే, చూశారా, లేదు అలా ఉండవద్దు. అతని ఎడల జాలి కలిగి ఉండండి, ఎలాగైనా వెళ్ళు. కొద్ది కాలం క్రితం ఒకరు అడిగారు, నీవు చెప్తున్నవన్నీ నీవు నమ్మి అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ వన్నెస్ వారి దగ్గరికి నీవేలా వెళ్తుంటావు? సహోదర ప్రేమను ముందుంచు, ఒక దినాన్ని ముందు నిరీక్షించు. చూశారా చూడండి, అతనితో సహనము కలిగి ఉండు. చూడండి, ఆశీర్గ్రహముతో అతన్ని సహించు. అతను చెప్తున్నది ఏదో గ్రహించుటకు జ్ఞానము కలిగి ఉండు. గుర్తుంచుకో, అది అతని హృదయంలో ఉన్నది. అదేంటి? నీలోని సద్గుణము, దయ, దీనత్వంతోనూ అతనిలోకి చొరవ చేసుకో. ఒకరతని దేవుళ్ళోనికి తీసుకుని వస్తారను విశ్వాసాన్ని కలిగి ఉండు. అవునా సహోదర ప్రేమ. 7 విషయం, 1, 2, 3, 4, 5, 6, 7 చూడండి, 7 విషయాలు. ఇప్పుడు నీ వస్తున్నావు, తరువాతది దయ అనగా ప్రేమని కలుపు, అది శిఖరపు రాయి. ఈ దినాలలో సంఘములో దయచేసి ఇది టేప్ మీద తెలియబడు కాక, అది ఇంకా ఎక్కడున్నను ఒక సిద్ధాంతముగా నేను దీనిని ఉపదేశించట్లేదు. నేనిప్పుడు ఏమి చెప్పబోతున్నానో అది అయితే దేవుని సహాయం చేత నేను దాన్ని మీకు చూచగొరుతాను. నిజంగా అది ఇదనగా దేవుడు మొట్టమొదట వ్రాసిన బైబిల్ ఇదనగా ఆకాశంలోని జుడాయిక్ నక్షత్ర రాశి. అది కన్నెతో ఆరంభమవుతున్నది, అది పులి అంటే సింహముతో ముగుస్తున్నది. నేను 6, 7 ముద్రల దగ్గరకు వచ్చినప్పుడు మీరు తెలుసుకుంటారు. ఆ మరి యొక్క ముద్ర ఇవ్వబడిన తర్వాత ఆ రాశి చక్రపు గుర్తు క్యాన్సర్ కొట్టబడిన చేప, అదే మనం నివాసమున్నది క్యాన్సర్ కాలమని బయలుపరచబడినది. ఆ తర్వాతది ముద్ర తెరచినది, అది పులి లేక సింహము, అది బయలుపరచబడినది. అది క్రీస్తు 2వ రాకడ. ఆయన మొదటిగా వచ్చినది కన్యతో, కన్యకలో జన్మించాడు. ఆ తర్వాత వచ్చినది పులి అయిన సింహములో. నేను తీసుకొస్తాను ఈ ఉదయం. నాకు సమయం ఉందో లేదో నాకు తెలియదు. నేను చేయగలిగినంతా చేస్తాను. ఈ మెట్లు పిరమిడ్లు ఉన్నవన్నీ మీకు చూపిస్తాను. ఖచ్చితంగా దేవుడు వ్రాసిన 2వ బైబిల్ అది. హానోకు అవి వ్రాశాడు, పిరమిడ్లో వాటిని ఉంచాడు. 3వది ఆయన వాక్యముతో ఆయనే తెలియజేస్తున్నాడు. దేవుడు ఎల్లప్పుడూ 3లో పరిపూర్ణుడవుతాడు. పిరమిడ్లో ఉంది గర్తించుకోనండి, మీలో చాలా మంది సైనికులు ఈజిప్ట్ లో ఉండి ఉంటారు. పిరమిడ్ యొక్క పై మూత దానికి లేదు, ఉండదు. కిరీటంలోని పైనున్న రాయి, మిగతావన్నీ వాటికి ఉన్నవి. అయితే ఇంకా డాలర్ బిల్ మీ జేబులో ఉన్నట్లయితే ఆ డాలర్ బిల్ చూడండి, అది అలాగే చూడగలుగుతారు. కుడిచేయి వైపు అమెరికా జెండాతో కూడా ఒక పక్షిరాజు ఉంటుంది. అది ఈ విధంగా చెప్పబడుతున్నది, అమెరికా సంయుక్త రాష్ట్రం యొక్క ముద్ర అని. మరి యొక్క ప్రకటన పరిమిడి ఉంటున్నది, ఒక పెద్ద శిఖరపు రాయి, ఒక మనిషి కన్ను ఈ వైపున, అది ఈ విధంగా చెప్పబడుతున్నది, గొప్ప ముద్ర. ఇది గొప్ప దేశమైనట్లయితే ఈ గొప్ప ముద్ర తమ దేశం యొక్క ముద్ర ఎందుకు కాకూడదు? దేవుడు అవి ఎక్కడున్నప్పటికీ వాటిని సాక్ష్యాలుగా ఉంచాడు. ఒక పొన్ని యొక్క వైద్యుతో మాట్లాడుతున్నాను, దైవిక స్వస్థతను గురించి. అతను నా మీద బొగ్గులు రగలబెట్టాడు, వీధిలో కూర్చుని అంటున్నాడు, మిస్టర్ బెనహామ్, ప్రజలు నీవు గలిబిలి చేస్తున్నావు అని అన్నాడు. ఇలాంటి స్వస్థతలు లేవు, కేవలం మందుల ద్వారానే. నేను వెనుదిరిగి చూశాను, కౌరు మీద గుర్తును చూసుకు సంభవించినది, అది కర్ర మీద సర్పమున్నది. నీవు ఆ గుర్తును తీసివేయటం మంచిది అన్నా నేను. నీ స్వంత గురితే దేవుడు స్వస్థపరచువాడిని సాక్ష్యమిస్తున్నది. ఒక నిజమైన వైద్యుడు దాన్ని నమ్ముతాడు, మిగతా వారికి అది బూటకం. అవునండి, స్తంభం మీద సర్పం. బోషే ఒక స్తంభం పైన సర్పమును పైకెత్తాడు. ఆయన చెప్పాడు, నీ రోగములన్నిటి నుండి నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. వారు సర్పాన్ని చూశారా? అది దైవిక స్వస్థత కొరకు. అయినప్పటికీ దానికి వ్యతిరేకంగా వారు సాక్ష్యం చెప్పారు. ఆయనను వారి స్వంత గురితే వారికి వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చాను. ఇక్కడ మన దేశమే వారు చెప్పే సంగతులు వాటినే అసహ్యం చేస్తున్నవి. వారి స్వంత ధనం, వారి డబ్బు, సర్వలోక విక్క ముద్ర దేవుడిని సాక్ష్యమిస్తున్నది. ఆ డాలర్ బిల్లు పైన కన్ను చూడండి, అది గొప్ప ముద్ర. అది శరీరుడి పైన పెట్టి ఉండలేదు. ఎందుకో వారికి తెలియదు. శిఖరపు రాయి అగు క్రీస్తు శిరస్సు యొక్క క్రీస్తు తృణీకరించబడ్డాడు. అయితే ఒక దినాన అది వస్తుంది. ఇప్పుడు కట్టబడుతున్న ఈ జ్ఞాపక స్థూపం, కట్టుతున్న ఈ సారూప్యం, ఇది ఒక పునాది రాయచేత అర్హమైనది. అది విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశనిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ. ఇప్పుడు అది ఏం చేసినది? వారిప్పుడు తలరాయి కొరకు ఎదురు చూస్తున్నారు. అదే ప్రేమ. ఎందుకనగా దేవుడే ప్రేమ, ఆయనే స్వాధీనపరచుకుంటాడు. ఈ యొక్క ప్రతి విషయాలకు ఆయనే బలము. అవునది వాస్తవం. అవునండి, ఇక్కడున్న కార్యాలన్నింటి మధ్య మరియు ఇక్కడ ఈ చిన్న అలలు వచ్చును ఏంటది? క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ దిగివచ్చుట. గమనిస్తున్నారా? పరిశుద్ధాత్మ దీన్ని ఒకటిగా అతికిస్తూ దీనంతటి పైగా పరిశుద్ధాత్మ ఉన్నాడు. సంపూర్ణ సంఘాన్ని కడుతూ దాని శిఖరాన్ని కలుపుకై శిఖరపు రాయిగా అక్కడ ఉన్నాడు. మరలా అది జరిగిందేంటి? అది ఏడు సంఘ కాలాల్లోనూ ఏడు సంఘాల వర్తమానికుల ద్వారాను అది ప్రత్యక్షమైనది. ఇక్కడ ఆరంభమైనది. మొదటిగా సంఘం ఎక్కడ స్థాపనైనది? పెంతెకోస్తు సంఘము మొదట ఎక్కడ స్థాపనైనది? ఎఫెసు సంఘకాలకి నక్షత్రమైన పరిశుద్ధులైన పౌలు ద్వారా ఎఫెసులో స్థాపనైనది. రెండవ సంఘకాలము స్మరణ సద్గుణము పౌలు యొక్క సువార్తను కాపాడిన మహనీయుడైన వ్యక్తి ఎరేనియస్. ఆ తర్వాత సంఘకాలము ఫెర్గము, అక్కడ గుర్తింపుగా నిలబడిన ఘనుడైన వ్యక్తి మార్టిన్. పౌలు, ఇరేనియస్, మార్టిన్. ఆ తర్వాత తీతేరా కొలంబో వస్తాడు. మీ జ్ఞాపకం ఉన్నదా? ఇక్కడే అది గీయబడినది. కొలంబ తర్వాత చీకటి కాలం, చీకటి యుగం అక్కడనే వచ్చినది. ఆ తర్వాత సాత్తిస్ వచ్చినది. దాని అర్థం మరణమాని లూథర్. హల్లెలూయా. ఆ తర్వాత వచ్చిందేంటి? సాత్తిస్, లూథర్, తర్వాత ఫిలడెల్ఫియా, భక్తి, వెస్లీ, పరిశుద్ధత, నీతి మంత్రులు విశ్వాస బలమును జీవించును. లూథర్ చెప్పాడు. శుద్ధీకరణ వెస్లీ ద్వారా వచ్చినది. ఆ తర్వాత సహోదర ప్రేమ వచ్చినది. లౌదికియా కడవర దినాన రెండవసారి ఏలియా అగుపించు గంభీరమైన వర్తమానమును మనం నమ్ముతున్నాం. అది దేశాన్ని ఊడ్చివేస్తుంది. ఇక్కడే నీ ఉన్నావు. ఏడు సంఘకాలాలు, ఏడు మెట్లు. దేవుడు ఆయన సంఘాన్ని కడుతున్నాడు. ఒక వ్యక్తి ఆయనలోకి వ్యక్తిగతంగా వెళుతున్నాడు. దీని ద్వారా దేవుని మహిమ, దేవుని శక్తి దిగవచ్చును. దాన్ని ఏకంగా అతికిస్తుంది. అందుచేతనే పెంతికొస్తు వారు లూథర్ను నెట్టివేస్తున్నారు, వెస్లీయన్లను నెట్టివేస్తున్నారు, మొదలగు వాటిని వారు తిరస్కరిస్తున్నారు. వారేది మాట్లాడుతున్నది వారికే తెలియదు. మీరు చూశారా? ఈ ఆలయంలో కొంత భాగంగా వారు జీవించారు. ఆ విధంగా వారు కొంత అంతస్తుకు వస్తారు, ఆగిపోతారు. అయితే దానిలో నిజమైన భాగమును ఆ భవనం ఎదుగుటకు దోహదపడుతున్నది. పునరుద్ధరణ చేతును నేను మరలా మీకిత్తును అని హోవా సెలవిచ్చుచున్నాడు. పెళ్లి కుమార్తె వృక్షం మీకు జ్ఞాపకమున్నదా? పెళ్లి కుమార్తె వృక్షం యొక్క ప్రసంగం మీ జ్ఞాపకమున్నదా? అవి తినివేసినవి. అయితే ఆయన దాన్ని సరిచేశాడు. వారికి సంఘశాఖలు ఉన్నవి, ఆయన వాటిని సరిచేశాడు. వారు ఇంకో సంఘాన్ని, సంఘశాఖల కొమ్మలను వారు పుట్టించారు. ఆయన వాటిని సరిచేశాడు. అయితే ఆ చెట్టు యొక్క గుండె పెరుగుతూనే ఉన్నది. అస్తమయ కాలమైన వెలుతురు కలుగును. చూశారా? అదే క్రీస్తు అయిన పరిశుద్ధాత్మ వచ్చున్నది. క్రీస్తు దిగివచ్చి సంఘముకు శిరస్సుకు ఆయనే కూర్చుంటాడు. ఆయన సొంత శరీరమైన ఈ సంఘమునకు ఆయన పునరుజ్జీవింప చేస్తాడు. అందులో శరీరమున్నది. మన వ్యక్తిగతంగా ఆయనలో ఎదుగుటకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆ విధంగా ఎదుగునట్లు ఆయన సంఘాన్ని ఆయన పైకి తెస్తాడు, తెచ్చాడు. ప్రతి సంఘ కాలము అది ఒక పెద్ద సంఘమైపోయినది. చూశారా? వీరేమై ఉంటున్నారో వాటిని వీరు స్వీకరించరు. ఇవి ఏమై ఉన్నారో అది వారికి అవసరం లేదు. చూశారా? అయితే ఆయన సంఘమును పైకి తెచ్చాడు. ఆయన ప్రజలను ఆయన ఎలా పైకి తెస్తున్నాడో ఆయన సంఘమును ఆయన అలాగ పైకి తెచ్చాడు. అప్పుడు పేతురికుడు ఇలా చెప్తున్నాడు. మొదటిది ఏడు విషయాలు, విశ్వాసం, సద్గుణం, చూశారా, పైకి వచ్చుట, జ్ఞానము, ఆశనిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ. ఆ తర్వాత దేవుని ప్రేమ, అది పరిశుద్ధాత్మ. క్రీస్తు పరిశుద్ధాత్మ వ్యక్తి అయి నీ మీదకి వచ్చును. నిజమైన పరిశుద్ధాత్మ బాప్తిస్మై. ఈ సుగుణాలన్నీ నీలో ముద్రించబడతవి. తరువాత దేవుడు ఒక మందిరములో నివాసం చేస్తాడు. అది జీవముగల దేవుని నివాస స్థలముగు, జీవముగల మందిరం. అది ఒక భవనముగా పిలువబడుతున్నది. ఈ రకమైన విషయాలన్నీ ఒక మనిషి పొందుకున్నప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ తన పైకి వస్తుంది. నీవు భాషతో మాట్లాడవచ్చు, దేవుడు కలిగి ఉన్న ఏ వరాన్నైనా నీవు అనుకరణ చేయవచ్చు, అది విషయం కాదు. నీవది చేయవచ్చును. అయితే ఇక్కడ ఉన్న ఈ సుగుణాలన్నీ నీలోకి వచ్చే వరకు నువ్వింకా నిజమైన విశ్వాస పునాదికి దూరంగానే ఉంటావు. అయితే ఈ సుగుణాలన్నీ ఎదుగుతున్నప్పుడు దానికి నీవు కలుపు చేయి. అప్పుడు నీవు సజీవమైన కట్టడం అవుతావు. నీవు ఒక జీవించు కదలచున్న విగ్రహం అవుతావు. అయితే అనుల సంగతి తెలుసా? వారు ఊహించుకున్న దేవతగా విగ్రహానికి సగిలి పడతారు. ఊహించుకున్న దేవత తిరిగి వారితో మాట్లాడుతుందని ఊహాజనితికంగా వారు నమ్ముతారు. అది అన్యత్వం, అది రోమనిజం, అది రోమియో నమ్మకం. వారు అన్ని రకాల పరిశుద్ధులకు వారు సాగిలి పడతారు. వారికి ఒక ఇంటి దేవత సెయింట్స్ సిసిలియా ఇంకా రకరకాల ఉంటారు. వారు ఒక ఊహించుకున్న మార్గాన నిజంగా వారు మోకరిస్తారు. ఆహా, నిజమైన సజీవమైన దేవుని పోలిక ఇక ఎంత ఉంటున్నది? అయితే మనకైతే ఒక ఊహించుకున్న మార్గాన్ని కాకుండా ఒక సజీవమైన సద్గుణముతో సజీవుడకు దేవునికి సాగిలి పడతాం. ఒక సజీవమైన జ్ఞానముతో, ఒక సజీవమైన సహనముతో, ఒక సజీవమైన భక్తితో, ఒక సజీవమైన శక్తితో సజీవుడికి దేవుని ఎదురు వచ్చు జీవుగల తిరిగి జీవుగల మనిషి అయి జీవుగల విగ్రహములోకి తయారవుతున్నాడు. దేవుని యొక్క సారూప్యములోకి అతను ఏం చేస్తున్నాడు? యేసు చేసిన కార్యాలనే చేస్తున్నాడు. ఆయన నడిచిన మార్గాన్ని నడుస్తూ ఆయన చేసిన కార్యాలనే చేస్తాడు. ఎందుకంటే అది ఊహ వస్తువు కాదు, అది రుజువు చేయ ఒక వస్తువు అయిన విషయం. నా భావమేంటో గ్రహించారా? చూసారా, ఈ సుగుణాలన్నీ, ఈ భవనపు కట్టుబడి వస్తువులన్నీ సంఘ వర్తమానికుల పోలికలు, సంఘ కాలాలు. ఇప్పుడు దినాలలో ఈ ఒక్కొక్క మాటలు మనం తీసుకోబోతున్నాము. మరి వాటిని చదివి ఇది అదే అని రుజువు చేద్దాం. అవన్నీ కలిసి ఎదుగుతవి. నిజం? ఓహో, అదెంత ఆశ్చర్యకరం! అదేం చేస్తుందో తెలుసుకుంటా? అదే దేవుడు నివాసము చేయి గృహము. ఏదో పెద్ద గోపురము నుండి పైన గంట పెట్టి ఉన్న ఒక భవనము కాదు. చూశారా, నీవు నాకు ఒక శరీరము అమర్చితివి. దేవుడు నివాసముండి ఒక శరీరము. దేవుడు అందులోకి నడవగలడు, దేవుడు అందులో చూడగలడు, దేవుడు అందులో పనిచేయగలడు. ఆమేన్. ఒక దేవునిగా జీవము గల సాధనముగా ఉంటావు. దేవుడు రెండు కాళ్ళు కలిగి నీలో ఉండి నడుస్తాడు. మహిమ! నీతిమంతుని అడుగు జాడలు దేవుని చేత స్థిరపరచబడును. దేవుడు నీలో నడుస్తాడు. ఎందుకంటే మనుషులందరూ చదువుకొని వ్రాయబడిన పత్రికలై ఉన్నారు మీరు. క్రీస్తు యొక్క జీవము నీలో ఉన్నట్లయితే క్రీస్తు జీవము నీలో ఉత్పన్నమవుతున్నది. నేను ఎప్పుడూ చెప్తున్నట్లుగా ఎర్రదొండ చెట్టు సారాన్ని తీసుకో, ఒక యాపిల్ చెట్టులోకి దాన్ని మార్పిడి ద్వారా పంపినట్లయితే యాపిల్ చెట్టు దొండకాయలు పుట్టిస్తుంది. నిజం, తప్పక జరుగుతుంది. దాని యొక్క కొమ్మలు ఎలా కనిపిస్తున్నప్పటికీ దానిలో యాపిల్ గుజ్జు లేక సారం ఉంటున్నది. చూసారా, చెట్టు ఏదైనప్పటికీ, గమనిస్తున్నారా, యాపిల్ చెట్టు నుండి దాని జీవాన్ని లేక సారాన్ని తీసుకుని మార్పిడి చేసి ఎర్రదొండ చెట్టును ఎండబెట్టి యాపిల్ చెట్టులోకి ప్రసరింపజేస్తుంది. ఏంటి జరిగిన విషయం? అది ఇక ఈనాడు దొండకాయలు కాయనే కాయదు. గమనిస్తున్నారా? లేదండి, అది జరగనే జరగదు. దొండ చెట్టు జీవము యాపిల్ చెట్టులోకి వచ్చినట్లయితే అది ఎన్నడూ యాపిల్ కాయలు కాయదు, అది దొండకాయలు కాస్తుంది. చూసారా, చూసారా, ఎందుకంటే దాని జీవం దానిలో ఉంటున్నది. నీవు మమ్మల్ని తీసుకో, అడవి పొట్లకాయ తప్ప మరొకటి కాదు. లేక ఉపయోగలేని మరొకటి ఏదన్నా కాయ తీసుకో, అది మరొకటి కాక మనకేమది కాలేదు. మనమందరము పాపములోను అతిక్రమలోను చనిపోయాము. మనమంతా ఇలాంటి స్థితిలో ఉండి ఉంటిమి. ఆ తర్వాత మనమంతా సాగిల పడగలము, మనల్ని మనం అప్పచెప్పుకుంటాము. దేవుడు ఆయన మార్పిడి ట్యూబ్ తీసుకునే వరకు అది యేసుక్రీస్తు నామము. ఎందుకనగా ఆకాశము కింద ఉన్న ఏ నామమును మనకు రక్షణ పొందలేము. మరియు క్రీస్తు యొక్క జీవము మనలోకి మార్పిడి అవుతున్నది. ఆ తర్వాత మనము ఈ రకమైన విశ్వాసము కలిగి ఉంటాము. క్రీస్తు కలిగి ఉన్నటువంటి విశ్వాసము కలిగి ఉంటాము. క్రీస్తు యొక్క విశ్వాసము పరిషేయులు సద్దూకాయల మీద ఆధారపడలేదు, లేక వారి యొక్క కుండలపైన, ముకుళ్లపైన, వేయించే సామాగ్రిపైన, కడుగు పాత్రలపైన ఆధారపడలేదు. అది దేవుని వాక్యంపైనే ఆధారపడి ఉన్నది. ఆమేన్. ఎంతో ఆధారపడినది. ఎంతవరకనగా క్రీస్తు వాక్యమగు వరకు కూడా. వాక్యము శరీరధరైనది. ఆ తర్వాత ఆయన యొక్క శక్తి చేత మనం మార్పిడి చెంది మనము మన తలంపుల్లో చచ్చిన వారైపోతాము. అప్పుడు మన విశ్వాసం నిజమైన విశ్వాసముగా మారుతుంది. హల్లెలూయా. ఆ తర్వాత క్రీస్తు జీవము మనలోకి ప్రసారమవుతున్నది. మనము దేవుని జీవము గల ఉపకరణమైపోతాము. పరిశుద్ధాత్మ ఆయన దిగనీకృత ఆశీర్వాదమును పంపి ప్రవహించు వాస స్థలమైపోతాము. మనము క్రీస్తు యొక్క ఎదిగిన రూపమవుతాము. యేసు చెప్పాడు, ఇది ఈ విధంగా వ్రాయబడలేదా, నేను దేవుని కుమారుడని నేను చెప్పుకున్నందుకు మీరు నన్ను తీర్పు తీరుస్తున్నారు. మీరు దేవులని వ్రాయబడలేదా, మీ ధర్మశాస్త్రమే చెప్పుట్లేదా? దేవునికి ఎంతో సమీపంగా జీవించిన మోషే వలె, ఎలియా వలె, ఆ ప్రవక్తల వలె దేవుడు తానే నేరుగా వారిలోకి మార్పిడి అయ్యారు. వారు మాట్లాడారు, వారు కాదు. అయితే దేవుడే ఏమి చెప్పుదమా లేక ఏం మాట్లాడదామా అని అనుకోనవద్దు. ఎందుకనగా మాట్లాడదు మీరు కారు, మీలో ఉండి మాట్లాడిన తండ్రియే. అతని మాటలు అతనివి కావు. ఎందుకనగా ఆ జీవము అతను మృతమైపోయాడు. నీవు చనిపోయినట్లయితే ఒక మనిషిలో ఉండి నీవు రక్తాన్ని తీసుకుని నీవు అతనికి పోయి. దానివల్ల ఇబ్బంది ఏంటంటే చాలా మంది ఎప్పుడూ పోయబడారు. ఒక వ్యక్తిలో ఉండి నీవు రక్తాన్ని తీయి, అతను చనిపోతాడు. ఆ తర్వాత నీవు చేయవలసింది ఒకటే ఒకటి, మరొక రక్తాన్ని అతనిలో ఉంచు, అతను తిరిగి జీవిస్తాడు. నీవు రక్తాన్ని బయటకు తీశావు, యేసుక్రీస్తు రక్తం లోపల పెట్టు. చూసారా, అది యేసుక్రీస్తు యొక్క విశ్వాసం తీసుకుని వస్తుంది, యేసుక్రీస్తు యొక్క సద్గుణాన్ని తీసుకుని వస్తుంది, అది యేసుక్రీస్తు యొక్క జ్ఞానాన్ని తీసుకుని వస్తున్నది, అది యేసుక్రీస్తు యొక్క ఆశ నిగ్రహాన్ని తీసుకుని వస్తున్నది, అది యేసుక్రీస్తు యొక్క సహనాన్ని తీసుకుని వస్తుంది, అది యేసుక్రీస్తు యొక్క భక్తిని తీసుకుని వస్తుంది, అది యేసుక్రీస్తు యొక్క సహోదర ప్రేమను తీసుకుని వస్తుంది. ఇక దేవుని ప్రేమ అది యేసుక్రీస్తే. ఆయన శిరస్సు నిన్ను స్వాధీనపరుచుకునేవాడు. నీ పాదములు పునాది అవుతున్నవి, అవి విశ్వాసం. అమేన్. శిరస్సు ద్వారా స్వాధీనపరచుకునబడతవి. అక్కడే నీవు ఉన్నావు. అతడే దేవుని యొక్క పరిపూర్ణ పురుషుడు. ఈ గుణగణాలని కలిగి ఉన్నవాడు అతడే. ఆ తర్వాత దేవుడు ఆయన యొక్క సంఘాన్ని ఒక పెళ్లి కుమార్తెగా, ఒక స్త్రీగా పొలుస్తున్నాడు. దేవుడు ఆయన సంఘాన్ని ఒక పెళ్లి కుమార్తెగా పొలుస్తున్నాడు. ఆయన ప్రతి వ్యక్తిని ఒక కుమారునిగా చేసి ఆ పెళ్లి కుమార్తెలోకి పంపుతున్నాడు. ఇంకా ఆయన ఈ సంఘ కాలాల్లో కొని ఉన్నాడు. ఈ ఒక సంపూర్ణ సంఘాన్ని ఇందులోకి ఆయన తెచ్చుకొరకై నా పాదములు కదులుతున్నవి. ఎందుకని? ఎందుకంటే నా శిరస్సు అలా చెప్తుంది కనుక. అది నా చేతి మాదిరిగా కదలదు, ఎందుకంటే అది నా పాదములు కాబట్టి. మనవు చేసినవి లూతర్ చేయలేదు, మెథడిస్టులు చేయలేదు, ఎందుకంటే వారు మరొకటై ఉన్నారు. గమనించండి, కాళ్ళు కదులుతున్నవంటే తల చెప్పింది కాబట్టి. కాళ్ళు నీవు చెవివి కా అని తల చెప్పదు, చెవి నీవు కన్నువు కా అని తల చెప్పదు. చూశారా? అయితే ప్రతి కాలంలో ఈ విషయాలన్నీ ఆయన సంఘములో పెట్టాడు. ప్రతి ఒక్క విశ్వాసి ఈ గుణ విశేషాలు కలిగినట్టుకు మాదిరిగా ఇది పూర్తయితే దేవుని సంఘం ఎత్తబట్టడానికి సంసిద్ధమవుతున్నది. ఇది పూర్తి అయి ఒక దేవుని సేవకుడై దేవుని సంఘములో అది ఎత్తబడబోతుంది. మహిమ. చూడండి, నా అర్థమేంటో. అక్కడే మీరు ఉన్నారు, అదే సంపూర్ణమైన విషయం. ఇక్కడ ఒక మనిషి వచ్చి, అనగా పౌలు వచ్చి పునాది వేశాడు. ఇదే నియస్ దాని మీద ఇది పోయిటకు ఆరంభించాడు. తర్వాత వ్యక్తి పోసినది ఇది, తర్వాత వ్యక్తి ఇది పోసాడు, తర్వాత వ్యక్తి అది, మరియు అది అది, అలాగా ఆ ఆఖరి సంఘకాలం వరకు. అయితే ఏంటి అది? అది ఒకే ఆత్మయి ఉన్నది. నాలో నివసించు అదే ఆత్మ చేతులారా ఆ తాబుకు చేరండి అని చెప్తుంది. అదే ఆత్మ చెప్తుంది, పాదమా అడుగు వేయి అని. నా భావమేంటో అర్థమైందా? ఆ తర్వాత నీ సారూప్యమంతా వీటి ద్వారానే స్వాధీనపరచబడి పరిపాలన చేయబడుతుంది. అయితే ఈ గుణగణాలు సంపూర్తిగా పొందే వరకు అది సంపూర్తిగా స్వాధీనపరచబడవు. మీరు ఎప్పుడైనా ఇది విన్నారా? ఇది మీకు చెప్తాను, ఆలకించు. మీ చెవుల పైన ఇది పెట్టుకోనండి. గమనించండి, ఒక గొలుసు దాని బలహీనమైన లింకుతోనే అది బలమై ఉంటున్నది. దాని బలహీనమైన లింక్ కంటే అది బలంగా ఉండదు. ఇవి ఎంతగా కట్టబడినప్పటికీ ఇది కట్టబడినది. దానికి బలహీనమైన లింక్ ఉన్నట్లయితే అక్కడే అది తెగిపోతుంది. అది బలహీనమైన లింక్ కంటే బలమైనదేమీ కాదు. నీవు కలిగినట్లయితే నీవు చెప్తావు, ఇది నాకు ఉన్నది, ఇది ఇది అంటావు. ఇది మాత్రం నీకు లేదు, అక్కడే అది తెగిపోతుంది. ఇది నీవు కలిగి ఉండి అది నీకు లేకపోయినట్లయితే అది తెగిపోతుంది. ఇది నీవు కలిగి ఉండకపోతే అది తెగిపోతుంది. ఇది ఇది దీనికి లేకపోతే అది తెగిపోతుంది. ఇది దీనికి లేకపోతే అది తెగిపోతుంది. చూశారా? ఇది లేకుండా దీన్ని నీవు కలిగి ఉండలేవు. కాబట్టి నీ యొక్క స్థితిని నీవు సంపూర్ణంగా సమర్పణ చేసుకున్నట్లయితే అప్పుడు పరిశుద్ధాత్మ నీలో నుండి ఈ గుణాల్లోకి పోయబడుతుంది. అప్పుడు నీవు సజీవమైన మందిరాన్ని అవుతావు. అప్పుడు ప్రజలు నిన్ను చూచి అనుకుంటారు, ఆ మనిషి సంపూర్ణంగా సద్గుణ జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు, అతడు వాక్యాన్ని నమ్ముతాడు, ఇతడు ఆశ నిగ్రహాన్ని, సహనాన్ని, భక్తిని, సహోదర ప్రేమను కలిగి ఉన్నాడు, పరిశుద్ధాత్మ నిండు ప్రేమను కలిగి ఉన్నాడని చెప్తారు. చూశారా? అతడి అతడది కలిగి నడుస్తాడు. ఏంటది? అవిశ్వాసులు ఒక సారూప్యాన్ని చూచి చెప్పగలుగుతారు, అదిగో అతడు క్రైస్తవుడు అని. వారు దేని గురించి మాట్లాడతారో దాని ఎరిగిన ఒక స్త్రీ పురుషుడు అక్కడ ఉన్నాడు. దయ, మృదుత్వము, భక్తి గల మనిషిని నీవెన్నడూ చూడలేదు. నీ ముద్రించబడ్డావు. ముద్ర రెండు వైపులా ఉండిందాన్ని తెలుపుతుంది. నీవు వచ్చేది, నీవు వెళ్లేది ముద్ర ఒకటిగానే ఉంటుంది. గమనించారా, అక్కడేని ఉన్నావు చూశారా? ఒక పురుషుడు లేక స్త్రీ ఇది కలిగి ఉన్నప్పుడు, అప్పుడు శిఖరపురాయపు దిగి వచ్చి పరిశుద్ధాత్మైన దేవుని రాజ్యంలోనికి ముద్రిస్తుంది. ఆ తర్వాత వాక్యము ఇక్కడ నుండి వస్తుంది, దానికదే ఈ ఒక్కొక్క దానిలో బయలుపడుతుంది. గమనిస్తున్నారా? ఆ తర్వాత ఈ సంపూర్తైన ఈ ఉనికిని జీవముగల దేవుని ఆలయముగా చేసి క్రైస్తవ్యానికి సజీవ సాక్ష్యంగా ఉంచుతుంది. క్రీస్తు ఏమయ్యున్నాడో ఈ ప్రజలు అదే అవుతారు. ఎందుకంటే ఆయన యొక్క జీవం ఇక్కడనే ఉన్నది కాబట్టి. వారు క్రీస్తులో ఉన్నారు, వారి జీవం మరణించి దేవుని ద్వారా క్రీస్తులో దాచబడి ఉన్నది, పరిశుద్ధాత్మలో ముద్రించబడి ఉన్నది. 1 కొరింథీయులు 12:10. అవును, గమనిస్తున్నారా? నీకు నీవే మృతునిగా ఎంచుకో. నీ విశ్వాసం ద్వారా జీవించినట్లయితే తర్వాత సద్గుణము మిగతావన్నీ కూడా నీకు కలుపు చేయబడుతున్నవి. నీవు సంపూర్ణమైన దేవుని సజీవ రూపం వగు వరకు. ఎంత ఆశ్చర్యమది! ఆ తర్వాత దేవుడు 7 సంఘ కలాల గుండా నేను తీసుకుని వచ్చాడు. ఆయన వ్యక్తులను ఆయన రంగంలోనికి కట్టుతున్న ఆయన తెచ్చిన 7 మెట్లను చూయించిన కొరకై ఆయన రూపములో సంపూర్ణ సంఘమును ఆయన కట్టి ఉన్నాడు. పునరుద్ధానమందు ఈ సంపూర్ణ శరీరము ఆయనతో సదాకాలం జీవించడానికి తిరిగి లేస్తుంది. ఎందుచేతనంటే అది పెళ్లి కుమార్తె. చూశారా? కనుక ప్రతి కాలములో అది నరకబడినది, రాను ప్రతి కాలములో అలాగే ఉంటున్నది, ఇంకా ఎంతో అవసరం ఉన్నది. గుర్తుంచుకోనండి, హెబ్రీ 11:10 పౌలు ఏమని చెప్పాడో గుర్తుంచుకో. ఇక్కడ మనం ముగించక ముందు ఒకటి నేను చదువుతాను, ఒక నిమిషం. నేను చదువునప్పుడు అది మిమ్మల్ని ఒక విధంగా వింతగొలిపేట్లుగా చేస్తుంది. హెబ్రీ 11:10 నేను తీయబోతున్నాను, 32 నుండి ఆరంభించబోతున్నాను. ఇక్కడ ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గుర్చి ప్రవక్తలను గుర్చి వివరించుటకు సమయం చాలదు. వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించరి, నీతి కార్యములను జరిగించరి, వాగ్దానములను పొందరి, సింహములను మూసరి, అగ్నిబలమును చల్లార్చరి, ఖడ్గధారను తప్పించుకునరి, బలహీనులుగా ఉండి బలపరచబడరి, యుద్ధములో పరాక్రమశాలులయ్యరి, అన్యుల సేనలను పరదొలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వల్ల మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగూరి విడుదల పొందనులక యాత్ర పెట్టబడిది. ఇక్కడ క్రింద చూడండి, మంచిది. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించి రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకుని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోను, కొండల మీదను, గుహల్లోను, సొరంగముల్లోను తిరుగులాడుచు సంచరించరి. వారికి లోకం యోగ్యమైనది కాదు. ఆ మధ్యలో ఉన్నది మీ బైబిల్లో మీరు గుర్తించండి. అడవుల్లోను, కొండల మీదను, గుహల్లోను, సొరంగముల్లోను తిరుగులాడుచు సంచరించరి. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను. ఇక్కడ చూడండి, తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందినను వాగ్దాన ఫలము అనుభవించలేదు. మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచను కనుక మీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. గ్రహించారా? ఇక్కడ చనిపోయిన వీరు మనపైన ఆధారపడి మనకే ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ సంఘము సంపూర్ణులకు రావాల్సి ఉన్నది పునరుద్ధానం తెచ్చిన కొరకై. వారు బలిపీఠమున్న ఆత్మలు ఈ సంఘము పరిపూర్ణ స్థితికి వచ్చిన కొరకై ఎదురు చూస్తున్నారు. క్రీస్తు వచ్చిన తర్వాత ఈ సంఘము చాలా కొద్దిగా మార్పు చెందుతుంది, ఒక చిన్న గుంపుగా. ఇది దానికంటే మృదువైన ముద్ద. అక్కడ సిలువ ఎలా వ్రాయబెట్టుకై ఉన్నదో అలా ఉంటుంది. గ్రహించారా? అది సూది కొన్న స్థలానికి అది వచ్చినది. ఆ స్థలానికి సంఘము ఈ చిన్న సంఘం వచ్చే వరకు, విడిచిపెట్టబడిన పరిచర్య స్థానానికి వచ్చే వరకు, ఎందుకనగా ఈ శిఖరపురాయి తిరిగి వచ్చును, ఇక్కడున్న జేబోలే ఉంటున్నది, అక్కడే సరిగ్గా అది కూర్చునబోతున్నది. ఆ క్రమమైన పిరమిడ్ పైన ఆ శిఖరం మీద కూర్చునే కేవలం శిఖరపురాయి మాత్రమే కాదు, కాని అది ఒక చిన్న మార్పు చెందే స్థానం అవుతుంది. అది అక్కడే కూర్చునవలసి ఉన్నది, కారణం అది నీటిని కారుస్తుంది. అది వచ్చిన తర్వాత ఈ సంఘము సూది కొనలా కావలసి ఉన్నది. ఇవన్నీ కూడా పిరమిడ్ లో ఉన్న మిగతా రాళ్ళన్ని కూడా ఎంతో చక్కగా పెట్టబడేవి. చివరికి రేజర్ బ్లేడ్ సహా ఆ మధ్య భాగంలో నీవు పెట్టలేవు. కన్నుల కొలది బరువు వచ్చడం ఉన్నది. ఎలాగ వాటిని అక్కడికి చేర్చారు వారికే తెలియదు, అయితే అది వారు కట్టారు. పైన ఇక్కడ పిరమిడ్ యొక్క మూత వచ్చినప్పుడు పిరమిడియే క్రీస్తు శరీరమై సానరాయి వలె కావలసి ఉంటున్నది. ఏదో ఒక మూఢభక్తి సిద్ధాంతము కాదు, కానీ మనవ తెచ్చిన మరొకటి కాదు. అది క్రీస్తు వల్ల ఎంతో సంపూర్ణంగా ఉండవలసి ఉన్నది. ఎంతవరకనగా ఆయన వచ్చినప్పుడు ఆయన యొక్క పరిచర్య ఒకే ఒక విధంగా కలిసిపోతుంది. చూసారా, అప్పుడు రాకడ వస్తుంది, ఇంటికి వెళ్లిపోవడం జరుగుతుంది. మనం ఇప్పుడు ఎక్కడ జీవిస్తున్నామో చూడు, లౌదికేలు ఏ కాలంలో లేని హీనస్థితి సంఘములకు ఈ కాలంలో జీవిస్తున్నాము. బైబిల్ గ్రంథమంతట్లో కూడా దేవుడు సంఘానికి అవతలైన సంఘకాలము ఇదొకటే మాత్రమే, తలుపు తడుతూ తన సొంత భవనంలోకి వచ్చుటకు ఆయన ప్రయత్నం చేయుట. ఆయన తన సొంత సంఘముల నుండి మూడు సిద్ధాంతాలు సంఘ శాఖలు ఆయన బయటికి నెట్టివేసినవి. ఇదిగో నేను తలుపొద్దు నిలబడి తడుచున్నాను, ఎవడైనా తలుపు తీసినేడలా నేను వచ్చి అతనితో కలిసి భోజనము చేయదను. చూసారా, అది ఇక్కడే ఈ సంఘకాలంలోనే వారు ఆయన సరాసరి బయటికి నెట్టివేశారు. ఇక్కడ ఆయన సంపూర్తిగా బయటకు త్రోయబడ్డాడు. ఆయనతో వారికి ఏమీ పని లేదు. మనం ఎక్కడికి వెళ్తున్నామో ఈ రోజు చూడండి. చిట్టి దివరికి లౌదిక కాలపు ముగింపులో కూడా అది ఎంతో నిలువెత్తిన స్థితిలో ఉన్నది. అది కథలిక్ ఇక్కడే అది విడిపోయినది, ఏకమవుతూ ఒక గొప్ప సంఘముగా కలిసిపోతున్నవి. కథలిక్ ఎలాగో అలాగూ సంఘముల సమాఖ్య ఒకే ఒక వ్యత్యాసం ఉన్నది. వారు ఎక్కడికి వచ్చినట్లయితే అది సహవాస ఆరాధన ఆచరించట్లో వ్యత్యాసం. మతాధికారంలో ఉండే ఒకే ఒకటి కథలిక్ వారిని ప్రతిష్ఠిత వారిని ఏకము కాకుండా నిలుపు చేసేది ఒకటే ఒకటి, అదేదనగా అది సహవాస ఆరాధన కమ్యూనియన్. కథలిక్ సంఘం చెప్తుంది ఇది శరీరము అని చెప్తుంది. ప్రొటెస్టెంట్ వారు సంఘం చెప్తుంది, ప్రొటెస్టెంట్ సంఘం చెప్తుంది ఇది శరీరానికి పోలిక అని. కథలిక్ వారు దాన్ని పూజ అంటారు. పూజ అంటే సహవాస భోజనం తీసుకుంటారు. వారి నిరీక్షణ వారు క్షమింపబడతారని. ప్రొటెస్టెంట్ వారు విశ్వాసము ద్వారా దేవునికి ధన్యవాదాలు తెలుపుతూ వారు క్షమింపబడ్డారని సహవాస భోజనం తీసుకుంటారు. ప్రొటెస్టెంట్ వారు అంటారు మేము క్షమించబడి ఉన్నామంటారు. కేథలిక్ వారు చెప్తారు మేము క్షమించబడతామని అంటారు. పూజ సహవాస ఆరాధన, వారు దాన్ని పూజ అని పిలుస్తారు. మనమైతే సహవాస భోజనము ఆరాధన అని అంటాము. పూజ అంటే అలా అవుతుందని నిరీక్షణ. సహవాస భోజన ఆరాధనగా అది జరిగిందని ఎరిగి ఆయన కృతజ్ఞతలు చెల్లించుట. చూస్తున్నారా, వారు కలిసి రాలేకున్నట్టుకు కారణం అది ఒక్కటే. వారు చేస్తారు అదంతా ఎంతో మంచిగా కనిపిస్తుంది, అది కలుస్తుంది అదంతా. మరి బైబిల్ చెప్తుంది ఈ మృగము తన అధికారాన్ని బలమును మహావేషుకు ఇచ్చి ఉన్నది అని. చూసారా, వారంతా ఐక్యమైపోవుట. చూడండి, బైబిల్ ఏమని చెప్పినదో ఖచ్చితంగా వారు చేస్తారు. ఇప్పుడు అది చేస్తున్నారు. ఏ వారంలోనే అది దండయాత్రలో ఉన్నది. కథలిక్ వారి మీద నాకు ఎలాంటి వ్యతిరేకత లేదో, అలాగే ప్రొటెస్టెంట్ వారి మీద కూడా నాకు వ్యతిరేకత లేదు. మీరు మెథడిస్ట్ వారు, బాప్టిస్ట్ వారు, చాలా మంది పెంతెకొస్తు వారు మీ యొక్క సంఘాలు నేరుగా ఈ సంఘముల సమాఖ్యలోకి విన్నట్లయితే న్యూయార్క్ లో కట్టిన ఆ సంఘముల సమాఖ్యలు కట్టిన పెద్ద చచ్చిన వారి శవాలు పెట్టిన స్థలానికి వచ్చినప్పుడు అది ఐక్యరాజ్య సమితులు ఇలాగో అలాగే అవుతుంది. ప్రొటెస్టెంట్ వారినంతా వారు ఏకం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకొరకై కథలిక వారు జ్ఞానయుక్తంగా ఉన్నారు. వారు ఈ పోప్ జాన్ 23-22 అదేమైనప్పటికీ అతనెంతో జ్ఞాన దీనత్వంతో అనకముతో ఈ ప్రొటెస్టెంట్ విశ్వాసాన్ని కథలిక విశ్వాసాన్ని ఒక విశ్వాసంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వారేం చేస్తున్న బైబుల్ చెప్పినదో అలాగే చేస్తారు. వారు అక్కడే నీ ఉన్నావు. ప్రొటెస్టెంట్ వారు ఆ గీతకు గాలానికి దానికి పడిపోతారు. ఎందుకని వారు ఈ విషయాలని కలిగి ఉండలేదు కాబట్టి. నిజం, వాక్యం, సత్యం, జ్ఞానము అనే సహనం యహో ఒకరికి ఎదురు చూచువారు. నా అర్థమేంటో గ్రహించారా? ఒక నాడు ఒక మెథడిస్ట్ బిషప్ చెప్పిన రీతిగా వారు దాటిపోయారు. ప్రతి ఒక్కరికి తెలుసు అది ఏమి ప్రేరేపణ అనేది. సంఘాల్లోనూ పాఠశాలలోనూ ఒకే రకమైన ప్రార్థన చెప్పుట, అది ప్రెస్టైన ప్రార్థన పుస్తకంలోనూ మరేదో ఒక దానిలో ఉందనుకుంటాను. తల్లిదండ్రులు పాఠశాలల్లో ఈ ప్రార్థన చెప్పుటకు అంగీకరించడం లేదు కాబట్టి దాన్ని కోర్టులో వేశారు. ఈ మెథడిస్ట్ బిషప్ తెలివిగల వృద్ధుడు నిలబడి అది తప్పు అని అన్నాడు. ఇది రాజ్యాంగ సంబంధమైనది కాదు. దానిని చల్లగాలిని అతను పట్టుకున్నాడు. అతను అన్నాడు మా మెథడిస్ట్ సంఘములు అలాగనే అని. అతను చెప్పాడు మా యొక్క మెథడిస్ట్ సంఘాల్లో అనేక మంది మావారు హాలీవుడ్ లో జరిగిన అవకతవకల గురించి ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారు. అయినప్పటికీ 195 పాళ్లు ఇలాగైనా వాటిని చూడటానికే వెళ్తూ ఉంటారు అని అన్నాడు. ఏంటి విషయం? వారు దీనిని విడిచిపెట్టారు. అది నిజం, దానిని వారు విడిచిపెట్టారు. నిన్నటి దినాన ఈ గదిలో నేను మాట్లాడుతున్నాను ఫాల్స్ సిటీలోని పెద్ద మెథడిస్ట్ సంఘం యొక్క అధికారితో. ఫాల్స్ సిటీలో ఉన్న పెద్ద ఆత్మ సంబంధమైన సంఘములు అవి. చూడు, మెథడిస్ట్ కాలం తర్వాతనే మన కాలమైన పెంతికొస్తు కాలము. అతను చెప్పాడు సెయింట్ లూయిస్ మిస్సోరీలో అది తెలుసుకుంటకై 3-4 నెలల క్రితము ఒక విభజన పట్టి తీశారు. బహుశా మనిషి ఈ ఉదయం ఇక్కడనే కూర్చుని ఉండవచ్చును. దీన్ని కట్టునటువంటి కంట్రాక్టర్ అతడు. ఈ భవనం నిర్మాణం చేయడానికి అతని నివాసం ఉన్నది మెయిన్ స్ట్రీట్ మెథడిస్ట్ సహోదరుడు లూమ్ అక్కడే ఉంటున్నాడు. అతడు వారి యొక్క సంఘ కాపరి. కాబట్టి మనం అందులో చూస్తున్నాము, నేననుకుంటున్నాను 100కి అక్కడ 75 పాలు మెథడిస్ట్ వారు ఉంటారు. ఆ వివరణ పట్టిలో సెయింట్ లూస్ లో సర్వేలో 170 పాలు పైగా మెథడిస్ట్ వారు పొగ త్రాగుతారు అని చూపించినది, 168 పాలు మద్యపానం సేవిస్తారని తెలిపినది ఒక మెథడిస్ట్ వారు. వింతైన విషయం ఏంటంటే, స్త్రీ పురుషుల వివరణ పట్టిలో స్త్రీలు 170 పాలు, పురుషులు 50 పాలు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా పొగత్రాగువారు, మద్యపానం సేవించేవారు 70, ఇంకా ఆ సమానంగా పురుషుల కంటే స్త్రీలే ఉన్నారు. ఇక బైబిల్ సిద్ధాంతం ప్రకారంగా పొట్టి బట్టలు ధరించుట, తలలు కత్తిరించుకుంటా, ఇక మరి వీటి సంగతి ఏంటి సుశలా? ఇక భక్తి ఎక్కడ? భక్తిగా పరిశుద్ధంగా ఉంటామని చెప్పుకుంటున్న స్త్రీల సంగతి ఏంటి? కార్డు పార్టీలు, క్యాట్లర్స్, బ్లాబర్స్ వీటి సంగతి ఏంటి? తమ సొంత నాలుకనే పట్టుకోలేకపోవటం, సొంత నాలుక మాట్లాడటం, వదలటం, తిరగడం, ఇక పురుషుల సంగతి ఏంటి? కార్డు పార్టీలు, గోల్ఫ్ ఆటలు, సంగం బట్టలు ధరించడం, మురికిగా మర్యాదగా కనిపించే బట్టలు తొడుక్కుంటా వారితో ఆడవారు ఊగులాడుతూ వెళ్లడం, ఆశ్చర్యమేమి లేదు. చూశారా, ఆ మురికి పన్నాగం ఆ ఖైదీ బోధకునిపై నేరం వేయడం. ఈ ఉదయం ఆ వ్యక్తి ఆ నేరాన్ని చేసినట్టు నేను నమ్మను. అదేమి చేసినది? అతని గురించి నేను ఆలోచన చేయలేకున్నాను. అవును, డాన్ గిల్బర్ట్ జైలు బోధకుడు అక్కడితో వెళ్లిపోయి డాన్ ను హత్య చేశాడు కొద్ది నెలల క్రితం. ఇప్పుడు అతని భార్య ఒక బిడ్డను కన్నది. డాన్ చచ్చిపోయాడు. ఆ బిడ్డకి ఇప్పుడు రక్త మార్పిడి చేయలేరు. ఆవిడ చెప్తుంది డాన్ ఆమెను బలవంతం పెట్టి చేశాడని, అది అతని యొక్క బిడ్డే అని ఆమె అంటున్నది. నేను నమ్మను, కాకి పావురుపు లెక్కలు ఉన్నవని నమ్ముట ఎంతో అంతే నేను నమ్ముతాను. లేదండి, అది అబద్ధమని నేను నమ్ముతాను. డాన్ గిల్బర్ట్ దైవుడిని నేను నమ్ముతాను, దైవజండని నేను నమ్ముతాను. అది దయ్యం యొక్క పన్నాగమని నేను నమ్ముతాను. ప్రార్థనలకని వారిపైన పెట్టినట్లుగా అది. ఆ వృద్ధ మెథడిస్ట్ బిషప్ అలాంటి పట్టుకుంటానికై తెలివైనవాడు. అది అలాగ జరిగినట్లయితే అది ఒక దాని ద్వారానే ప్రేరణ జరిగి ఉంటున్నది. అవును, ఈ వ్యత్యాసపు సమస్య దక్షిణాదిన ఉన్నట్లు అలాంటిదే. మనుషులు స్వతంత్రులని నమ్ముతాను, ఈ దేశం స్వతంత్రత కోసం నిలబడిందని నమ్ముతాను. సైన్యాన్ని పంపినందుకు కెనడీని నేను నిందించట్లేదు. నేను ఒక కొత్త పంపిణీ దాడునని కాకపోయినప్పటికీ నేను డెమోక్రటిక్ కాదు, నేను రిపబ్లికన్ కాదు, నేను ఒక క్రైస్తవుడను. అయితే అలాంటిది నేను నమ్మను. అలాంటిదని కొరకై నల్లజాతి వారు తమ జన్మ హక్కును అమ్మివేసుకోవడము నేను నమ్మను. అది రిపబ్లికన్ పార్టీ అబ్రహాం లింకన్ యొక్క రక్తము ఆ ప్రజలకు విముక్తి ఇచ్చినది. ఎందుకనగా అతను దయ భయం కలిగిన వ్యక్తి. వారు ఓటు వేయబోయినట్లయితే వారు వారి పార్టీకి హత్తుకోవలసి ఉంటున్నది. అయితే ఒక విషయం మీకు చెప్తాను, ఆ పాఠశాల వలన అతడు అక్కడ ఉండలేదు. ఆ యవనస్తుడు ఒక పౌరుడే, అతడు అమెరికా దేశస్థుడు. ఇది మనందరికీ స్వతంత్రమే. ఒక మనిషిని యొక్క రంగు అతని వ్యత్యాసాన్ని మార్చకూడదు. మనమంతా చెప్తున్నాము ఒక మనిషిని అందరి రక్తాన్ని అన్ని జాతులను దేవుడు చేశాడు అని చెప్తున్నాము. మనమంతా ఒక్కటే. అయితే ఆ యవనుడు ఒక సైనికుడు, దేశభక్తుడు. ఏది న్యాయమో దానికై అతడు పోరాడాడు. పాఠశాలకు వెళ్ళటకు అతనికి హక్కు ఉన్నది. అవును, అయితే అతడు వెళ్ళగలుగుటకు అనేక పాఠశాలలున్నవి. అదే విషయం దానికి వెనకాలకు వెళితే నేటి దినపు సంఘశాఖల గుంపు అక్కడ ఉన్నది. అది దానికి ప్రేరణ చేస్తున్నది. ఎందుకని? వారు ఆ నెలజాతి వారి ఓట్లను రిపబ్లిక్ నుండి డెమోక్రటిక్ కు తరలిస్తున్నారు. ఆ విధంగా వారి జన్మ హక్కును వారు అమ్ముకుంటున్నారు. నిజంగా అది సత్యమే. జ్ఞానం కలిగిన వాడిని జ్ఞానం ఉండనిమ్ము, తెలివి కలిగిన వాడిని తెలివిగానే ఉండనిమ్ము తప్పక. ఈ కాలంలో ఈ సంఘం ఎలాగో అలాగే దానిని అమ్ముకునుట ఏమి జరగబోతుందో చూడట్లేదా? ఇది తేపైనప్పటికీ నాకు లెక్కలేదు. అది ఇక్కడికి వచ్చును. అవును, అసలు సంగతి ఏంటి? నా సొంత తల్లి నాతో ఇలా చెప్తూ ఉండేది, దయ్యానికి దాని బాకి ఇచ్చివేశాయి అని. యుక్తితో ఒక దాని చేసిన ఒకరున్నారు, అతడు క్యాస్ట్రో. అవునండి, అతను అక్కడికి పోయి పెట్టుబడిదారులంతా చెరకు మొదలగిన వారిదంతా వారి పరంగా ఉంచుకున్నారు. అది బంగారం సమాన ఫలితమై ఉంటున్నది. అమెరికా దేశం ఎలాగో అలాగా. అతను ఏం చేశాడు? బాండ్లన్నీ కొన్నాడు. ఏ విధంగా డబ్బు పొందుకోవాలో అలాగే పొందుకున్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు? డబ్బును దొంగ డబ్బుగా చేసి దాన్ని మార్చి వేశాడు. తిరిగి వారినే పెట్టాడు. అది మాత్రమే ఈ దేశం చేయగలదు. లైఫ్ లైన్ పత్రిక నిన్న ఉదయం మీరు చదివారా? ఎందుకో తెలుసా, బంగారంపై బాండ్లను అమ్ముట అనేది ఎక్కడ ఉన్నది. బాండ్లు ముందుగానే తీసుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ధనాన్ని దేనికై ఖర్చు పెడుతున్నది? ఇప్పటి నుండి గతించిన 40 సంవత్సరాల నుండి కూడా పన్నులు వసూలు చేస్తున్నది. ఆమె చేసినది అది వాషింగ్టన్ డిసి నుండి వచ్చిన లైఫ్ లైన్ పత్రిక నుండి దేశ దేశాల వరకు వెళ్లిపోయినది. సుంకములు చెల్లిస్తూ విదేశీ సరుకులు కొంటున్నారు. సరే, వారికి ఇష్టమొచ్చినట్లు వారు ఇచ్చి వేస్తున్నారు. మీరు చుట్టలేదా? ఖచ్చితంగా అదే వారు చేయబోతున్నారు. సుషేరా, ఏంటది ఈ దేశం దివాలా తీస్తే అది చేయగలిగినంతా కలు చేయడమే. అది చేయగలిగిన ఒకటే ఒకటి, అది దివాలా తీయడం. వారు చేయగలిగిన ఒకే ఒక జ్ఞానయుక్తమైన కార్యము డబ్బును మార్చివేయడం. అయితే వారు అది చేయరు. ప్రస్తుతం మంత్రివర్గ ప్రభుత్వంతో రోమన్ కత్తలికి సంఘము ప్రపంచ బంగారాన్ని సొంతం చేసుకున్నది. వారు ఏం చేస్తారు? అమ్ముతారు. భూరాజులు భూలోకమైన ధనికులు అని బైబుల్ చెప్పిన రీతిగా. అది పోగొట్టుకునక ముందు వారు ఏం చేస్తారు? బ్రౌన్ విలియమ్సన్ టుబాకో కంపెనీ అనేకం అవన్నీ కత్తిరిక వారివే. వీటన్నింటినీ వారు ఏం చేస్తారు? వారిది అంగీకరించి రోమ్ నుండి డబ్బు తీసుకుంటారు. అప్పుడేమే తన సొంత జన్మ హక్కునే అమ్మి వేస్తుంది. రోమ్ ఆమెని కబాడుతున్నది. అవునండి, అది దానిని అదుకుంటున్నది లేక కబాడుతున్నది. ఇప్పుడే తగినని ప్రామాణికలు ఉన్నవి, వాడి చుట్టూ చేరుతున్నవి. తన క్యాబినెట్ లోనికి తెచ్చిన కొరకై మిస్టర్ కెనడీ ఏమడుగుతున్నాడు చూడు. ఇది నీవు చూచినట్లయితే ఇక ఓటు వేయడం అవసరం లేదు. ఓటు వేయటం వల్ల ఏంటి ఉపయోగం? కాగితంలో పెట్టి ప్రజల ముందు రుజువు చేస్తారు, దాని గుర్చి ఏదైనా చేయటకు నిరాకరిస్తారు. యంత్రాలు దేశ సరిహద్దులో పెట్టి ఉన్నవని వారు రుజువు చేసినప్పుడు తప్పుడు ఓటు ద్వారా మిస్టర్ కెనడీని వారు ఎన్నుకున్నారు. మోసం ద్వారా అతడు వస్తాడని బైబుల్ చెప్పడం లేదు. నిజం, అది అబద్ధమవుతున్నది. నేను రిపబ్లికన్ పార్టీకి ఎలా వ్యతిరేకిని కాదో అలాగే డెమోక్రటిక్ పార్టీకి వ్యతిరేకిని కాదు. అయితే బైబుల్ నుండి వచ్చే సత్యాలను నేను తెలుపుతున్నాను. ఓటు వేయటం వల్ల ఉపయోగం ఏంటి? అక్కడ ఎవరుండబోతున్నారో వారికి తెలుసు. ఇద్దరు స్త్రీలు నిలబడి ఉంటా దూరదర్శనం ద్వారా చూయించారు అక్కడ స్త్రీలు ఉండటం. ఎంతమంది గది జ్ఞప్తుంది? ఒకరు అంటున్నారు, ప్రొటెస్టెడ్ స్త్రీ చెప్పినది, నేను మిస్టర్ కెనడీకి ఓటు వేయబోతున్నాను. ఎందుకు అని వారు అడిగారు. అతడు మిస్టర్ నిక్సన్ కంటే తెలివైనవాడు అని నేను అనుకుంటున్నాను అని ఆమె చెప్పినది. అతడు మంచి ప్రెసిడెంట్ కాగలడు అని అన్నదామె. ఆ తర్వాత అతడు చెప్పాడు, ఇవిడ కేథలిక్ స్త్రీ, నీవెవరికి ఓటు వేయబోతున్నావు? ఆమె చెప్పినది, నేను కేథలిక్ స్త్రీని, రోమన్ కేథలిక్, నిజమైన కత్తోలిక్. నేను మిస్టర్ నిక్సన్ కు వేట ఓటు వేయబోతున్నాను అని అన్నది. ఎందుకని? ఆమె చెప్తుంది, ఎందుకంటే మిస్టర్ నిక్సన్ మంచి ప్రెసిడెంట్ అవుతాడు. ఎందుకనగా పనులు చేయడం అతనికి బాగా తెలుసు. అతని కమ్యూనిజం అంటే చాలా పరిచయం గల వ్యక్తి. ఆ స్త్రీ అబద్ధం చెప్పింది. వారి దగ్గర ద ఫ్యాక్ట్స్ ఆఫ్ అవర్ ఫెయిత్, మన విశ్వాసపు రుజువులు అనే పుస్తకం నా దగ్గర కూడా ఉన్నది. కత్తలిక్ వారి అమూల్యమైన పుస్తకం అది. అందులో ఈ విధంగా చెప్పబడుతున్నది, టికెట్ పైన కత్తలిక్ ఉన్నట్టయితే అది ప్రొటెస్టెంట్ కు విరోధి. కత్తలిక్ ప్రొటెస్టెంట్ కు ఓటు వేస్తే కత్తలిక్ సంఘం యొక్క సహవాసం నుండి అటువంటి వారిని వెలివేస్తారు. అవును, ఇద్దరు కత్తలిక్ వారు ఒకే ఉద్యోగం నిర్వహిస్తే వారు మదర్ చర్చికి ఎంతో నమ్మకంగా ఉన్న వారిని ఏరి వారికి ఓటు వేస్తారు. చూడండి, ఆ మోసం ఎటువంటిదో. వారేం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో డబ్బులు విచ్చివేయుట, కొనుట. ఎందుకు? వారది విడదీయడం కొరకై ప్రయత్నిస్తున్నారు. వారు దాన్ని చేస్తున్నారు. ఆమె విడిపోయినది ఏంటది? అది బంగారపు తూనికి సమానం. కత్తలిక సంఘము దాని మతాధికారము లోకం యొక్క బంగారాన్ని ఆధీనం చేసుకున్నది. 168 బిలియన్లు. అక్కడే నీ ఉన్నావు. బంగారం కొలపైనే ఆమెను వెనుకకు పంపించండి. మీరు మీ గృహాలను మొదలైన వాటిని జాగ్రత్త పరచండి. అయితే మీరు కత్తలిక సంఘానికి చెంది ఉన్నారు. దేశము కత్తలిక సంఘానికి సంబంధించున్నది. సంస్థము కూడా వారి యొక్క డబ్బు చలామణి ద్వారా ఆ విధంగా పట్టుబడిపోయినది. బైబిల్ అది తెలియజేయటం లేదా? బైబిల్ మనకై గీచిన చిత్రం అది. సహోదరుడా, ఈ రోజు నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే అది అందమైన సంఘం అవుతుందని వారు చెప్తారు. అది ప్రెసిడెంట్ వారితో ఐక్యత అవుతున్నది. అది ప్రతి కన్నుకు అందంగా కనిపిస్తుంది. అయితే ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెలితనము. రక్షించువారు రక్షితుడుకు, నమ్మువారు రక్షితుడుకు సువార్త ప్రకటన వెలితనము చేత దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ఆయన సంఘంలో నియమించిన దైవిక విధి ద్వారా ఈ ఆత్మ సంబంధమైన గుణగణలపైన సంఘము కట్టుటకు. భూమికి సంబంధించిన మరి దేని మీద కాదు. పేతురు చెప్తున్నాడు, ధనాశ వలన లోకమున్న భ్రష్టత్వను మీరు తప్పించుకుని ఉంటారు. ఉల్లాస ఆడంబరాలు దురాశలు తిని త్రాగి ఉల్లసించి ఉండి దాని నుండి మీరు తప్పించుకుంటారు. ఇప్పుడు మీరు జీవన సంబంధమైన వాటి మీద కట్టబడతారు. అతను చెప్తున్నాడు, అది నేను సంఘానికి సంబోధిస్తున్నాను. అక్కడేమున్నావు? మీరది చదివారా? మీరది తీసారా? ఇక్కడ మేము తిరిగి చదివినప్పుడు మీరు విన్నారా? 2 పేతురు పత్రికలో అతను ఏమి చెప్తున్నాడో వినండి. ఎంత సౌందర్యంగా ఇక్కడ వ్రాయబడినది. అతడు ఏ విధంగా సంబోధన చేస్తున్నాడో. మంచిది, అతను మాట్లాడుతున్నప్పుడు ఆలకించుదాం. మంచిది, యేసుక్రీస్తు దాసుడును అపొస్తలుడైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మావలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి దేవుని గుచ్చినట్టు మన ప్రభువు యేసుక్రీస్తును గుచ్చినట్టునైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానములు విస్తరించును కాక. ఆయన గుణాతిశయమును బట్టి అన్ని మనకిచ్చియున్నాడు. భూమిని అందులో ఉన్న సమస్తాన్ని ఎవరు హక్కుదారులు కాబోతున్నారు? దానికి తప్పక అవును, వారికి సంబంధించినది. మంచిది, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాణ్ణి గుచ్చిన అనుభవ జ్ఞాన మూలముగా అత్యధికములైన అమూల్యమైన వాగ్దానములు మనకు అనుగ్రహించబడిను. దురాశను అనుసరించడం వలన లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకుని దేవ స్వభావమునందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించను. అది వినండి, ధనము కొరకు దురాశ, పెద్ద పెద్ద వాటి కొరకు దురాశ, ప్రజా పలుకుబడి కొరకు దురాశ, ఇవన్నీ విశ్వాసులు చనిపోయినవి. అవి మనం లెక్క చేయము. ఒక గుడిసెగాని ఒక గుడారము గాని నేనెందుకు లెక్క చేయాలి? జీవించినా చనిపోయినా మునుగుట లోపలికి పోవుట ఈ విషయం మీద నేను ఆశకుని ఉన్నాను. అది దేవుని యొక్క రాజ్యం. నేను నా ఇంటిని చూచుకోలేకపోయినా, నా కుటుంబాన్ని సరిగా చూచుకోలేకపోయినా, దేని నేను చూచుకోలేకపోయినా మహిమా నిరీక్షణ క్రీస్తులో చూచుకుంటాను. ఓ దేవా, ఇందులో నన్ను కట్టు, క్రీస్తేన శిరసయుండుగాక. నా ద్వారా పనిచేయి. నా పునాది, నా విశ్వాసం ఆయన పనే ఉన్నది. సద్గుణము, జ్ఞానము, ఆశ నిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ నాలో పనిచేయని ప్రభువా, అది నా ప్రార్థన. బ్రతికినా చనిపోయినా నేను లెక్క చేయను. మునుగుడా, దిగిపోవుట, సంఘర్షక, సంఘర్షక కాదా, స్నేహితుడా, శత్రువా, అదే నాలో పనిచేయను కాక. నేను వాటిని బోధించే రీతిగా క్రీస్తు సద్గుణము, ఆయన జ్ఞానము పొల్లిపోవును కాక. ఎందుకనగా దేవుడైన సంఘములో కొందరిని అపొస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని స్వార్థకులుగాను ఉంచి ఉన్నాడు. అందరి కూడా సంపూర్ణత కోసము మరియు ఈ సుగుణాలు అందులోకి తెచ్చు కోసము ఉన్నారు. దేవుని కుమారుని రాకడకు సంపూర్ణగా చేరుకొనకై ఈ రాలలోని ప్రతి ఒక్కటి ఆ ఒక్క దాని యొక్క ఉపకరణమై ఉంటున్నది. ఇది దీని యొక్క ఉపకరణం. వీటి యొక్క సుగుణాలన్నీ ఆయనకు సంబంధించినవే. ఆయనలో నుండి వీరి ద్వారా పోయబడుచున్నవి. ఆమేన్. 12 గంటలైనది, అవన్నీ ఎక్కడికి వస్తవి? ఆమేన్. మీరు ఆయన ప్రేమిస్తున్నారా? మీరు ఆయన నమ్ముతున్నారా? చిన్నలారా వినండి, సహోదరి కిట్ ఈ ఉదయం అన్నారు, సహోదర బిల్ నేను మళ్ళా నిన్ను చూడగలను లేదు అని అన్నారు. అది నన్ను చంపేవిసినంత అయిపోయినది. చూశారా, ఆమె వృద్ధురాలైపోతుందని తలస్తున్నది. వాస్తవమే, సహోదరి కిడ్ను ఆమెను చాలా కాలం బ్రతికించమని నేను ప్రార్థన చేశాను దేవునికి. మనం ఎంతకాలం ఒకరినొకరు చూచుకుంటామో తెలియదు. నేను ఒకటి చెప్తాను, నేను ఎంతకాలం మీతో ఉంటానో తెలియదు. లోకం నుండి దేవుని నన్ను పిలవచ్చును, ఇంకొక పరిచర్య పొలంలోకి ఆయన నన్ను పిలవచ్చును, మిమ్మల్ని ఒక చోట పిలవచ్చును, మనకు తెలియదు. అయితే మనం పొందుకుందాము. ఇది మాత్రమే మన యొద్ద నుండి గతించిపోవుటకు అనుమతించకండి. అత్తీసుకుందాం. అది బైబిల్లోనే ఉన్నది, ఇక్కడే అది ఉన్నది. ప్రతిదీ పోలికగా అది నేను చేయటకు సమయం ఉన్నట్లయితే ఒక్క రోజులు నీవది చేయలేవు, అది మీకు తెలుసు. అయితే అన్నిటి కలిపి ముడివేయగలము. మనం ఆ వర్తమానాన్ని పట్టణం చేస్తున్నప్పుడు గోడ యొద్ద పరిశుద్ధాత్మ ఏమి చేసినదో చూశారా? మీకు తెలియదా? అప్పుడు ఎంతమంది ఇక్కడ ఉన్నారు? చూశారా, నిజం. ప్రభుదూత నేరుగా వచ్చి అదే అక్కడ వ్రాసి ఉన్నాడు. చూశారా, అది నిజం. అది మిమ్మల్ని దాటిపోనియవద్దు. పిల్లలారా, దాన్ని ఆనుకుని ఉండండి, దానికి ఆనుకోనండి, గర్తించుకోండి. మీ విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, సహనంపై కట్టండి. ఇక్కడ చిన్న కాగితం ముక్క నా యొద్ద ఉందనుకుంటాను. అది లేనట్లయితే ఎక్కడో ఒక చోట నేను బోధిస్తున్నప్పుడు పోగొట్టుకున్నాను. ఇక్కడే ఉన్నది. చాలా వందనాలు సహోదరుడా, చాలా వందనాలు. నీవది చూడనుకోట్లయితే చూడు, ఇక్కడక్కడ ఉన్నది. నీవు చూడగలవా? అక్కడున్న దాని యొక్క చిన్న పోలిక ఇది. దీని నుండి నీవు కాపీ తీసుకునవచ్చును. నేను దానిని ఇక్కడ తగిలిస్తాను. నీవు తప్పక చూచి టైప్ చేసుకో. నీవు దాన్ని తీసుకుని దాన్ని చదివి దాన్ని సరిపోల్చి చూచి ఆ తర్వాత దాని ప్రకారంగా నీవు నడవాలని నేను ఆశిస్తున్నాను. ఇదో అలా చదివి పోల్చి చూచుడు కాదు సుమా, దాని ప్రకారంగా నడు. నీకు నీవుగా విధేయతో తీసుకో. నేను వీడి ద్వారా ఆనందించానని అని చెప్పవద్దు. నేను కూడా ఆనందించాను. అయితే దాన్ని వినుట, దాన్ని స్వీకరించుట, అది వ్యత్యాసమై ఉంటున్నది. చూశారా, చూశారా, అది వ్యత్యాసమైనది. దేవుని యొక్క సారూప్యం తీర్చుకొరకై 7 గుణగణాలు ఉన్నవి. ఈ గుణగణానికి దేవుడు తెచ్చుకొనకై ఏడు సంఘ కాలాలు ఉన్నవి. అది చేయుటకు ఆయనకు ఏడుగురు వర్తమానికులు ఉన్నారు. అక్కడ ఏడు 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 దేవుని యొక్క సంపూర్ణ సంఖ్య ఏడు, మరి మూడు దేవుని పరిపూర్ణ సంఖ్య. కాబట్టి మూడు ఏడు మూడులు. కాబట్టి గణిత శాస్త్ర ప్రకారంగా, ఆత్మ సంబంధంగా, వాక్య ప్రకారంగా, పరిశుద్ధాత్మక సాక్ష్యం ద్వారా అవన్నీ కూడా విషయాన్ని కలిపివేసినవి. చదువుదాం మనం ఈ విషయాలన్నీ మన విశ్వాసానికి కలుపు చేద్దాము. తద్వారా మనం క్రీస్తు యొక్క సంపూర్ణ ఎదుగుదలకు వచ్చుట కొరకై దైవ ప్రేమతోనూ దైవ భయముతోనూ మనం ఒకరినొకరు కలిసిన వారమై, ఒకరిల్ల ఒకరము గౌరవము, ఒకరిల్ల ఒకరము అత్యధికమైన మర్యాదలు కలిగిన వారమై, సహోదరి సహోదర ప్రేమ కలిగి ఎటువంటి చెడది కాదు, పరిశుద్ధాత్మ నివాసము చేయు పవిత్రతతో చూడండి కలిసి జీవించండి. ఒక క్రైస్తవుడయుండు, విశ్వాసముతో నడవు. దేవుని యొక్క సద్గుణము నీలో నుండి ప్రవహింపచేయని. అది మంచి చెడుగుల యొద్దకు వచ్చినప్పుడు దైవ జ్ఞానాన్ని కలిగిండు. ఖచ్చితంగా లేఖన ప్రకారము కాకుండా సాతాను ఒకటి నీ యొద్దకు తీసుకుని వస్తే దాని నుండి తొలగిపోవు. అవును, ఆ విధంగా అపొస్తలులు ఆ విధంగా నడవలేదని నేను ఊహిస్తున్నాను. వారు అలా నడుచుకుంటూ వెళ్తూ బహుశా కొద్ది మాటలే చెప్తూ వేదిక నొదకు వచ్చేవారు. వారి లోపలికి వచ్చి వారు ఏమి చేయాలో అదే చేసేవారు, ఇక బయటకు వెళ్లేవారు. అవునండి, వారికి శక్తి ఉన్నది, వారికి సద్గుణం ఉన్నది. ప్రజలతో వారికి ఎలాంటి తర్క వితర్కాలు లేవు. వారు ఎక్కడున్నారో వారికి తెలుసు, అంతే. వారు ఎవరు నమ్మారో వారికి తెలుసు. ఆత్మ ద్వారా అలా నడుచుకుంటూ వెళ్లేవారు. అది చేస్తూనే గత రోజు నేను చెప్తున్న రీతిగా ఒక చిన్న తల ఊపిన అంగీకారం చాలు, అదంతా దేవుడు చేయవలసి ఉంటుంది. వారిని ఎవరు నిలుపు చేయలేకపోయారు. వారు ప్రశ్నించలేదు, పఠనము చేయను లేదు, అని మనవలే భయం లేకున్నారు. అది చేయవలసి ఉన్నదా లేక ఇది చేయవలసి ఉందా అని ఎలాగైతేనే వెళ్లి చేశారు. వారు దేవుని దగ్గర నుండి వచ్చిన ఆ చిన్న తల ఊపిన అంగీకారం చేత ఎంత త్వరగా చేయాలో అది చేసినది. ఎందుకని, అది దేవుని దగ్గర నుంచి వచ్చిన తల ఊపిన అంగీకారమని వారు ఎలాగ తెలుసు. ఇక్కడ వారి సుగుణాలన్నీ గుణగణాలన్నీ వారు కలిగి ఉన్నారు. ఆ మొదట దేవుని యొద్దకు ఆ చిన్న తల ఊపిన అంగీకారము దీనిలోని ప్రతి దాంతో పోల్చి చూశారు, మరియు ఆయన యొక్క వాక్యంతో పోల్చి చూశారు. అది దేవుని వాక్యమని వారికి తెలుసు. వారు దారిన వారు వెళ్లిపోయారు. దేని గురించి కూడా భయపడలేదు. దేవుడు మాట్లాడినప్పుడు వారు వెళ్లిపోయారు. ఈ జీవితాన్ని మనం జీవిస్తామో లేదో చూద్దాం. మొదలు ఏం జరుగుతుందో తెలుసా? ఒక్క నేను తలకలు చేస్తారు. నిజం, అది దయ్యమే సుమా. ఈ ఉదయం ఈ కూటమికి నేను రాకుండా వాడు ప్రయత్నం చేసి ఉన్నది నీవు చూడవలసి ఉన్నది. ఒకసారి నీవు కూడా అదే కలిగి ఉండవలసి ఉంటున్నది. ఓహో, కనికరపడి కాక నేనిప్పుడు కూటమిను గుర్తింపు చేస్తున్నప్పుడెల్లా నేను పోరాడవలసి ఉంటుంది. నేను ఒక వ్యాధిగ్రస్తుడికి ప్రార్థించి వెళ్తున్నానా? రక్షించబడకుండా ఒకరు చనిపోతున్నారు. వారెంత త్వరగా ఫోన్ చేయాలో అంత త్వరగా చేస్తే 10 నిమిషాల్లో 30 కాల్స్ వస్తున్నవి. అవి నన్ను అందుకోమని. ఓ సహోదరుడు హ్యామ్, నీవది చేయవలసి ఉన్నది. అయితే ఒక ఆత్మ కడుక్కుని ఉన్నది. గత రాత్రి ఒక స్థలానికి పిలువబడ్డాను. ఒక యవనస్తుడు, కొన్ని సంవత్సరాల క్రితము అతనితో ఒక సూపర్ మార్కెట్ లో మాట్లాడాను. మీరు దాన్ని ఏమని పిలుస్తారు? అతను త్రాగుపోతే పోయాడు. అతను మంచి కురవాడేనని నేను ఎరుగుదును. అయితే అతను ఒక పాపి. అతని తల్లి ఫోన్ చేసినది బహుశా డాక్టర్ 2 సార్లు పిలిచిందనుకుంటాను. బిల్లిని పిలిచారు. చివరికి నాకు వర్తమానం అందింది. నేను వార్త అందుకున్న వెంటనే యథార్థతో చెప్తున్నాను, ఆ యవను దగ్గరకు చేరుటకు నేనెంతగా పోరాడానో నా జీవితంలో ఎన్నడూ పోరాడలేదు. నేను ఇక్కడికి చేరుకున్న తర్వాత అతడు గత స్మృతులతో నన్ను గుర్తించాడు. అక్కడ స్పృహ కోల్పోయి అక్కడ పడి ఉన్నాడు అతడు. అతని తండ్రి అతను తడుతూ బిడ్డా అని పిలుస్తున్నాడు. అతనికి 50-51 సంవత్సరాలు ఉంటవి. బిడ్డా ఇదిగో సరిగా పడుకో అని చెప్తున్నాడు. అతను లేవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అతని వృద్ధ పెద్ద చేతులు అతని చుట్టూరా ఉంచాడు. అతనికి పెద్ద క్యాన్సర్. ఎంతవరకు అనగా గడ్డగట్టేంతవరకు. అతని శరీరంలోని అన్ని అవయవంలో క్యాన్సర్ ఉన్నది. చుట్టు చివరకు అతని రక్తధారాలంతా క్యాన్సర్ తో ఉండిపోయినవి. అతను ఇక్కడ ఉండి లేవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే ఉన్నాడు. అతను చేపట్టుకుని ఉడ్రో ఉడ్రో ఎదుగో నేను సహోదరు బెనహామ్ ను. అతని తండ్రి చెప్తున్నాడు, ఇతర సహోదరు బిల్ తెలుసా? ఉడ్రో ఇతర సహోదరు బిల్ అని అతను అంటున్నాడు. అతని తండ్రి చూస్తూ ఇలా అన్నాడు, బిల్లీ నీవు కొద్దిగా ఆలస్యంగా వచ్చావు. ఆలస్యం ఏమీ కాదు అని నేను అన్నాను. తర్వాత అక్కడ కొంతమంది యవనస్తులు ఉన్నారు, పాపులు చాలా మంది ఉన్నారు, నిలబడి ఉన్నారు. కొందరు అతని బంధువులు. నేను అడిగాను, అబ్బాయిలు ఇదిగో ఇలా చూడండి, సంసిద్ధం కండి, ఎందుకంటే మీరంతా ఈ స్థలానికి వస్తారు. మీరు ఇక్కడికే రావలసి ఉంటున్నది. గమనించారా? ఒకవేళ ఈ క్యాన్సర్ తో కక్కుపోవచ్చును. మీరు మరుగుదాంతో రావలసి ఉంటారు. రహదారి మీద రక్తం మడుగులు మరణముతో లేక మరుగుదానితో మీరు దానికి రావాల్సి ఉన్నది. వారితో మేము మాట్లాడాము, పరిశుద్ధాత్మ ఏం చెప్తారోని, ఏం చెప్తుందో అని నేను కనిపెడుతూ ఉంటిని. మొదటిగా ఏం జరిగిందో తెలుసా? ఆ చిన్న తలూపిన అంగీకారాన్ని నేను సూచించాను. అతనిపై చేతులు పెట్టు, నేనే అలాగే నడుచుకుంటూ వెళ్లి అందరూ తల్లవంచండి అని అన్నాను. అందరూ తల్లవంచారు. ఇద్దరు ముగ్గురు ఎవరిస్తులు అక్కడ ఉన్నారు. నా చేతులు అతనిపై పెట్టి నేను ఇలా అడిగాను, ప్రభువైన దేవా, ఇతను ఏం చేస్తున్నాడో అది తెలుసుకునే స్పృహ ఇతనికి వచ్చునుగాక. ఇది అతను ఎదుర్కొనక ముందు అతను చనిపోతున్నాడు. దయ్యం అతన్ని గాయపరిచినది, అతడు అయిపోతున్నాడు. ఇతడు తన మరణాన్ని తను త్రాగాడు, ఇక్కడ ఈ స్థితిలో ఉన్నాడు. నీవు కరుణ చూపమని ప్రార్థిస్తున్నాను. నేను అతనికి ప్రార్థన చేసిన తర్వాత అతని తర్వాత రోజు కూర్చుని తన తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. బస్టి రాజేష్ కొద్ది కాలం క్రితము ఆసుపత్రికి రమ్మని పిలిపించారు. నేను ఆ రోజు బయటికి వెళ్లాను. మిల్టౌన్ లో జార్జ్ కార్టర్ స్వస్థత పొందినప్పుడు నేను బోధించి బయటికి వెళ్లిపోయాను. మీ అందరికీ అది గుర్తుంటుంది. అక్కడే సహోదరు స్మిత్, ఒక మెథడిస్ట్ బోధకుడు, అతను ఇలా అన్నాడు, ఏసుక్రీస్తునామని ఎవరైనా బాప్తిస్ట్ పొందినట్లయితే నా గుడారంలో నుండి బయటికి వెళ్లిపోండి అని అన్నాడు. అక్కడే టోటల్స్ ఫోర్డ్ లో అక్కడ కూటమి పెట్టినప్పుడు నన్ను ఎన్నెన్నో విధాలుగా దూషించాడు. నేను ఒక్క మాట కూడా చెప్పలేదు, నేరుగా వెళ్లిపోయాను. నాకు ఒక ఆజ్ఞ ఉన్నది. ప్రభు నాకు ఒక దర్శనాన్ని చూపించాడు. ఒక గొర్రెపిల్ల ఉన్నది, అది అడవులో ఇరుక్కుని పోయినది. మీ అందరికీ ఆ దర్శనం జ్ఞాపకం ఉంటుంది అని అనుకుంటున్నాను. మీ జ్ఞాపకముందా? మంచిది. అవును, నేను దాని వేట కొరకు అడవిలోకి వెళ్లాను. నేను టాటన్స్ ఫోర్డ్కు వెళ్లాను. సహోదరు రైట్ కు అక్కడ తెలుసు, మేము వెళ్తున్నాం. ఏం చేయాలో తెలియలేదు. దశమభాగం కొరకు చిన్న సబ్బు పెట్టిన కొన్నాను. నేను అక్కడి నుండి అక్కడికి వెళ్లి ఆ మెట్ల మీద నుండి ప్రసంగం చేటు కొరకే వెళ్తున్నాను. అతను చెప్పాడు, కొంత వ్యాపారం చేటుకై కొండపైకి వెళ్తున్నానని అతను చెప్పాడు. నేను అతనితో వెళ్లాను. అక్కడ పెద్ద బాప్టిస్ట్ ఆలయం ఉన్నది, ఖాళీగా ఉన్నది. అక్కడ ఆగు అని ప్రభు నాతో చెప్పాడు. నేను ఇక్కడ ఉంటాను సోదరు రైట్ అని చెప్పాను. నేను ఆగిపోయాను. అతను పైకి వెళ్లిపోయి తిరిగి వచ్చాడు. నేనైతే వెళ్లాను. తలుపు తేయలేకున్నా నా చేతగా లేదు. నేను అడిగాను, ప్రభువా, నీవు ఇందులో ఉన్నట్లయితే ఈ ఆలయంలోకి నేను వెళ్ళుట నీవు కోరినట్లయితే నా కొరకు తలుపుది. నేను అక్కడే కూర్చొని ఆలోచన చేస్తూ ఉన్నాను. ఒకరు రావడం నేను విన్నాను. నడుచుకుంటూ వచ్చి ఇలా అడిగాడు, ఎలాగున్నారు? నీవు ఆలయంలోకి వెళ్లాలనే ఉన్నది కదా అని అడిగాడు. అవునండి అని నేనన్నాను అని చెప్పాడు. కూటమి ఆరంభమైనది. మొదటి వారం ప్రజలు రావడం కష్టంగా ఉన్నది. మొదటి రాత్రి నా సమావేశ సభికులు, సహోదరు రైట్, అతని కుటుంబము. అసలు విషయం ఏంటో తెలుసా? వారం చివరన వారినందరినీ ఆవరణంలో నిలబెట్టడమే ఎంతో కష్టమైనది. ఆ గొర్రెపిల్ల రాలేకపోయినది. సోదరు హాల్ ఆ సమయంలో రక్షించబడేవాడు, ఇప్పుడు ఎక్కడ సంఘ కాపరితడు. ఆ గొర్రెపిల్ల ఎక్కడో నేను కనుగొనలేకపోయాను. కొద్దిసేపటి తర్వాత చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కు సంబంధించిన 9 సంవత్సరాల బాలిక కొండ దిగువ భాగం ఉంటున్నది. కదల్లేక అక్కడే పడి ఉన్నది. ఆమె అక్కడే ఉన్నది. ఆ కథంతా మీ అందరికి తెలుసు. అవునండి, ఆ మధ్యాహ్న వేళ బస్టీ రాజేష్ పెద్ద పెద్ద గడ్డి వాముల భూస్వామి అక్కడ నిలబడి ఉన్నాడు. నేను ఇక్కడ నడుచుకుంటూ వెళ్లాను. అక్కడ సహోదరు స్మిత్ యొక్క సంఘ సభకులంతా నిలబడి నేను ఏసు నామంలో బాప్తిస్తమిచ్చినందుకు నన్ను చూచి ఎగతాలు చేస్తూ నవ్వుతున్నారు. నేను టోటన్ ఫోర్డ్ ఆ మురికి నీళ్ళలోనికి వెళ్లాను. అక్కడ ఒక కాలు ఉన్నది, అది హోరెత్తిపోతుంది. నాతో కలిసి ఇద్దరు సంఘ పెద్దలు వచ్చారు. నడుచుకుంటూ నేను చెప్పాను, నేను ఇక్కడ దేవుని పరిశుద్ధ లేఖన పక్షాన ఈ మధ్యాహ్నం నిలబడి ఉన్నాను. నేను బైబుల్ చదువుతున్నాను. పేతురు చెప్పిన దానిని మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామ బాప్తిస్మం పొందుడి. నేను తిరిగి సంఘ పెద్దల్లో ఒకరి గ్రంథాన్ని అప్పజెప్పాను. నడుస్తూ వెళ్లి ఇలా అడిగాను, తమ పాపముల కొరకై పశ్చాత్తాపం పొందిన వారు ఎవరైనప్పటికీ రావలసి ఉన్నది. నీళ్లలోకి వెళ్లిపోయాను. ప్రతి చోట ఉన్న దేవదూతలను గమనిస్తూ ఉన్నారు అని చెప్పాను. ఓహో, నేను ఇద్దరు ముగ్గురికి బాప్తిస్మిచ్చినప్పటికీ అతని సంఘ సభ్యులంతా మంచి పట్టు వస్త్రాలు ధరించిన స్త్రీలు గొంతెత్తి పెద్దగా అరుస్తూ నీళ్ళ నెట్టుకుంటూ వచ్చారు. అతని సంఘ సభ్యులందరికీ ఏసుక్రీస్తునామన బాప్తిస్మిచ్చాను. అది మీకు తెలుసు. ఆ పఠం నా దగ్గర ఉన్నది. ఏంటది? నీ సద్గుణాన్ని కలుపుట. చూశారా? అది అలాగనే ఉండేవ్వండి. ఏ విధంగా చేయాలో దేవునికి తెలుసు. ఇది ఏ విధముగా జరిగించవలసి ఉన్నదో దేవునికి తెలియను. వారేమి చెప్పాలనుకుంటే అది చెప్పనివ్వండి. ఎలాంటి వ్యత్యాసం లేదు. ముందుకు సాగిపోండి. బస్టి రాజేష్ అక్క నిలబడి అదంతా చూచి ఇప్పుడు నా నిండు హృదయంతో నమ్ముతున్నాను అని అన్నాడు. అతను ధరించిన మంచి దుస్తులతోనే నీటిలోనికి వచ్చి ఏసుక్రీస్తు నామన బాప్తిసం తీసుకున్నాడు. 3-4 సంవత్సరాల క్రితము న్యూ ఆల్బెన్ లోని ఆసుపత్రికి నన్ను రమ్మని వారు పిలిచారు. అక్కడ ఇద్దరు క్యాన్సర్ తో చనిపోయే స్థితిలో ఉన్నాడు. అదంతా తినివేసినది. తెల్లవారి ఉదయం వరకు మాత్రమే అతను బతుకుతాడని వైద్యులు అతనికి చెప్పారు. అతను చనిపోతున్నప్పుడు వెంటనే వచ్చేయి అని అన్నాడు. నేను గద్దెగరికి వెళ్లాను, నిలబడ్డాను ప్రార్థించిన కొరకై. అతను చెప్పాడు, బిల్లీ, అదిగో అమ్ములున గుండ్రటి ఇంద్రధనుస్సు కనపడుతున్నది. నేను చుట్టానికి వెనుదిరిగాను. బస్తీ, అది నిబంధన అని చెప్పాను. నీవు చనిపోవు. రక్త నిబంధన నిన్ను రక్షిస్తుంది. నా చేతులు అతనిపై పెట్టి ఇలాగ చెప్పాను, ప్రభువైన దేవా, నీవు ఇక్కడనే ఉన్నావని ఆ దర్శనం ఎంతగా రుజువు చేస్తున్నది. నీ యొక్క నిబంధన, నీవు పొందిన దెబ్బల చేత మేము స్వస్థత పొంది ఉన్నాము. అతనిపై చేతులు పెట్టాను. అతను ఎక్కడ స్వస్థత పొందాడు? అతని ఇంటికి పంపించారు. 4 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాలకు నదిలో చేపట్టడం మొదలైన వాటిని మామూలుగా చేస్తున్నాడు. ఆ కడుపులో ఎక్కడైతే ఈ క్యాన్సర్ ఉన్నదో అది గడ్డగట్టుకుని పోయి గట్టిపడిపోయింది. వైద్యులు, నిపుణులు, ఆసుపత్రి నిపుణులు ఇలా చెప్పారు, అది వదులు చేయాలంటే కోబాల్ట్ వైద్యం చేయాలన్నారు. ఒక్కసారిగా మరింత అన్నం పోవాలంటే ఎక్కువ అన్నం తినట అతనికి కష్టమైపోయినది. అందుకని అది చేయాలన్నారు. అతను నిదానంగా తినవలసి వచ్చినది. అది చేయించుకుంటానికి అతనికి వెళ్లాడు. అక్కడ అతను ఉన్నాడని నాకు తెలియదు. ఆ తర్వాత అతనికి ఆపరేషన్ చేసి అతనిని అదంతా తిరిగిపోయి భేది అలాగన అది త్రోసి వేసిందని వారు తెలుసుకున్నారు. అతనికి పక్షవాతం వచ్చినది. ఒక ప్రక్కన పక్షవాతం వచ్చినది. అతను చేయగలిగింది ఒకటే ఒకటి, అది సగం మాత్రం అతను అరవగలడు. పెన్సిల్ ఒకటి తీసుకుని అలాగ వెళ్లి ఓ ఓ ఓ అని ఉడుక్కుంటూ ముంచేత్తో రాయడానికి ప్రయత్నం చేశాడు. ఎడం ప్రక్క పక్షవాతం వచ్చినది. చేయి చాచి ఏసు రక్షించను 900 అని ఏదో వ్రాశాడు. అది వారు తెలుసుకోలేకపోయారు. అతని భార్య సహోర్ బ్రెనహామ్ అదేంటో నాకు అర్థం కాలేదు అని అన్నది. నేను చెప్పాను, మిస్టర్స్ రోజెస్, అతను అర్థమేంటంటే అక్కడ 900 అతను రక్షించబడి బాప్తీసం అక్కడ తీసుకున్నాడు, అది చెల్లించబడినది, అతను చనిపోవుటకు భయపడలేదు అని నేను చెప్పాను. నేను చెప్పాను, ప్రభుని దేవా, అతని బ్రతికించు, నీవు అతని బ్రతికించాలని యేసు నామ ప్రార్థిస్తున్నాను. అతని పైన చేతులు పెట్టాను. పక్షవాతం పోయినది, ఆ తిరిగిపోవటం కూడా ఆగిపోయినది. ఇక్కడ ఉండి సాక్షిగా సాక్ష్యమిస్తున్నాడు. నీ విశ్వాసానికి సద్గుణం కలుపు, నీ సద్గుణానికి జ్ఞానాన్ని కలుపు, నీ జ్ఞానానికి ఆశానిగ్రహాన్ని కలుపు, నీ ఆశానిగ్రహానికి సహనము, నీ సహనానికి భక్తి, నీ భక్తికి సహోదర ప్రేమ, నీ సహోదర ప్రేమకు క్రీస్తుకు పరిశుద్ధాత్మ వచ్చును. ఆయన క్రిందనే పరిశుద్ధాత్మ సంఘములో యేసుక్రీస్తు ఆత్మయుండి ఆ సుగుణాలన్నింటినీ ప్రత్యక్షపరుస్తుంది. ఓహో, ఇప్పుడు ఇది 12 ఇది నేనెలా ఇది అయ్యాను? ఎందుకనగా ఆయన నన్ను మొదట ప్రేమించాడు కాబట్టి. నా నిండి హృదయముతో ఈ ఉదయ వేళ ఆయనకి నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. అదేదనగా ఆయన సహాయాన్ని బట్టి, ఆయన కృపను బట్టి. ముసలిదైపోయిన నా చిన్న సారూప్యములోకి ఈ ప్రతి ఒక్క అవసరత ప్రవహించాలని విడవక అనుదినము నేను ప్రార్థిస్తున్నాను. జీవముగల క్రీస్తు నాయందు ప్రత్యక్షము అగువరకు. ఎందుకనగా ఆయన నా వలె పాపమాయను. నేను ఆయన వలె దేవుని నీతి అగుట కొరకై ఆయన నా స్థానాన్ని భరించాడు. ఇప్పుడు నేను ఆయనది స్వీకరించుదురు కాక. ఎందుకనగా ఆయన చనిపోయిన కారణం అదే. దేవుని యొక్క కృపను బట్టి ఎంతమంది అదే ప్రతిజ్ఞ చేయగలుగుతారు? ఇప్పుడు మనం తల వంచి చేతులు పైకెత్తుదాము. నేనది చేశాను ప్రభువా. ఈ సంఘం అది ప్రతిజ్ఞ చేసినది. యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణ సారూప్యము.